विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिधिरी दरिद्राणां चिन्तामणिगुणनिगा जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यों त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। गंगा नदी तीराने चेरी पांडवुल ऐदुगुरु तल्लितो कलिसि विदुरुडु अप्पटिके वाळ्ळ कोसमनि ओक गोप्प पडवनि कूडा एर्पाटु चेशाडु। चीकट्लो यातन पडुतू లక్క ఇంటిలో నుంచి సొరంగ మార్గం గుండా గంగాతీరానికి వస్తారు వాళ్ళు, వెంటనే గంగ దాటాలి, ఎవరికి రెండో కంటివాడికి తెలియకూడదు అని ఒక పెద్ద నౌక అక్కడ తన చారుని ద్వారా విదురుడు ఏర్పాటు చేయటం వల్ల ఆ పడవెక్కి ఆ చీకట్లోనే వాళ్ళు గంగానదిని దాటి అవతలకు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి యమునా నదీ తీరం వైపు ప్రయాణమయ్యారు. అదంతా భయంకరమైన కేకారణ్యం. ఆ మార్గంలో అంత పూర్వం మానవ మాత్రులు ఎవరూ ప్రయాణం చేయలేదు, పైగా కటిక చీకటి, ఎటు పెడుతున్నారో తెలియదు. దీనికి తోడు ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, కుంతి గాఢ నిద్రలో ఉంటే వాళ్ళందరినీ మోసుకుంటూ భీముడు ఒక్కడు బండరాళ్ల మీద కాళ్లలో ముళ్ళు దిగిపోతుంటే ఆ ముళ్ళ మీద నడిచెళ్ళాట. ఆ భీముడి పాదాలు పడిన చోటల్లో ఉన్న బండరాళ్లు పిండైపోయేవి, పాపం ముళ్ళు మాత్రం కాళ్లలో గుచ్చుకుంటున్నా ఆ బాధని సహిస్తూ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఆ కేకారణ్యంలో ఎంతమందిని మోసుకుంటూ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంచుమించుగా 1 గంట 2 గంటల సమయానికి ఆ మహాత్ముడు ఒక భయంకరమైన వనప్రాంతానికి చేరాడు. అది దుర్గమ ప్రాంతం, అంత తేలికగా ఎవరూ వెళ్ళడానికి వీలు కాని అరణ్యం. ఆ అరణ్యంలో ఇంక వీళ్ళని మొయ్యడం కష్టం, వీళ్ళకు కూడా నిద్ర వచ్చేస్తుంది, వేళ్లాడిపోతున్నారు. ఒక ఇద్దరు భుజం మీద పడుకుని నిద్రపోతున్న వాళ్ళు వేళ్లాడుతున్నారని వీళ్ళ మీద చెయ్యేద్దామంటే చేతులు ఇద్దరున్నారు, నడువు కట్టుకుని వాళ్ళ అమ్మ ఉంది, ఇంతమందిని ఏకకాలంలో ఎలా మోయడం? అందుకని అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు దగ్గర వాళ్ళని దించాడు. దించిన తర్వాత కూడా వాళ్ళు ఇక శవాలు పడుకున్నట్టు పడుకుని నిద్రపోయారన్నాడు, ప్రాణం ఉందా లేదా అన్నట్టుగా నిద్రపోయారన్నమాట. అలిసిపోయినప్పుడు పైగా ఒక్కొక్కప్పుడు అదేమిటో తెలియదు కానీ కొన్ని స్థితులలో మరీ నిద్ర వస్తుందన్నమాట. అటువంటి నిద్ర ఈ కష్టకాలంలో వచ్చింది వాళ్ళకి, గాఢ నిద్ర, ప్రగాఢ నిద్ర. మత్తు ముందు పెడితే ఎలా నిద్రపోతారో వాళ్ళు నిద్రపోయారట. ఒళ్ళెరక్కకుండా ఈ చేతులు మాత్రం తల కింద పెట్టుకుని తలగడాలుగా చేసుకుని కటిక నేల మీద పడుకున్నారు. అప్పుడు మాత్రం చాలా బాధపడ్డాడు భీముడు. ఇటువంటి మహాత్ముడు ధర్మరాజు, ధర్మమూర్తి, హస్తినాపుర సింహాసనానికి యువరాజయ్యి భవిష్యత్తులో సమ్రాట్టయి ఈ ప్రపంచాన్ని ఏలవలసిన మహాత్ముడు కాలం కలిసిరాక కటిక నేల మీద పడుకున్నాడు. ఇక మా అమ్మ సుకుమారి, పాండురాజు అగ్రమహిషి, పట్టమహిషి, ఆవిడ కర్మగారి కటిక నేల మీద పడుకుంది. ఇంక ఈ అర్జునుడు పిల్లలు దిక్కు లేకుండా ఉన్నారు. ఇంతమందికి ఇంత అన్యాయాన్ని కుళ్ళు వల్ల, అసూయ వల్ల, ఈర్ష్య వల్ల మా పెద్ద తండ్రి తెచ్చిపెట్టాడు. ఇది నిజం చెప్పాలంటే దుర్యోధనుడి తప్పు కంటే ధృతరాష్ట్రుడి తప్పే. ఆయన గట్టిగా మందలిస్తే కొడుకులు దారిలో ఉండరా? పక్షపాతంతో తమ్ముడి పిల్లలమైన మమ్మల్ని ఏమాత్రం కనికరం లేకుండా మొదటి నుంచి ఈర్ష్యాబుద్ధితోటే చూశాడు. అసలు కుట్ర పని మమ్మల్ని చంపడానికే ఈ వారణావతానికి పంపాడు. వారణాసికి మమ్మల్ని కాటికి పంపినట్టు పంపాడు. ఆయన మనసులో బాధపడి పోన్లే ఎప్పటికైనా కాలం కలిసి రాకపోతుందా, ఈ దుర్యోధనాదుల్ని శిక్షించకపోతానా అని పళ్ళు నూరుకున్నాడు. ఇంతలో వీళ్ళంతా దాహం దాహం అన్నారట నిద్రట్లోనే. ఇప్పుడు ఈ చీకట్లో మంచినీళ్ళు ఎక్కడ సంపాదించాలి? వీళ్ళని కిందే పడుకోబెట్టి నీళ్ళు ఎక్కడన్నా దొరుకుతాయేమోనని చెట్టు పైకెక్కాడు. అసలే అది చతుర్దశి, తెల్లవారితే అమావాస్య, కటిక చీకటి. ఈ చీకట్లో నీళ్ళు ఎక్కడన్నా దొరుకుతాయేమోనని భీముడికి కొంచెం తీవ్రదృష్టి దూరదృష్టి కూడా ఉంది కనుక ఆ మర్రి చెట్టు పైకి ఎక్కగా ఒక చోట నుంచి తెల్లని కొంగలు చీటికి మాటికి ఎగరడం కనపడింది. ఆ తెల్లని కొంగలు ఎగురుతున్నాయి గనక, పక్షుల కిలకిరారావాలు వినబడుతున్నాయి గనక, ఆ పక్షులు కూడా నీటి పక్షులు అవ్వడం వల్ల ఇక్కడికి దగ్గరలో పెద్ద చెరువు ఉంది అనుకుని ధైర్యం చేసి, ఇంక వీళ్ళు చీకట్లో ఉన్నా వీళ్ళని భగవంతుడు రక్షిస్తాడు, ఇప్పుడు నేను మంచినీళ్ళు తేకపోతే కష్టం, అలాగని వీళ్ళకి నిద్రాభంగం చేయడం అనవసరమని నిద్రపోతున్న వాడిని వదిలి ఆ దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళాడు. నిజంగా చాలా విశాలమైన ఒక పెద్ద సరస్సు. ఆ సరస్సులో హాయిగా దిగి శరీరాన్ని కడుక్కొని కాళ్లలో ఉన్న ముళ్ళవి తీసేసుకుని మంచినీళ్లు తాగి ఈ మిగిలినటువంటి ఐదుగురు కోసం, అంటే కుంతి సోదరులు నలుగురు కోసం, తామరాకులు చక్కగా పొట్లాల కింద తయారు చేసి దొన్నెల కింద తయారు చేసి ఆ దొన్నెలతోటి నీళ్లు పుచ్చుకొచ్చాడు. వచ్చి చూస్తే అందరూ గాఢంగా నిద్రపోతున్నారు. చెయ్యేసినా లేవడంలా, ఈ సమయంలో లేపడం ఎందుకులే, ఎప్పుడు అవసరమైతే అప్పుడే లేస్తారులే అని వాటిని ఒలిగిపోకుండా ఆ మర్రి చెట్టు దగ్గర ఉన్నటువంటి వేళ్ల మధ్యలో పెట్టాట. మన వేరుశనక్కాయల పొట్లని పూర్వం కట్టేవారు, పొడుగ్గా కొమ్ము పొట్లం, అలా పొట్లల్లా కట్టినటువంటి ఆ నీటి దొన్నెలు తామరాకు దొన్నెలు జాగ్రత్తగా మర్రి చెట్టు మొదట్లో ఉన్న వేళ్లలో పెట్టి వాళ్ళు లేవగానే నీళ్ళిద్దాం అనుకుంటున్నాడు. సరిగ్గా సమయానికి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కేకారణ్యంలో ఉన్న భయంకరమైన కొండగుహలో ఉన్న హిడింబుడనే రాక్షసుడు చూశాడు. తాడి చెట్టు పొడుగుంటాడు వాడు, తాళప్రమాణ దేవుడు, నల్లని చింతపండు ముద్దలు ఉంటాడు వాడు. ఇక వాడికి గౌడికి చర్మానికి తేడా లేదు. ఒళ్ళంతా ఇంతంత ఎలుగుబంటి రోమాలు కొన్నట్టు రోమాలు ఉండేవాడికి, తీవ్రమైన కోరలతో ఎర్రని చింతనిప్పులు లాంటి కళ్లతోటి, అప్పటిదాకా తెగ తిని మాంసం, ఆ మాంసం తిన్న కారణం చేత కోరలన్నీ నెత్తుడితో తడిసి ఆ నెత్తురు గడ్డం మీద పడి విచిత్రమైన వికృతాకారంలో ఉన్నాడు వాడు. అంటే వాడి కోరలు రక్తంతో తడిసున్నాయి, జూలులో ఉన్న గడ్డము నెత్తుడితో తడిసింది. వాడు ఎంతలో హఠాత్తుగా ఎక్కడి నుంచో అని వాసన పసిగట్టి, వస్తోంది వాసన, మామూలు వాసన కాదు నరవాసన అనుకున్నట్ట. రాక్షసులకి నరవాసన తెలిసిపోతుంది. ఈ చెమట ఉందే మన శరీరం మీద నుంచి వచ్చే చెమట, అది వాడికి చెరుకు రసంలో ఉంటుంది. వాడికి ఎంత ఇష్టమో ఈ రాక్షసులకి. ఈ పులులకు కూడా అంతే, మానవుల్ని ఎలా పసిగడతాయి అంటే వీళ్ళ చెమటను బట్టి. పాపం ఎక్కడో లక్క ఇంట్లో వేడిలోంచి ఈ నడకలోనూ ఈ ప్రయాణంలోనూ ఉండడం వల్ల వీళ్ళందరికీ శరీరానికి బాగా చెమట పట్టింది. ఆ చెమట ఒక విచిత్రమైన సువాసన కింద ఈ రాక్షసుల ముక్కులకి అనిపిస్తుంది. అందుకని వాడు వాసన పసిగట్టి ఒక్కసారి కొండగుహలో పడుకున్నవాడు లేచి నిలబడి చూశాడు. పొడుగ్గా ఉన్నాడుగా వాడు, వాడికి వెంటనే మర్రి చెట్టు కింద ఉన్నటువంటి మంచి దీర్ఘదేవుడు, వజ్రం వంటి శరీరం కలిగిన వాడు, బంగారపు రంగులో ఉన్నవాడు అయిన భీముడు అటు ఇటు తిరుగుతూ కనబడ్డాడు. అరే వీడు ఎంత ఉన్నాడురా, వీడు ఏనుగులో ఉన్నాడు, ఇటువంటి వాణ్ణి పీనుగుని చేసుకుని తింటే కదా శరీరానికి బలం పుష్టి, వీడు ఒక్కడేనా అని చూస్తే ఆ భీముడికి పక్కనే మర్రి చెట్టు కింద పడుకుని ఉన్న ఇంకో ఐదుగురు కనబడ్డారు. ఇక వాడికి ఆనందం వచ్చేసింది. ఒక్క దెబ్బకి ఆరు పెట్ల, ఒక్కొక్కళ్ళు మంచి లొట్టలు వేసుకు తినడానికి పనికొచ్చే శరీరాలతో ఉన్నారు. ఇలాంటి వాళ్ళని తింటే అబ్బబ్బబ్బా జన్మధన్యం అయిపోతుంది. ఈ మధ్యన ఈ దరిద్రపు జంతు మాంసం తప్ప మాట వరసకు కూడా మానవ మాంసం దొరకటంలా, నీరసమైన అంటే రసం లేని రుచి లేని ఈ జంతు మాంసాలు నాకు చికాగ్గా ఉన్నాయి. ఈ రాక్షసులకి ఏంటంటే ఎప్పుడు జంతువులే తినడం వల్ల అడవిలో పెద్దగా మనుషులు దొరకకపోవటం వల్ల విసుగొస్తుంది వాళ్ళకి. మనుషులు తగిలితే అప్పుడప్పుడు విందు భోజనం అనమాట. అంటే నాబోటి వాడు అప్పుడప్పుడు మాయించి నేతితో తయారు చేసిన చక్కెర పొంగలో దద్దోజనో తింటే ఎలా భావిస్తాడో వాడికి అప్పుడప్పుడు మనిషి దొరికితే అంత ఆనందం. ఎప్పుడు చూసినా ఈ సింహాలు పులులు ఏనుగులు ఈ పీనుగులైనా తినడం, ఒక్కసారైనా ఒక మనిషి దొరికితే బాగుండని అనుకునేవాట. కానీ వీడున్నాడని తెలిసి ఆ అడవిలోకి మనుషులు రావడం మానేశారు. అందుకని వాడికి ఈ మధ్యన మంచి భోజనం లేకుండా పోయింది. భోజనం పెంచ ఒక్కొక్కళ్ళకి,
మాలాంటి వాడు ఎలా ఉన్నా తినేస్తాం, ఏదో శరీరం నడిస్తే చాలు. కొందరికి రుచులు కావాలి, దద్దోజనం చేయించుకుందామా లేకపోతే కట్టు పొంగల్ చేయించుకుందామా అని పాపం నాలాంటి పండితులు అనుకుంటే కొంతమంది, మరి కొంతమంది ఈ పూట దిక్కుమాల గురువు గారి దగ్గర ఎప్పుడు చప్పిడి కూడా తింటున్నాం, ఇదే మా అమ్మ దగ్గరికి వెడితే చేపలు తినచ్చు కోడి తినచ్చు, అందుకోసం గురువు గారిని వదిలిపోయేవాళ్ళు కూడా ఉన్నారు దిక్కుమాల మాంసం కోసం. అందుకని మొత్తం మీద వీడికి మాంసం పెచ్చ, ఈ మాంసంలో కూడా నరమాంసం పెచ్చ. అందుకని వాడు బాగా ఆలోచించాట. మన అదృష్టవశాత్తు చాలా కాలం తర్వాత రుచి కలిగినటువంటి మానవ మాంసం తినే యోగం వచ్చింది అని ఇలా నాలుకలు మెలివేసుకుని నోట్లో పైకి కిందకి ఇలా లొట్టలు వేసుకుంటూ చూశాడు. వెంటనే వాడికి చెల్లెలు గుర్తుకొచ్చింది, నేనెందుకు వెళ్ళడం అని చెల్లెలా హిడింబా ఇలా రా అన్నాడు. ఆ హిడింబ వచ్చింది, చెల్లెలా ఎన్నాళ్ళయ్యింది మానవ మాంసం తిని, ఎప్పుడు చూసినా నీచమైన మృగమాంసమే తింటున్నాం, పిచ్చి పిచ్చి అడవి కోళ్ళు పిచ్చి పిచ్చి ఎలుగుబంట్లు ఇవి తిని తిని విసిగిపోయాను, ఇప్పుడు చూడు ఎదురుకుండా ఎటువంటి దృశ్యమో, ఎవళ్ళో ఐదుగురు నిద్రపోతున్నారు, ఒక ఏనుగులాగా ఉన్నటువంటి దృఢమైన శరీరం కలిగిన వాడు వాళ్ళ కాపలోకి వస్తున్నాడు, ఆ భగవంతుడు నా ఆకలిని చూచి వీళ్ళందరినీ ఆహారానికి ఆహారంగా పంపినట్టున్నాడు. ఇందులకి మనుజులెన్నడు వచ్చిరే నీ ఆనందము పొంది నిర్భయమునల్ చెయ్యనింతురే, ఇట్లు వంట ఇల్ కుందెలుసొచ్చే వేగజని కోమలి వారల చంపి తెచ్చిన కొందగ వండి పెట్టుము రసోత్కట మానవ మాంస ఖండముల్. ఈ అడవిలోకి ఈ మధ్యకాలంలో మాట వరసకైన మానవులు వచ్చారా, ఈ హిడింబుడనేవాడు ఒకడున్నాడని తెలుసుకుని మానవులు అడవిలోకి రావడం మానేశారు. పో అని వచ్చారనుకుందాం, వస్తే మాత్రం నేనున్నానని తెలిసిన మనుషులు ఆనందంగా నిర్భయముగా హాయిగా గాఢంగా నిద్రపోతారా? ఇది చాలా విచిత్రంగా ఉన్నది. బహుశా వీళ్ళకి నేను అనేవాడిని ఉన్నానని తెలియదేమో అందుకే ఇంత సుఖంగా నిద్రపోతున్నారు. సందేహం లేదు, వంటింట్లోకి కుందేలు వచ్చినట్టుగా వచ్చారు. అందుకే ఇక్కడ గొప్ప జాతీయ పదం వాడాడని, ఇట్లు వంటయుల్ కుందెలుసొచ్చే. కుందేలు వంటింట్లోకి వచ్చిందంటే మాంసాహారులకు ఎంత ఆనందం అండి, కుందేలు కోసం వెతుకుతూ ఉంటే, వండుకు తినడానికి మాంసం కోసం వెతుకుతూ ఉంటే, కుందేలు పాపం విందు కోసం నేనే వచ్చానని ఇంట్లోకి వస్తే ఒక టక్కర పట్టుకుని వండుకు తినేడు. అప్పటి నుంచి వంటింట్లోకి కుందేలు వచ్చింది అని ఒక సామెత పుట్టిందనమాట. ఈ విధంగా వంట ఇల్లు కుందేలు తెచ్చినట్టుగా ఈ మానవులు నిర్భయంగా మరగుహ దగ్గరకు వచ్చారు. సందేహం లేదు, ఇహ నాకు ఆకలి తీరేలాగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఆరుగురిని పట్టుకుని తీసుకొచ్చి ముక్కలు ముక్కల కింద తరిగి రసంతో కూడిన రుచితో కూడిన మానవ మాంసఖండాలు మసాలాలు దట్టించి ఉల్లికారం పెట్టి నాకు పెట్టు, నేను కడుపు నిండా తినేస్తాను, తొందరగా వెళ్ళు. అందులో అర్ధరాత్రి దాటిన తర్వాత సంధ్యా సమయంలో తినడం అనేది రాక్షస లక్షణం. మానవులకి రాక్షసులకి ఏమిటి తేడా అన్నారు? మానవులేమో పగలు మెలకుగా ఉండి రాత్రి నిద్రవుతారు, రాక్షసులు రాత్రి మెలకుగా ఉండి పగలు నిద్రవుతారు. ఇంకా మానవులు రాత్రిపూట 12 దాటిన తర్వాత మళ్లీ పొద్దుటి దాకా ఏమి తినరు, కానీ రాక్షసులకు అప్పుడే ఆకలి ఎక్కువేస్తుంది. అందుకని వాడు ఏమన్నాడు, ఈ బ్రాహ్మీ ముహూర్తం వచ్చేలోపు ఆ మానవుల్ని తీసుకురా, నరికై ఆ మానవ మాంసఖండాలు మంచి మసాలా దట్టించి వండు, కడుపు నిండా తింటాను, నీకు కూడా కొంచెం పెడతాను అనగానే ఇదిగో నిమిషంలో వస్తానన్నయ్యో అని బయలుదేరింది. హిడింబ దూరం నుంచే వీళ్ళని తీసుకురావడానికి బయలుదేరినావిడ చూసింది. నిజానికి ఆవిడ ఎప్పుడు మానవ మాంసం తినదు, జంతు మాంసం తప్ప. అన్నగారి కోసం అప్పుడప్పుడు మానవుల్ని తెస్తూ ఉంటుంది. అటువంటి ఆవిడ ఇప్పుడు ఎలాగైనా సరే ఈ మానవుల్ని చంపడం అనే ప్రవృత్తి మా అన్నయ్య నుంచి మానిపిస్తే బాగుండనుకుంటున్నావిడికి ఎదురుగుండా భీముడు కనబడ్డాడు. అటు ఇటు తిరుగుతూ ఆయుధం లేకుండా, భీముడి దగ్గర అప్పుడు ఏ ఆయుధం లేదు, కేవలం చేతులు తప్ప. అటువంటి భీముణ్ణి టీవీగా చేతులు వెనక్కిలా పెట్టుకుని నడుస్తున్నటువంటి వాడిని చూచింది. ఆవిడికి మతిపోయింది. అంతవరకు అటువంటి అందగాడు ఉంటాడని ఆవిడికి తెలియదు. బంగారపు రంగులో మంచి వక్షస్థలంతో ఆజానుబాహుడై బలిష్టమైనటువంటి శరీరంతో ఉన్న భీముణ్ణి చూడగానే ఒక్క క్షణకాలం ఆవిడ నిశ్చేష్టురాలైపోయిందిట. వనజాతాయత నేత్రు ఉన్నత బృహద్వక్షస్థలు సింహ సంహనును పాండవ సింహములు హృదయ జన్మాకారు ఉద్యన్ మహాశని కల్పస్థిర బాహు చూచుచు మనోజాతాగ్ని సంజాత వేదనయై రాక్షసి కామరోపధరమర్త్య స్త్రీ స్వరూపంబున. తామర పువ్వు రేకుల్లా విశాలమైన కళ్ళు కలిగిన వాడు. ఆయన కళ్ళు చాలా అందంగా వెడల్పోయిన కళ్ళట, అవి కూడా తామర రేకుల్లో ఉన్నాయి. ఇంకా అంతకంటే బలమైన విశాలమైన వక్షస్థలం కలిగిన వాడు. నడుము సింహం లాంటి నడుము అన్నమాట, సింహం నడుము లాంటి సన్నని నడుము కలిగిన వాడు. మీరు ఈ విషయాన్ని మాత్రం ఒకటి రెండుసార్లు గుర్తుపెట్టుకోండి, భీముడి నడుము ఎప్పుడూ సన్నగా ఉంటుంది, మిగతా శరీరం దృఢంగా విశాలంగా ఉంటుంది, కానీ నడుము ఎప్పుడూ కూడా సన్నగా ఉంటే వాడు పరాక్రమవంతుడు. సింహం నడువులో ఉండాలి, చురుగ్గా దూకాలి. అంతేగాని ఎంత దరిద్ర పొట్ట వేసుకుని భీముడిని చూపిస్తారు సినిమాల్లో, అలా పొట్టతో ఉంటే వాడేం యుద్ధం చేస్తాడండి? కొండల మీంచి దూకగలడా? ఎంతమందిని ఎత్తును పరిగెత్తగలడా? అందువల్ల భీముడి యొక్క నడుముని పదే పదే చెప్పాడు, ఆయన ఉరుకోదరుడు, తోడేలు పొట్ట వంటి పొట్ట కలిగిన వాడు. తోడేలు ఒక ఆబోతుడు తిన్నా దానికి బొజ్జరాదు. గ్యాస్ ట్రబుల్ ఉన్నవాడికి ఒక్క ఇడ్లీ తిన్నా ఇంత పొట్ట వస్తుంది. అలాంటి పొట్టన్నవాడు కాదు ఆయన. అందువల్ల ఆయన సింహమధ్యముడు అటువంటి వాణ్ణి చూచింది. మన్మథుడి వంటి ఆకారం కలిగిన వాడు. ఇక ఆయన బాహువులు ఉన్నాయట ప్రళయకాలపు పిడుగుల్లో ఉన్నాయట, అంటే ఆయన చేత్తో ఎవడరో కొడితే పిడుగు దెబ్బతిన్నట్టే అనమాట. భీముడు ఒక గుద్దు గుద్దాడో అది మామూలు గుద్దు కాదు, పిడుగు నెత్తి మీద పడితే కూడా అంత దెబ్బ తగలదు. అటువంటి బలమైన దృఢమైనటువంటి బాహువులు కలిగిన వాడిని, అటువంటి వాణ్ణి చూడగానే మన్మథవాది ఎక్కువైపోయి ఆ రాక్షసి తక్షణం ఒక అందగత్తిగా మారిపోయింది. కామరూపమును ధరించే శక్తి కలిగిన రాక్షసి, అందువల్ల మానవ స్త్రీ రూపంలో ఆయన దగ్గరకు వచ్చింది. అది కూడా ఎటువంటి మానవ స్త్రీ? అపూర్వ సుందరి. ఇంకా అంతకు పూర్వం ఉన్నటువంటి ఏ స్త్రీలకి ఇటువంటి అందం లేదట. అసలు లోకంలో ఒక సామెత ఉంది, బంగారం కంటే దొంగ బంగారం బాగా మెరుగ్గా ఉంటుంది, సుందరి కంటే కపట సుందరి మరీ అందంగా ఉంటుంది. అలాగే ఇవిడ కపట సుందరి అవ్వటం వల్ల, మాయా సుందరి అవ్వడం వల్ల ధగ ధగ మెరిసిపోతున్న సువర్ణవర్ణంతో అతి సౌందర్యంతో వచ్చింది. సోదరుడు ఏమైపోయినా పర్వాలేదు, నాకు ఇతను దక్కితే చాలనుకున్నదట. ఇక్కడ వేదవ్యాసుల వారు అన్నారు ఆదిపరంలో, పతి స్నేహోతి బలవాన్ నతథా భ్రాతృ సౌహృదం. అన్న లేదు, తండ్రి లేదు, ఒక అందగాడు దొరికాడంటే వాడిని పెళ్లి చేసుకోవాలనే కోరిక వచ్చిందంటే ఈ భర్త మీద, అందులో కాబోయే మొగుడు మీద స్త్రీలకుండే ప్రేమ ఇంకెవ్వరి మీద ఉండదు. సోదర ప్రేమ కంటే పతి ప్రేమ బలము, అది లక్షణం కూడా. అందులో మొదటి చూపులో వచ్చిన ప్రేమ వల్ల అలా ఉంటుంది. యావజ్జీవితం ప్రేమించిన వాడి వెంటే ఉంటూ విడిచిపెట్టకుండా అతని మీదే ప్రేమతో పుట్టింటికి కూడా వెళ్ళని వాళ్ళు ఉంటారు సుమా, ఎప్పుడు అతని రూపం అంత ఆకర్షణకి గురి చేస్తే అంటాడు ఆయన. అది ధర్మం కూడాను. పతి స్నేహం పుట్టింటి వారి మీద స్నేహం కంటే ఎక్కువ ఉండాలి, అలా ఉంటేనే కాపురాలు నిలబడతాయి. అవి లేకపోవటం వల్లే కలియుగంలో పొద్దున పెళ్లి సాయంకాలం పెటాకులు అవుతున్నాయి. కారణం అది యోగ ప్రభావం ఇది. ఇప్పుడు ఆవిడ ఈ మారు రూపం ధరించి భీముడి దగ్గరకు వచ్చింది. ఓ వీరుడా, నీవెవరివి? ఎవరివైతే నేనులే, నీ రూపం చూడగానే నేను వ్యామోహంలో పడిపోయాను. నీకు తెలియక బహుశా నీ సోదరులతో నీ తల్లితో కలిసి గాఢంగా నిద్రపోతున్నట్టున్నావు. ఇదేమిటో తెలిసిన రాక్షసుల కోన. ఆ దూరంగా కాగడాల వెలుగులు కనపడుతున్న పెద్ద కొండగుహ ఉందే, ఆ కొండగుహలో మా అన్నయ్య ఉన్నాడు. వాడికి హిడింబుడు అని పేరు. వాడు భయంకర రాక్షసుడు. రోజు కొన్ని వందల పశువుల్ని తిన్నా వాడికి ఆకలి తీరదు. వాడికి మనుషులు దొరికారంటే నంచుకు తినేస్తాడు. ఇవాళ మీరు దొరక్క దొరక్క దొరికారు, నా మాట విను. వాడు వచ్చాడంటే మిమ్మల్ని తినేస్తాడు. నాకు నీ మీద వ్యామోహం కలిగింది, నాకు నువ్వంటే ఇష్టం. అందువల్ల నేను నీకో సలహా ఇస్తున్నాను. ఈ సోదరుల్ని మీ అమ్మని వదిలి, మీ అందరూ ఒకే రకంగా కనబడుతున్నారు గనక మీ సోదరులేమో అనుకుంటున్నాను. ఈ సోదరుల మీద ప్రేమ విడిచిపెట్టి నువ్వు నాతో వచ్చేయి, నేను నిన్ను మోసుకుపోతాను. మనిద్దరు ఎక్కడికైనా పోదాం, వీళ్ళ చావు వీళ్ళని చావనియ్యంది. అప్పుడు భీముడు చిరునవ్వు నవ్వుతూ, సుందరి నీకు మా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు. రాక్షసుడి గురించి తెలియజేసావు కాబట్టి ఇది ఎవరు ఉండే ప్రదేశమో తెలిసింది. అయినా ఎవడో రాక్షసుడు వస్తాడనే భయంతో నా సోదరుల్ని వదిలి నేను నిన్ను పెళ్లి చేసుకుని శరీర సుఖాన్ని పొందలేనుగాక పొందలేనన్నాడు ఆయన.
ఓహో అయితే నీకు సోదరులు అంటే ఇష్టం అనమాట, నీకు ఇష్టమైతే చెప్పు, కష్టం లేకుండా మిమ్మల్ని అందరినీ నా మాయాశక్తితో భుజం మీద మోసుకుని ఆకాశ గమనంలో ఎక్కడికైనా తీసుకుపోతాను, నీ సోదరుల్ని నీ తల్లిని నిన్ను అందరినీ రక్షిస్తాను, కానీ నాకు మాత్రం నువ్వు కావాలన్నది. నా మాట విను, ఎప్పటికీ ఆలస్యం అవుతోంది, మా అన్నయ్యకి తెలిసిందా వాడు మిమ్మల్ని అందరినీ మట్టు పెడతాడు, వాడి పరాక్రమం నీకు తెలియదు అనగానే అప్పుడు భీముడు అన్నాడు, గాఢంగా నిద్రపోతున్న వీళ్ళని మోసుకెడితే వీళ్ళకి మెలకు వస్తుంది, ఎవడో రాక్షసుడు వస్తాడు కదా అని సుఖంగా నిద్రపోయేవాడని లేపుతానా, ఆ భయం నాకు అక్కర్లా, ఇంక నువ్వు అన్నావే వాడు ఎవడో భయంకర రాక్షసుడు వచ్చినా ప్రాణం తీస్తాడని. క్రత్సర నొక్క రాక్కసుడ కాదు, క్రత్సర ఒక్క రక్కసుడ కాదు, సురాసురులెల్ల ఒక్కటై వచ్చిన నీవ చూడగా, అవార్య బలోన్నతి చేసి వారలం వ్రచ్చి వదిల్తుగాక, ఇటు వచ్చి శ్రమం పడియున్న ఎచ్చటం మెచ్చగు వీరిదైన సుఖ నిద్రకు భంగము చేయ నేర్తునే. ఒక్కసారిగా ఇలాంటి భయంకర రాక్షసులు ఒక్కళ్ళు కాదు, దేవతలు రాక్షసులు కలిసికట్టుగా వచ్చి మీద పడిన నా బాహుబలంతో ఆయుధం లేకపోయినప్పటికీ పచ్చడి పచ్చడి చేయగలను, చీల్చి సంహరిస్తాను, అందుకే వ్రచ్చి వధింతుగా కానడంతే చీల్చి చెండాడేస్తాను, వాళ్లను నొచ్చుకునేలా చేసి చంపేస్తాను, అంతేగాని శ్రమపడి గాఢంగా నిద్రపోతున్న నా తల్లిని సోదరులని మంచినీళ్ళ కోసమే లేపలేదు నేను, ఇంకా ఈ రాక్షసుడి మీద భయంతో ఎందుకు లేపుతాను అనగానే, ఈ మాటలో వీళ్ళ సంభాషణ నువ్వు వచ్చే నాతో వీళ్ళని తీసుకెడతాను అని ఆవిడనడం, నే రానని ఈయననడం, ఇదంతా దూరం నుంచి వినేశాడు పాము చెవులు హిడింబుడివి. వాడు పళ్ళు పటపట కొరుగుతూ, ఓసి హిడింబ, ఎంత కృతజ్ఞురాలివే, ఈ మానవుడి మీద వ్యామోహంతో సోదరుడికే ద్రోహం తలపెడతావా, వీళ్ళని తప్పించాలని చూస్తావా, ముందు వీళ్ళంతం చూశాక నీ తలకాయ మీద రెండు మొట్టికేలు పడతాను, మళ్ళీ జీవితంలో పెళ్లి మీద ఆశ లేకుండా చేస్తాను, హుమ్మంటూ మీదకొచ్చాడు. వీడేనా మీ అన్నయ్య అన్నట్టు భీముడు. అవునండి, నాకు భయంగా ఉంది అని వెనక్కి వెళ్ళిపోయింది ఆవిడ. నువ్వేం కంగారు పడకోయే, నువ్వు ఆ పొదల వెనకాతలుండి మా అమ్మ దగ్గర వాళ్ళ దగ్గర ఉండి చూస్తూ ఉండు, వీడి సంగతి నేను చూస్తాను అని భీముడు అటుకేసి తిరిగాడు. ఒరే, ఇంతవరకు ఎంతమందిని తినుంటావురా నువ్వు అన్నట్టు హిడింబుడిని. ఓ వేలు లక్షలు కూడా అయి ఉంటుంది, నా వయస్సే నాకు తెలియదు, నేను ఎంతమంది తిన్నానో లెక్కే ఉంది, మానవుల్ని తిన్నాను, రకరకాల జంతువుల్ని తిన్నాను, సింహాలు పులులు ఎలుగుబంట్లు ఓటేటి నా నోట్లో పెడితే అన్ని పీరుగులు అయిపోవడమే, నాకు చైనా వాళ్ళకి తేడా లేదు, తినందంటూ లేదు నన్ను నేను తప్ప, విషము తప్ప మరి అన్నీ తిన్నానన్నట్ట. ఓహో అదే విషయం, ఇప్పుడు నువ్వు తిన్నవన్నీ ఈ అడవిలో కక్కిస్తాను రారా అని. ఒరే హిడింబా, మా వాళ్ళు గాఢంగా నిద్రపోతున్నారు, మన ఇద్దరం కొట్టుకున్నామనుకో ఈ చప్పుళ్ళకి వీళ్ళకి మెరుకు వస్తుంది, దూరంగా పోదాడు అన్నట్ట. అబ్బే ఇక్కడే యుద్ధం చేస్తానన్నాడు వాడు. దాంతో భీముడు రెండు చేతులు వాడి చేతుల మీద వేసి వాణ్ణి 100 గజముల దూరం ఈడ్చుకుపోయాట. ఓ మదపుటేనుగు దొంగని తోసినట్టు తోసిపారేశాడు. అప్పుడే అర్థమైంది వాడికి వీడెవడో, ఒక భయంకర రాక్షసుణ్ణి 100 గజముల దూరం ఈడ్చుకుపోయి అక్కడ ఘోర యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో భీముడు కొట్టిన 2 దెబ్బలకి ఆ రాక్షసుడు పెద్ద పెడబొబ్బ పెట్టాడు. ఈ అరుపులకి ఉలిక్కిపడి కుంతీదేవి లేచింది, తక్కిన ధర్మరాజాదులు లేచారు. సరిగ్గా కుంతీదేవి దగ్గర విసినికర్రతో చల్లగా విసురుతోందిట, అక్కడున్న మర్రాకులన్నీ ఒక విసినికర్ర కింద కుట్టి, తాటాకుల విసినికర్రో లేకపోతే పూర్వం నెమలేకల విసినికర్రో కుడతారే, అలాగ పుల్లలతో కుట్టి కుంతీదేవిని ప్రసన్నం చేసుకుంటే కుంతీదేవి కొడుకుతో పెళ్ళవుతుందని ఆశతో అత్తగారికి సేవ చేసిందిట. ఎప్పుడు కూడా కోడలు ముందు అత్తగారిని ఆకట్టుకోవాలని శాస్త్రం, అందుకని నిద్రపోతున్న వాడికి విసురుతోంది. కుంతి ఉలిక్కిపడి చూడగానే ఎదురుగుండా విసురుతున్న ఒక వనదేవత లాంటి సౌందర్యవతి అయిన హిడింబ కనబడగానే, వనదేవతవా లేక లక్ష్మీదేవివా, ఇటువంటి సుందరిని నేను ఎప్పుడూ చూడలేదు, నువ్వు ఎవరమంటే నేను మీ కోడలనండి అందిట. ఆవిడ బుర్రకొక్కుని, నేనెరక్కకుండా నాకు తెలియకుండా ఈ రాత్రికి రాత్రి నాకు కోడలు ఎక్కడొచ్చింది, ఉన్న మేడలే పోయాయి, ఈ కోడలు ఎక్కడి నుంచి వచ్చింది అన్నదిట. ఈలోపు ఏం జరిగిందా, ఎదురుగుండా ఉన్న హిడింబాసురుడు భీముడు చెట్లతో కొట్టుకున్నారు, రాళ్లతో కొట్టుకున్నారు, కింద మీద పడుతున్నారు, హుంకరిస్తున్నారు. దాంతో ఇప్పుడు కుంతి అటు చూసింది, ఎవడు వాడు, వాడితో భీముడు యుద్ధం చేస్తున్నాడే అంటే. అప్పుడు హిడింబ జరిగిందంతా చెప్పేసింది, నేను ఒక రాక్షసిని, ఆ హిడింబుడు నా సోదరుడు, వాడు మిమ్మల్ని చంపకుండా రక్షిద్దాం అనుకుంటే మీ అబ్బాయి ఏం పర్వాలేదని యుద్ధం చేస్తున్నాడు, సందేహం లేదు మీ అబ్బాయి దృఢ శరీరుడు, వజ్రకాయుడు, వాడు అంతం చూస్తాడు, మా అన్నయ్యను చంపుతాడు, నన్ను మిమ్మల్ని రక్షిస్తాడు,
మీరు నిశ్చింతగా ఉండండి అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వుతూ, నా కొడుకు ఎవరో నాకు బాగా తెలుసులే, నువ్వు కొత్తగా చెప్పక్కర్లేదు, ఓహో నీ మనస్సుని బట్టి నీకు భీముడి మీద సంపూర్ణమైన ప్రేమ ఏర్పడిందా అన్నది ఆవిడ. ఈలోపు అర్జునుడు పరుగు పరుగున భీముడి దగ్గరికి వెళ్ళి, భీమసేన ఎందుకు వాడితో సరదా యుద్ధం చేస్తావు, భీముడి కుస్తీ పట్లు అంటే సరదా, అందుకే వాడితో కాసేపు ఆడుకుంటున్నాడు, ఈ ఆటలొద్దు, మరి కాసేపట్లో తూర్పు ఎర్రబడుతోంది, అరుణోదయ వేళ, దానికి సంధ్యా సమయం అని పేరు, సంధ్యా సమయంలో రాక్షసులకి బలం పెరుగుతుంది, వెంటనే వాడిని చంపే అన్నట్ట. ఆ మాట అర్జునుడి రోట్లోంచి రాగానే, ఓ అలాగే ఆయన రాక్షసుని రెండు చేతులతోటి గిర్రని తిప్పేశట. ఎలా తిప్పాడో తెలిసిన, అప్పుడప్పుడు పూర్వకాలంలో మన వాళ్ళు ఏ కర్రో పుచ్చుకుని గిర్రని తిప్పేవారే, అలా తిప్పేశాడు. వడిన సురవాత ముక్కు ననుడుగక రక్త ప్రవాహములుకుతునుండం కడకాలు పట్టివాని మడవక పవనజుడు నూరుమారులు వీచెన్. ఒక 100 పర్యాయాలు వాడి కాలు ఎడమకాలు చివరి పుచ్చుకుని గిర్రని తెగ తిప్పేసి ఆ తర్వాత వాడిని విసిరి పారేశాడు. 100 మారులు వాడిని అలా గిరగరా తిప్పుతూ ఉంటేనే వాడు, బాబోయ్ కళ్ళు తిరిగిపోతున్నాయి, వదలరోయ్ వదలరోయ్, నీకు పుణ్యం ఉంటుంది, అనవసరంగా నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. కానీ అప్పటికే ఈయన గిర్రును తిప్పుతూ ఉంటే వాడి ముక్కులోంచి నోట్లోంచి నెత్తురు కారింది. ఏళ్ల తరబడి ఎంతమందిని తిన్నాడో, మన అదృష్టం గుంటూరులో లేడు కాబట్టి బతికిపోయాం, కానీ ఈ దౌర్భాగ్యుడు తెగ తినేసి తిన్నటువంటి మాంసం నెత్తురు రూపంలో కక్కేశాట. ఆ విధంగా వాడిని గిరగరా తిప్పి నేల మీద పారేసి ఆ తర్వాత వెన్ను మీద మోకాలు పెట్టి రెండు చేతులు వెనక్కి పెట్టి పటక్కన విరిచాడు. అప్పడం విరిచినట్టు విరిచేసేట వాడిని. వెన్నుపూస విరిచి చంపడం అంటే భీముడికి ఇష్టం, పాపాత్ముల్ని. పుణ్యాత్ములకి భీముడి బలం అండ, పాపాత్ములకో ఇలాగే మళ్ళీ మాట్లాడకుండా చంపడం అనే ఒక లక్షణం అయింది. వెన్ను విరిచి చంపి అవతల పారేశాడు. దెబ్బతోటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిడింబాసురుడు అనుచరులంతా హడిలిపోయి మళ్ళీ జీవితంలో ఈ కొండగుహకి రామని పారిపోయారట. ఆ తర్వాత ధర్మరాజు చాలా సంతోషం, భీమసేన ఒక్కళ్ళని కూడా సహాయపడకుండా నీ బాహుబలంతో తాళప్రమాణ దీర్ఘ శరీరుడైన హిడింబుణ్ణి సంహరించావు, ఇక మనం ఇక్కడ ఉండకూడదు పోదామనగానే అందరూ కలిసి నడుస్తున్నారు. ఇంతలో హిడింబ కూడా వచ్చింది, ఏమే మీ అన్నయ్యకి పట్టిన గతి నీకు కూడా పట్టాలనుందా, ఈ రాక్షసుల మాయలు నా దగ్గర చల్లవు, వెంటొచ్చావా చంపేస్తాను, ఆడదానివని ఊరుకుంటున్నానన్నట్ట. అప్పుడు హిడింబ వచ్చి కుంతీదేవి పాదాల మీద పడి ధర్మరాజుకి నమస్కరించి, బావగారు అత్తగారు నేను ఎప్పుడు మీ వెంటే ఉంటానండి, ఆయనకి చెప్పండి అందుట. హిడింబ కుంతీదేవితో ఏమన్నది, నేను నిజంగా చెబుతున్నాను, ఇది అసత్యం కాదు, మాట వరసకు కూడా కల్లా కపటం లేదు, మీరందరూ అనుకుంటున్నట్టుగా నేను స్వతసిద్ధ రాక్షసిని కాను. నయాతు ధాన్యహం త్వార్యే నచాస్మి రజనీచరి కన్యా రక్షస్సు సాధ్యస్మి రాజ్ఞి సాలకటంకటి. సాలకటంకటుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసుడికి నేను దుర్వాసుడి శాపం వల్ల కూతురిగా పుట్టిందాన్ని, నేను ఒక అప్సరసని, జన్మత రాక్షసిని కాదు, నాకు అనేక మహిమలున్నాయి, ఈ రాక్షసుడి దగ్గర చేరి చెల్లెలిలా పెరుగుతున్నాను, కన్యని, రాక్షస లక్షణములు లేనిదానిని, నరభోజనం చెయ్యనిదానిని, నాకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు, మీరిక్కడికి వస్తారని నాకు తెలుసు, నేను ఈ భీముడిని వివాహం చేసుకుంటానని తెలుసు, జరగబోయేది మీ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసు, నాకు పుట్టబోయే ఒకనొక కుమారుడి వల్ల మీకు ఎన్నో లాభాలు కూడా కలుగుతాయని తెలుసు, నేను చెప్పే మాటలు వినండి, అప్పుడు నా మీద నమ్మకం కలిగితే నన్ను ఆదరించండి, ఇక్కడికి తూర్పు దిక్కుగా విడితే శాలిహోత్రుడు అనే ఒక ఋషుడు తపస్సు చేసుకునే, ఒక ఋషి తపస్సు చేసుకునే ఆశ్రమం ఉన్నది, ఆ శాలిహోత్రుడి తపస్సుకు మెచ్చుకుని బ్రహ్మదేవుడు ఒక పెద్ద సరోవరాన్ని సృష్టించాడు, పెద్ద నీటి కొలను, ఆ నీటి కొలనులో నీరు తాగిన వాళ్ళకి ఆ ప్రాంతంలో ఉన్నంతకాలం ఆకలి దప్పిక ఉండవు, ఆ సరస్సు దగ్గర ఎంతకాలం ఉంటే అంతకాలం అందులో నీళ్లు తాగిన వాళ్ళకి ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఆ ప్రాంతం దాటి వెళ్లేదాకా ఇంకా వాళ్ళకి వేరే ఆహారపు సమస్య ఉండదు. అక్కడ సరోవరం పక్కన పెద్ద చెట్టు కూడా బ్రహ్మదేవుడు ఆయన తపస్సుకు మెచ్చుకుని సృష్టించాడు, ఆ చెట్టే శాలిహోత్రుడికి ఆశ్రమం అయ్యింది. ఆ ఆశ్రమం దగ్గర ఉన్న వాళ్ళకి, అంటే చెట్టు కింద ఉన్నటువంటి వాళ్ళకి చలిబాధ ఉండదు, శీతకాలంలో, వర్షాకాలంలో వర్షం చొక్క వాళ్ళ మీద పడదు, చుట్టుపక్కలంతా వర్షం పడుతుంది, వాళ్ళ నెత్తి మీద చిరుకు పడదు, వేసవి కాలంలో ఎండబాధ ఉండదు, సహజ సిద్ధమైన చల్లదనంతో సుఖాన్ని ఇస్తుంది ఆ చెట్టు. ఆ చెట్టు కింద కూర్చున్న వాళ్ళకి ఎప్పుడూ అనారోగ్యం రాదు. జిర్రుమని చేదవలసిన అవసరం కూడా ఉండదు. మీరు ఆ చెట్టు దగ్గర కొద్ది రోజులు ఉండండి. మీరు అక్కడుండగా వేదవ్యాస మహర్షి పూజ్యుడు కృష్ణద్వైపాయనుడు మీకు దర్శనమిస్తాడు. కృష్ణద్వైపాయనుడు దర్శనమిచ్చి మీకు భవిష్యత్తును నిర్దేశిస్తాడు. ఇది నేను చెబుతున్న భవిష్యత్తు, నన్ను నమ్మండి అనగానే కుంతికి అర్థమైపోయింది ఇవిడు సామాన్యురాలు కాదని. ధర్మరాజుకే చూసింది. ధర్మరాజు అన్నాడు, నాయన భీమసేన అందరితోటి కఠినంగా పలక్కు, నాకెందుకు ఈ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఈ స్త్రీలో ఒక గొప్ప ధర్మం కనబడుతున్నది, పవిత్రత కనబడుతోంది. సందేహం లేకుండా సోదరుణ్ణి తిరస్కరించి పుణ్యమూర్తివైన నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఈమెను కాదనకుండా స్వీకరించు, ఇది నా ఆజ్ఞ అనుకో, లేకపోతే ఆదేశం అనుకో, అభిప్రాయం అనుకో. ఈవిడలో అధర్మం నాకు కనబడలేదు, అధర్మ పురుడు నా దగ్గర ఉండలేరు అన్నాడు ఆయన. అప్పుడు కుంతి కూడా ఏమంది, నాయన భీమ అన్నయ్య ప్రాణం పోయినా అసత్యమాడడం, అధర్మానికి సంబంధించింది పలకడం, కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఈవిడిని స్వీకరించు. ధర్మార్థం దేహి పుత్రం త్వం సనశ్రేయకరిష్యతి. ధర్మం కోసం స్త్రీ తన ఎంత తాను ప్రేమతో వచ్చడిగితే కాదనకూడదని వేదం చెబుతున్నది గనక ఆధర్మం కోసం ఈమెను స్వీకరించు. కొడుకుని కనేదాకా ఈమెని భారీగా స్వీకరించు. ఆ పుత్రుడు నీకు నాకు అందరికీ శ్రేయస్సుని చేకూరుస్తాడు, సందేహం లేదు అనగానే మీరిద్దరు చెప్పాక కాదన్నాడు అన్నాడు భీముడికి. నిజానికి అన్నగారికి పెళ్ళి అవ్వకుండా తాను చేసుకోవడం ఇష్టం లేదు, కానీ ధర్మరాజు చెప్పాడంటే ధర్మమే. అందుకే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఒక్కొక్కప్పుడు మహానుభావులు చెప్పారంటే దాని వెనక తెలియదో కారణం ఉంటుంది. ఇంకక్కడ అన్నగారికి అవ్వకుండా తమ్ముడు చేసుకోవడం ధర్మమా కాదా, ఈ పిచ్చవాగుడు వాక్కూడదు. భారతం ఇలాంటివి చెబుతున్నది, మహాత్ములు చెబితే అదే ధర్మం. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు కులాంతర వివాహం దోషం అనుకుందాం, వర్ణాంతర వివాహం దోషం అనుకుందాం, అదే ఏ జగద్గురువైనా చేసుకుంటే అది ఏ వర్ణాంతర వివాహం కాదట, ధర్మం అంతే. మనకి భారతం చిట్ట చివరి వరకు వింటే ఓహో ఏది ధర్మం ఏది అధర్మం అని తెలుస్తుంది. అందుకే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఇక్కడ దీనికోసం వాదోపవాదాలు చేసుకుని అయ్యో ఇది దోషమేమో, ఆ రకమైన పెళ్లి వల్ల పాండవులకి సద్గతులు ఉండవేమో అండడానికి నువ్వేవడివి, ఎందుకంటే చెప్పింది సాక్షాత్తు ధర్మరాజు. ధర్మరాజు ఏం చెబితే ఇది ధర్మం. కృష్ణుడు చెప్పాడంటే ధర్మం, కుంతి చెప్పిందంటే ధర్మం. వాళ్ళు ధర్మం తప్ప అధర్మం చెయ్యరు. అందుకనే వేదములు ఏం చెబుతున్నాయి, ఒక్కొక్కప్పుడు కాలం కలిసి రాకపోతే దాన్ని బట్టి కూడా ధర్మం మారాలి. ఉదాహరణకి ఇప్పుడు దేవాపి అనేవాడు అడవికి వెళ్ళిపోయాడు, అప్పుడు అతని బదులుగా శంతనుడు రాజు అయ్యాడు. దేవాపి సన్యాసం పుచ్చుకుంటే శంతనుడు సన్యాసం పుచ్చుకోవాలని లేదు, ఇవన్నీ నియమాలు. ధర్మము సూక్ష్మకాల దేశాలని బట్టి మారుతాయి. అందువల్ల పెళ్లి చేసుకో అని ఇప్పుడు కుంతీదేవి వీళ్ళిద్దరికీ వివాహం చేసి, అయితే ఒక నియమం, నువ్వు రాక్షస స్త్రీవి, రాక్షస ధర్మం ప్రకారంగా పగటిపూట భీముణ్ణి తీసుకుని మీ ఇద్దరు ఎక్కడనే విహరించండి, రాత్రిపూట మాత్రం మా అబ్బాయి మా దగ్గరే ఉండాలి, ఇది మా నియమం అన్నదట. కొన్ని కారణాలున్నాయి, రాత్రిపూట రాక్షస స్త్రీలకి తెలియకుండానే కొన్ని పిచ్చలక్షణాలు వచ్చి ఒకవేళ భర్తను కూడా తినాలనిపిస్తుందేమో, అప్పుడు భీముడు ఆవిడ చంపుతాడేమో అని ఈవిడ భయం. నిజానికి ఆ హిడింబకి ఆ లక్షణం లేదు, అయినప్పటికీ ఎందుకైనా మంచిది. కొన్ని రాక్షస ధర్మములు కుంతి కూడా ఎరిగినది. రాత్రిపూట రాక్షస స్త్రీలలో విపరీత కామము, విపరీతమైనటువంటి క్షుత్తు పుడతాయి. అప్పుడు ఒక్కొక్కసారి మానవుడైతే ఆ మానవుడిని కట్టుకున్న భర్తనైనా తింటారని శాస్త్రం. ఎందుకు వచ్చిందని పగలు తిరగండి రాత్రి అప్పచెప్పండి అందిట. అప్పటి నుంచి పగలేమో రాత్రిపూట దాకా ఆ అడవుల్లో విహరించి చీకటి పడుతూ ఉండగా భీముడిని తిరిగి అప్పగించి వెళ్ళిపోయేది. ఇక్కడి నుంచి వీళ్ళు క్రమంగా నడుచుకుంటూ శాలిహోత్రుడి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఆ హిడింబ చెప్పినట్టే పెద్ద చెట్టు, చెట్టు పక్కన సరోవరం కనబడ్డాయి. ఆవిడ ముందే చెప్పేసింది కదా, అలాగే జరిగింది అనుకుని వీళ్ళు ఆ చెట్టు దగ్గరికి చేరారు. ఇంతలో ఆ చెట్టు దగ్గర కూర్చుని ఉన్న మహర్షి శాలిహోత్రుడు అక్కడికి వచ్చి, నాయనలారా మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసు, హిడింబ పంపగా వచ్చారు కదా రండి అని ఆదరించి, ఎందుకంటే వీళ్ళు వచ్చేసరికి చీకటి పడుతోంది, చీకటి పడడం వల్ల హిడింబ ముందే అడవిలో గడిపోయింది, అందువల్ల హిడింబ లేకపోయినా హిడింబ పంపగా వచ్చారని గ్రహించాడు గనక ఆయన వాళ్ళని గౌరవించి, ఈ చెరువులో నీళ్లు తాగండి, ఇక మీకు ఆకలి ఉండదు దాహం ఉండదు, వేరే నేను మీకు ఆహారం పెట్టక్కర్లేదు, ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి అన్నాడు. వాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకుని కొన్ని రోజులు ఉన్నారు. ఒక రోజున మహానుభావుడు నీలమేఘఛాయ శరీరుడు కపిల వర్ణంతో కూడినటువంటి జుట్టు కలిగిన వాడు, వేదములను విభాగించిన వాడు కృష్ణద్వైపాయనుడు అక్కడికి వచ్చాడు. వచ్చి, అమ్మా కుంతి నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ఇదిగో ఈ కనపడుతున్న నీ కోడలుందే హిడింబ, దీని అసలు పేరు హిడింబ కాదు, హిడింబుడి చెల్లెలు అవ్వడం వల్ల హిడింబ అని పిలువబడింది. దీని అసలు పేరు కమలపాలిక. ఇది ఒక గొప్ప దేవతా స్త్రీ, కారణ జనుమురాలు. శాపవశాత్తు సాలకటంకటేయ వంశంలో, రాక్షస వంశంలో పుట్టింది. ఈవిడ వల్ల మీ జన్మ చరితార్థమయ్యింది. మిమ్మల్ని ఎప్పుడూ సేవిస్తుంది ఈవిడ, మహాత్మురాలు ఈవిడ. ఈవిడిని సేకరించి భీముడు మంచి పని చేశాడు. ఈ భీముడికి పుట్టబోయేటటువంటి కుమారుడు ఎన్నో రకాల గండాల నుంచి రక్షిస్తాడు. పాండవులకి ఇద్దరు బాగా దిక్కవుతారు, ఒకడు సుభద్రాపుత్రుడు సౌభద్రుడు, మరొకడు ఈ హైడింబేయుడు హిడింబాపుత్రుడు అని మెచ్చుకుని, ఇంకెక్కడ ఎక్కువ కాలం ఉండకండి, ఇక్కడ ఆకలి దప్పిగా ఉండవు, నీళ్లు తాగితే ఈ చెట్టు మీకు రక్షణ కల్పిస్తుంది, అయినా క్షత్రియ ధర్మం కాదు ఇక్కడ ఎక్కువ కాలం ఉండడం. యమునా నదీ తీరంలో ఏకచక్రపురం అని ఒక ఊరుంది, ఆ ఏకచక్రపురానికి పండి. అక్కడ మీకు ఓ విప్రుడు ఉన్నాడు, ఆశ్రయం ఇస్తాడు, ఆయన ఇంట్లో ఉండండి, క్రమంగా మీకు సకల శుభాలు కలుగుతాయి అంటూ ఉండగా కుంతి కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతటి మహాత్ముడు ధర్మరాజు గారికి ఈ కర్మయోగం ఏమిటి అన్నదట. కంగారు పడకు, ప్రతి జీవి ఎప్పుడో ఒకప్పుడు దుఃఖం పొందుతాడు. ఎంత గొప్పవాడికైనా జీవితంలో ఒడిదుడుకులు వచ్చి తీరుతాయి. సాక్షాత్ భగవంతుడు కూడా భూలోకంలో పుడితే ఒక్కొక్కప్పుడు కాలానికి బందీ అయి కష్టాలు పొందవలసిందే. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు మధురానగరంలో తల్లిదండ్రుల దగ్గర పుట్టి కూడా బృందావనం చేరాడు, వ్రజభూమిలో చేరాడు, రేపల్లెలో ఉన్నాడు. అది కాల లక్షణం. అలాగే మీకు ఈ కష్టాలు ఎక్కువ కాలం ఉండవు. ఈ ధర్మరాజు పురుథు గుణ సాంద్రమూర్తి, మంచి గుణములు కలిగిన వాడు. ఈతడు చక్రవర్తి అవుతాడు, ఈతడు అశ్వమేధ యాగం చేస్తాడు, మీ వంశానికి ప్రతిష్ట తెచ్చి పెడతాడు, ఇంద్రుడంతటి వాడి గౌరవం పొందుతాడు, సాక్షాత్తు యమధర్మస్వరూపుడు ఈతడు అని ఆశీర్వదించాడు. పృథివీం అఖిలాం జత్వా సర్వాం సాగరమేఖలాం భీమసేనార్జున బలాత్ భోక్ష్యతే నా అత్ర సంశయ. వేదవ్యాసులు వారు అన్నారు, కంగారు పడకు, ఇతడు విష్ణువు అనుకో, విష్ణువుకి నాలుగు చేతులుండి భూలోకంలోకి వస్తే కోరిన కోరికలు తీరుస్తాడు. ఇతడు కూడా చతుర్భుజములు కలిగిన విష్ణువు లాంటివాడు. భూమిని పరిపాలించే రాజులో విష్ణువు యొక్క అంశం ఉంటుంది. విష్ణువు కాకపోతే రాజు కాడు. నా విష్ణు పృథివీపతి, విష్ణువు కానివాడు రాజు కాడు. కాబట్టి ఇతడు విష్ణువు. ఈ విష్ణువుకి నాలుగు చేతులు ఎవరు? భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఈ నలుగురు నాలుగు చేతులు. నాలుగు చేతులుగా సోదరుల్ని పెట్టుకున్న విష్ణువు ఇతడు. ఇతడి వల్ల ఈ భూమి ధర్మమయమవుతుంది. ఎన్నో యజ్ఞములు చేస్తాడు. సప్త సముద్రములతో పరివేష్టింపబడిన భూదేవిని ఏలుతాడు. ఇందులో సందేహం లేదు. ఈ కమలపాలిక వల్ల మీరు సుఖం పొందుతారు. ఇక్కడ పిల్లాడు పుట్టాక వెళ్ళండి అనేలోపు సజ్జోగర్భంలో ఈ కమలపాలికకి వ్యాసుడి సన్నిధానంలో ఒక మహాత్ముడైన కొడుకు పుట్టాడు. వాడు పుట్టి పుట్టడంతో నేల మీద పడ్డంతో నేలంతా ఒక్కసారి కిందకి దిగిపోయిందిట. 1000 పడగలున్న ఆదిశేషుడి యొక్క తలకాయలు మొగ్గాయి. అంటే ఎంత బరువు ఉన్నాడో ఆలోచించండి. ఈ కుర్రాడు భూమి మీద పడితే భూమికి బరువు ఎక్కువైపోయి భూమి కిందకి దిగిపోతే ఆ భూమి బరువు మొయ్యలేక ఆదిశేషుడు కొంచెం పడగలలో వంచాడు. అంతటి బలశాలి, నల్లని శరీరంతో, శంకువులలో ఉన్నటువంటి చెవులతో, పెద్ద కోరలతో, ఎర్రని నేత్రాలతో పుట్టుకొచ్చాడు. కామరూపుడు అతడు. ఒక అద్భుతమైన పద్యం ఇక్కడ నన్నయ్య గారు రాశారు. నరవరుడై నభీము వలన ప్రభవించే హిడింబకును సుతుండురుతర భీమరూపుడు ఘటోత్కచనాముడు విస్ఫురద్ భయంకర వదనంబు శంకు నిభ కర్ణములు వికృతాక్షులు పయోధర వరవర్ణమున్ వికట దారుణ దముష్ట్రలు నొప్పుచుండగల్. ఎంత కాదనుకున్నా రాక్షసవంశం కదా, అందుకే వికటమైన దారుణమైన దముష్ట్రలు కోరలతో. భీముడి కొడుకు గనక భీమ పరాక్రమంతో, భయంకరాకారంతో ఈ హిడింబకి భీముడు ఘటోత్కచుడు అనే పేరుతో పుట్టాడు. భీమునికి హిడింబకి ఘటోత్కచుడు అనే పేరుతో ఈ వీరుడు పుట్టుకొచ్చాడు, భీమాకారుడు. అతని వదనం చూస్తేనే, యుద్ధరంగానికి ఎప్పుడైనా అతను ఎడితే ఆ ముఖం చూస్తేనే శత్రువులు చచ్చిపోతారట. శత్రువులకు అతి భయంకరంగా కనబడేటటువంటి వదనం, భయంకర ముఖం అది. ఇంకా శంకువులులా ఉన్నాయి చెవులు, వికృతమైన నేత్రములు. పుట్టి పుట్టగానే తక్షణం నవయౌవనాకారుడైపోయాడు. చిత్రం ఏంటో తెలుసా? శాస్త్ర పండితుడయ్యాడు. ఇలాంటివి అరుదుగా జరుగుతాయి. పుట్టగానే అతడికి పూర్తి యవ్వనం రావడం, యవ్వనంతో పాటుగా శాస్త్ర పాండిత్యం వచ్చింది, మహామహిమలు, ఆకాశగమనం, ఇవన్నీ వచ్చాయి. ఎక్కడెక్కడున్న పిశాచములన్నీ కూడా, సత్వగుణం కలిగిన పిశాచములన్నీ ఈ ఘటోత్కచుడి దగ్గరకు వచ్చాయి. జయహో సాహో దేవరా నువ్వు మా నాయకుడి అన్నాయి. ఈ విధంగా పిశాచ నాయకుడు అయ్యట పుట్టగానే పెద్ద కొడుకు పెద్ద కొడుకని ధర్మరాజు గారు కౌగిలించుకున్నాడు. కామరూపుడు కదా ఘటోత్కచుడు, వెంటనే కామరూప విద్యతోటి అందంగా మారిపోయాడు. ఆ పెద్ద కొడుక్కి పుట్టగానే స్నానాధికాలు అన్నీ ఏర్పాటు చేశారు ధర్మరాజాదులు. అందరూ కూడా భీమపుత్రుడిని కౌగిలించుకుని ఆనందంతో పొంగిపోయారట. ఎందుకంటే వంశానికి పెద్ద కొడుకు వాడు, పైగా భీముడు అంటే వాళ్ళకి అభిమానం, కమలపాలిక యొక్క గొప్పతనం తెలిసింది, పైగా ఈ ఘటోత్కచుడి యొక్క పరాక్రమం వాళ్ళకి ఏదైనా రక్షణ కలిగిస్తుంది భవిష్యత్తులో అని ముందే చెప్పాడు వ్యాసుడు. అందుకని కౌగిలించుకుని అతన్ని ఆదరించాక అతను అన్నాడు, నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేను, ఈ పిశాచ సైన్యం మీ దగ్గర ఉంటే కొంచెం ఇబ్బంది మీకు, అందువల్ల నేను ఇక్కడ నుంచి ఈ పిశాచాలతో కేకారణ్యంలో కొండగుహల్లో ఉంటాను. ఒక్కసారి ఘటోత్కచ అని మీ ఐదుగురులో ఎవరు తలుచుకున్నా తక్షణం ప్రత్యక్షమవుతాను, పిలిస్తే చాలు, మీ పిలుపు నాకు చెవులకి చేరి నన్ను ఆకర్షిస్తుంది, నేను మీకు ఆ శక్తి ఇస్తున్నాను అనగానే వాళ్ళు శభాష్, పిలవగానే రానాయన నువ్వు కూడా మాతో ఉండడం మంచిది కాదు, ఈ రాక్షసుల్ని వెంట పెట్టుకుని పల్లెల్లో పట్టణాల్లో తిరుగుతూ ఉంటే జనాలు కూడా హడిలిపోతారు, పైగా ఘటోత్కచుడు అంటే పర్వాలేదు, పక్కనుండి పిశాచాలన్నీ వచ్చి ఓళ్ళ మీద పడి జనాలకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే ఇబ్బంది కనుక అడవుల్లోకి పొండన్నాడు ఆయన. తక్కిన వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఘటోత్కచుడు వాళ్ళు పిలిస్తే వచ్చేవాడు, తక్కిన వాళ్లలో రాకుండా అది కూడా తల్లితో పాటు వెళ్ళిపోయాడు. పుత్రోదయమయ్యే వరకు మాత్రమే హిడింబని భార్యగా స్వీకరించమని కుంతి చెప్పిందిగా, అందుకని పుత్రోదయమైంది గనక ఇక అక్కడికి ఆ షరత్ అయిపోయింది గనక ఆ నియమం అక్కడతోటి పూర్తయింది గనక ఆమె హిడింబ కూడా కుంతికి వాళ్ళకి నమస్కరించి కొడుకుతో పాటు వెళ్ళిపోయింది. ఇప్పుడు పాండవులంతా కాలినడకన ఏకచక్రపురం చేరారు. ఆ ఊళ్ళో కొంచెం బాగా డబ్బున్నాయనో ఒక ఆయన ఉన్నాడు. అందరూ సహజంగా ఏకచక్రపురంలో వాళ్ళంతా ధనవంతులు, అగ్రహారీకులు, ఎక్కువ మంది విప్రులు ఉన్నారు అక్కడ, ఒక్కొక్కడికి 1000 ఎకరాలు అలా ఉన్నాయట. ఇంకా మిగతా అన్ని జాతుల వాళ్ళు కూడా బాగా ఐకమత్యంతో కలిసి ఉండే గొప్ప ఊరు అది, సంపదలు కలిగినటువంటి ఊరు. యమునా నదీ తీరం అవడం వల్ల వ్యవసాయం బాగా జరుగుతోంది అక్కడ, తిండికి గుడ్డకి పశువులకి లోటు లేదు. ఆ ఊళ్ళో వ్యాసుడు చెప్పిన ఒక విప్రగృహానికి వెళ్ళారు. అదో పెద్ద లంకంతిల్లు, ఎంతమంది అయినా ఆ ఇంట్లో ఉండొచ్చు. అసలు పూర్వం ఎవరైనా మన ఊళ్ళోకి వస్తే రండి మా ఇంట్లో ఉండండి అనేవారు, ఇప్పుడు అలా అనడానికి భయం వేస్తుంది మనకి, వాడిని ఎవరన్నా ఇంట్లోకి రమ్మంటే రేపు పొద్దున వాడు ఏం చేస్తాడో తెలియట్లేదు, అందువల్ల భయపడుతున్నాం. కానీ పూర్వం అసలు ఎలా ఉండేదండి ఊళ్ళోకి వస్తే? నేను నిజంగా మా ఊళ్ళో చూశాను, వాటి అగ్రహారంలో, సరిపోలేని అగ్రహారంలో రాత్రిపూట ఎవరైనా వస్తే వాళ్ళకి మకావిచ్చి భోజనాలు పెట్టేవారు. 12 గంటకి 1 గంటకి మా అమ్మ అన్నం పెట్టడం నేను ఎరుగుతుంది, నేను నిజం చెప్తున్నాను. మీకు కావాలంటే మన కోటేశ్వరరావు గారికి పాఠాలు చెప్పిన గురువుగారు అమరేశ్వర ప్రసాద్ గారిని అడగండి చెప్తారు. అమరేశ్వర ప్రసాద్ గారు మా ఇంట్లో 3 ఏళ్ళు నుండి పాఠం నేర్చుకున్నాడు మా నాన్నగారి దగ్గర. ఆయన నిత్యం చెప్పేవాడు మీ అమ్మగారు అన్నపూర్ణ 1975 నుంచి 1977 కాలంలో 1975, 1976, 1977 3 ఏళ్ళు కూడా మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు మా ఇంటి అరుగు మీద చక్కగా నాన్నగారు కూర్చుని పాఠం చెబుతూ ఉంటే వినేవారు. మా పెద్దన్నయ్య ఆయన మంచి స్నేహితులు. ఆ రోజుల్లో రాత్రిపూట కూడా పెట్టేవారు. ఎంతమంది రానివ్వండి, ఎంతమంది వచ్చేవారండి. మళ్ళీ అమరేశ్వర ప్రసాద్ గారు తమ్ముడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన వచ్చేవాడు. ఇలా ఎంతో మంది మా ఇళ్లల్లో భోంచేసేవారు. ఇంట్లో ఏముందో ఏమి లేదో అనేది ఆలోచన ఉండేది కాదు, ఎవరైనా వచ్చారు ఏముంటుంది వండి పెట్టేటని. మా అదృష్టం ఏంటంటే మాకు కూడా ఆ రోజుల్లో లంక కొంప ఉండేది. అది నిజంగా లంకానగరమే, ఎందుకని పాడైపోయిన పెంకుటిల్లు, ఇళ్లలో పాములు తిరుగుతూ ఉండేవి. నా నెత్తిమేంచి ఎన్ని పాములు ఇళ్ళేయో, మీకోసం ఆ పాములు నన్నేం చేయలేదు. కానీ మేము 6 అన్నదమ్ములం అలా పడుకుని పాముల మీద నుంచి వెళ్ళేవాళ్ళం. పాములు మా ఇంట్లో సేమ్యాలు తిరిగినట్టే తిరిగేవి. ఎన్ని గదులండి, నేను ఎరిగి 21 గదులు ఉండేవి. అంత పెద్ద ఇల్లు, మధ్య మధ్యలో వర్షాలు కురుస్తూ ఉంటే పైనుంచి కిందకి ఢామ్మని పడేవి పాములు. కానీ ఒక్క పాము కూడా మాకేం చేయలే. పాముల వల్ల భయం లేదు, కానీ నాకు మనుషుల వల్లే భయం. నాకు మనుషులంటే భయం తప్ప పాములన్నా క్రూర జంతువులన్నా భయం లేదు, అవేం చెయ్యవు. కానీ అప్పుడప్పుడు కొంతమంది క్రూరులైనటువంటి వాళ్ళు ఉంటారు, పండితులకు కూడా హాని చేసే పాపాత్ములు మానవుల్లో ఉన్నారు తప్ప నిజం చెప్పాలంటే క్రూర జంతువులు కూడా జ్ఞానం కలిగినవి. వీడు భవిష్యత్తులో పనికొస్తాడు పండితుడు గుంటూరులో భారతం చెప్పాలని నన్ను వదిలేసేది. చూస్తున్నారు కదా మీరు, అదే సాటి మనుషులు పండితులు అనుకున్న వాళ్ళు పురాణాలు చెప్పేవారు గొప్ప గొప్ప పండితుల మీద దాడి చేస్తున్నారు. అటువంటి పండితులు చూస్తే నాకు కోపం వస్తూ ఉంటుంది. ఎందుకని పండితులం మేము, పండితులం అంటే ప్రతి ప్రాణిని సమానంగా చూడాలి.
ఎవరికైనా కీర్తి వస్తుంటే సంతోషించాలి, ఎవరికైనా ఇంత ధనం వచ్చిందంటే పొంగిపోవాలి. ఇతరుల యొక్క ధనాన్ని, ఇతరుల యొక్క కీర్తిని, ఇతరుల యొక్క పావిత్ర్యాన్ని చూచి అసూయ పొందేవాడు ఎప్పుడు జీవితంలో బాగుపడ్డ గుర్తుపెట్టుకోండి. నా మనస్సుకు మాత్రం ఇంతవరకు నేను సత్యమే చెబుతున్నాను, ఎవరికైనా కీర్తి వస్తే ఎప్పుడు సంతోషించేవాడిని, ఎవరికైనా ధనం వస్తే ఆనందపడేవాడిని, ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం దుఃఖించేవాడిని. అవి ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత పెడతాడు పరమాత్ముడు. ఎందుకు చెబుతానంటే నేను ఆ రోజుల నియమాలు అటువంటివి కనుక ఈ పాండవులు ఐదుగురు బ్రాహ్మణ వేషాలలో తల్లితో పాటు వచ్చి మీ ఇంట్లో కొంతకాలం ఉంటామండి, మేము ద్విజులమండి అన్నారు. ద్విజులు అనే శబ్దానికి ఉపనయనమైన వాడు ఎవడైనా అయి ఉండొచ్చు. అందువల్ల వాళ్ళు చాలా టెక్నిక్గా మేము ద్విజులం అనగానే వాళ్ళు తప్పక మా ఇంట్లో బోలెడని గదులు ఉన్నాయండి బాబు, హాయిగా ఉండండి అన్నారట. వీళ్ళకి మంచి మకాన్ దొరికింది. మనుషులు చూస్తే బలిష్ఠులు, దృఢ శరీరులు, ధనుర్విద్యలు ఆరితేరిన వాళ్లలో ఉండేవారు. అయినా వేదములు చదువుతూ తెల్లారేసరికల్లా ఊళ్ళో వాళ్ళందరినీ వీళ్ళ వేదధ్వనితో లేపేవారట. ఊళ్ళో వాళ్ళు ఆశ్చర్యపోయి ఆహా, మనుషులు చూస్తే అపూర్వమైన ఆకారంతో ఉన్నారు కానీ కంఠంలో వేదం వినబడుతోంది. వేదము ధనుర్వేదము నేర్చుకున్న మహాత్ములు వీళ్ళు, వేదమును ఎంత చక్కగా చదవచ్చా అనుకునేవారట. వీళ్ళు రోజు ఆ వీధులన్నింటిలో తిరిగి భిక్షాటన చేసేవారు. ఊళ్ళో వాళ్ళందరూ వీళ్ళ మీద అభిమానంతో వీళ్ళ వేదధ్వని విని ఆహారాలు ఇచ్చేవారు. పూర్వం ఇంటికి వచ్చిన వాళ్ళకి మధుకర వృత్తి అనే ఒక వృత్తి ద్వారా ఆహారం ఇచ్చేవారు. అంటే అన్నం వండిన తర్వాత పై అన్నం అంతా సగం తీసి వాళ్ళ విస్తట్లో వేసేవారు, లేక వాళ్ళు తెచ్చుకునే భిక్షాపాత్రలో వేసేవారు. ఆ అన్నంతో పాటు కొన్ని గిన్నెలు, చిన్న చిన్న గిన్నెల్లో ఇంట్లో వండుకున్న వాటిల్లో కాస్త పప్పు కూర అన్నీ కాస్త కాస్త వేసేవారు అన్నమాట. ఆ తర్వాత మిగతా అన్నాన్ని ఈ అతిథులకు వేశాక ఇంట్లో వాళ్ళు తినేవారు. అతిథులకు ఎంతో కొంత ఆహారం పెట్టకుండా వండుకున్న ఆహారం తినేవారు కాదు. అలా తింటే అది రక్తపానంతో సమానము అని ధర్మశాస్త్రం చెబుతోంది. దత్తాత్రేయుడు ఏం చెప్పాడు మార్కండేయ పురాణంలో, నీ ఇంటికి వచ్చిన అతిథికి ఎంతో కొంత పెట్టకుండా నువ్వు అన్నం తింటే అది మాంసం కంటే ప్రమాదం, రక్తం పచ్చి నెత్తురు తాగడం కంటే ప్రమాదం, నిన్ను నువ్వు తినడం కంటే ప్రమాదం అని చెప్పాడు. అదే భగవద్గీతలో చెప్పిన మాట, భవిష్యత్తులో కొంచెం వినొచ్చు మనం. కాబట్టి ఎందుకు చెబుతున్నాం, ఆ రోజులు అలా ఆదరించేవారు. ఇలా ఈ నలుగురు అన్ని చోట్లకి వెళ్ళేవారు. ఒక్క భీముడు మాత్రం వీలును బట్టి వెళ్ళేవాడు, అన్ని వేళలా వెళ్ళేవాడు కాదు. కొంచెం భీముడికి భిక్షాటన అంటే అంతగా ఇష్టం లేదు గనక వెళ్ళిన చోటల్లో వీళ్ళకి అన్ని దొరికేవి. ఆ తెచ్చిన ఆహారం అంతా అమ్మ మేము భిక్ష తెచ్చాము అని అమ్మ దగ్గర పెట్టేవారు. ఆవిడ ఈ భిక్షని మీ అందరికీ సమానంగా పంచుతానరా అనేది. సమానంగా అంటే ఏమిటి, అన్నమంతా ఓ చోట పోసి పప్పు అంతా ఓ చోట, ఏదో వంకాయ బెండకాయ కూరలు తెచ్చేవారు, ఈ కూరలు ఏ కూరలు ఆ కూరలు ఓ చోట పచ్చళ్ళు ఓ చోట వేసి అన్నాన్ని రెండు భాగాలు చేసేది సమంగా. ఒక భాగం భాగం అంతా భీముడికి, అలాగే కూరలన్నీ సగం సగం ఆయనకి. ఆయనకి సగం ఇచ్చాక మిగతా సగాన్ని నలుగురు సోదరులు తాను కూడా పంచుకు తినేవారు. భీముడికి సింహభాగం పెట్టాలి, ఆ సింహభాగం కూడా ఆయనకి ఇంత ముద్దయ్యి హింస కింద ఉండేది. ఆకలి పాపం తీరడానికి తగిన ఆహారం ఉండేది కాదు పాపం ఆయనకి, భిక్షాటంతో వచ్చింది ఆయనకి సరిపోయేది కాదు. ఇలా కొంతకాలం గడిచింది, 6 నెలల కాలం గడిచిందిట. ఒకనాడు భీముడు భిక్షాటనకి వెళ్ళలేకపోయాడు, కొంచెం నీరసంగా ఉంది. నీరసం అంటే తిండి లేక, శరీరం గొప్పదే కానీ ఆయనకి కడుపు నిండా తిండి లేకపోతే ఓపిక ఉండదు. మీరు వెళ్ళి రెండు భిక్షకి నేను ఇంట్లోనే ఉంటానండి అన్నట్టు, వీధుల్లో ఇక తిరగలేను, ఏది తిండి అన్నాడు పాప ఆయన. రోజు కనీసం 5-6 బస్తాలకి తక్కువగా బియ్యం వండితే ఆయనకి సహించదు పాపం. ఆయన ఓపికది ఎప్పుడన్నా పద్మాకర్ గారి చేత పురాణం చెప్పించడం కాదు, భీముణ్ణి ఒకసారి పట్టుకొచ్చి ఇక్కడ 54 రోజులు పురాణం చెప్పిస్తే ఎలా పోషిస్తారో చూడాలి. ఏం పర్వాలేదు, మన ధర్మ సంస్థానం గొప్పది, నాకు నమ్మకం ఉంది హరిప్రసాద్ గారు ఆ భీముణ్ణి అయినా సరే పోషించి పురాణం చెప్పించగలరు, ప్రస్తుతానికి నేను సరిపోతాను. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే అందుకని ఈ పూటకి మీరు వెళ్ళండి అన్నట్ట. సరే ఆయన పాపం బయలుదేరారు మిగతా వాళ్ళంతా. ఈలోపు ఆ ఇంట్లో గృహ యజమాని ఇంట్లోంచి పెద్ద పెట్టున ఏడుపులు వినపడుతున్నాయి. దాంతో కుంతీదేవి భీముణ్ణి పిలిచి, పాపం 6 నెలలుగా మనల్ని నెత్తి మీద పెట్టుగా ఆరాధిస్తున్నాడు ఈ గృహ యజమాని. నిజం చెప్పాలంటే అతిథులను ఆదరించడం కదట, ఆరాధిస్తున్నాడు ఆయన, మనల్ని పూజిస్తున్నాడు. మనం ఎవరమో తెలిసినా మన గోత్రములు కూడా అడగకుండా ప్రేమగా చూశాడు, ఇల్లిచ్చాడు, అప్పుడప్పుడు ఇంట్లో భోజనం పెడుతున్నాడు. మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం, ఇన్ని రకములుగా మనల్ని పూజిస్తున్న గృహ యజమాని ఇంటిలోంచి ఏదో కలకలం వస్తుంది నాయన అంటే, అమ్మ అదేమిటో తెలుసుకురా, ఆ గృహ యజమాని బాధ ఏమిటో నువ్వు తెలుసుకుని నాకు చెబితే నేను వాళ్ళకు ఉపకారం చేసి ఆ బాధని తొలగిస్తాను అన్నాడు. సరే ఈవిడ బయలుదేరి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో ఆ యజమాని, ఆయన భార్య, ఆయన కూతురు, ఒక చిన్న కుర్రాడు, ఒక 8 ఏళ్ల కొడుకు ఉన్నాడనమాట. వీళ్ళు ఆ కుటుంబం, భార్య, భర్త, ఒక కూతురు, కూతురు కొంచెం పెళ్ళేడుకు వచ్చిన కూతురు, కొడుకు మాత్రం కేవలం కుర్రాడు. వీళ్ళు వెళ్ళేసరికి, అంటే కుంతీదేవి వెళ్ళేసరికి, యజమాని గారు ఇటువంటి ఊళ్ళో ఉండడం కంటే ఏదన్నా కేకారణ్యంలో ఋషుల పక్కన చేరి మౌన వ్రతంతో తపస్సు చేసుకోవడం మంచిది, ఆకులు అలవులు తినడం మంచిది, మన కర్మగాలి ఊళ్ళో ఉంటున్నాం, సరే ఏం చేస్తాం, తప్పదు, నేను ఈ పూట రాక్షసుడికి ఆహారంగా పెడతాను అన్నాడు. అనగానే ఆయన భార్య అంది, ఏమండి మీరు లేకపోతేనే ఉండలేనండి బాబోయ్, మీరు కావాలంటే నేను చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకోండి పర్వాలేదు, నేను మాత్రం మీరు లేకుండా ఉండలేను, ఆ రాక్షసుడి దగ్గరికి నేనే పెడతానండి, ఈ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అంది. ఇంతలో కూతురు లేచి, అమ్మ నాన్న మీరు లేకపోతే నేను మాత్రం ఎలా ఉంటాను, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేనే వెళ్ళి రాక్షసుడికి ఆహారం అవుతానంది. ఇదంతా వింటున్న కుంతీదేవి వచ్చి, అసలు ఏమిటరా ఈ గొడవ, ఈ రాక్షసుడు ఏమిటి, ఆహారం ఏమిటి, మీలో మీరు శోకాలు పెట్టడం ఏమిటంటే, అప్పుడు ఆయన, అమ్మ ఏం చెప్పుకుంటాం, చెబితే మాత్రం ఆర్చగలవా తీర్చగలవా, అయినా నువ్వు ఒడిగావు కాబట్టి చెబుతున్నాను, ఈ యమునా నదీ తీరంలో ఒక భయంకర కేకారణ్యంలో బకుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు, బకాసురుడు వాడు, తాడు చెట్టులో పొడవైన నల్లని దేహం కలిగిన క్రూరుడు వాడు. వాడు ఎంత నీచుడో తెలుసా, ఎంత గొప్ప రాజైనా బ్రాహ్మణ దగ్గర కప్పం వసూలు చేయడు వాడు, అటువంటిది బ్రాహ్మణులే తినడం మొదలెట్టాడు వాడు, అటువంటి నీచుడు వాడు. ఆ రాక్షసుడు మా ఏకచక్రంపురం మీద పడి కనిపించిన వాడిని కనిపించినట్టల్లా తినేసి బఠానీలు నవిలినట్టుగా నవిలేసి ప్రాణం తీస్తూ ఉంటే మా ఊళ్ళో వాళ్ళని తట్టుకోలేక ఈ దేశపు రాజుగారి దగ్గరికి వెళ్ళాం. మహారాజా, బకుడనే రాక్షసుడు మమ్మల్ని చంపేస్తున్నాడు, రక్షించమంటే ఆ రాజన్నాడు, నేనంత శక్తి కలిగిన వాడిని కాను, రాక్షసుని ఏమీ చేయలేను, మీ రక్షణ మీరే చూసుకోండి అన్నట్ట. దాంతో మేమేం చేయాలో తెలియక అందరం కట్టగట్టుకుని రాక్షసుడి దగ్గరికి వెళ్ళి వాడి కాళ్ల మీద పడి బతిమాలి, ఒరే అందరినీ ఒకేసారి చంపేస్తే నీకు మాత్రం లాభమే ఉంది, ఈ ఊరంతా శ్మశానమవుతుంది, మాది 100,000 పౌరులకి పైబడిన పెద్ద పురం కదా, ఇంతమందిని ఒకేసారి చంపే కంటే మేం చెప్పినట్టు వింటే నీకు నిత్యం ఆకలి తీరేటటువంటి ఒక సుఖం కలుగుతుంది, నీకు రోజు ఆకలి తీరడానికి మేము ఒక వడంబడిక నీతో చేసుకుందామని వచ్చాం. అనగాని ఏమిటన్నాడు వాడు, మేము రోజు కొంత ఆహారం ఒక మనిషితో పాటు నీ దగ్గరికి పంపుతామంటే ఆహారం నాకే సరిపోతుంది, నేను చెప్పినట్టు చెయ్యండి, ఒక పెద్ద 8 చక్రములు కలిగిన బండి తయారు చేయండి, ఆ 8 చక్రములు కలిగిన బండికి 2 బలమైన దున్నపోతులు కట్టండి, ఆ దున్నపోతులతో కూడిన బండి నిండా రకరకాల కూరలు, పప్పులు, ఉప్పులు, దోసకాయ మొదలైనటువంటి అనేక రకాలైన కిచిడీలతో కూడిన పచ్చళ్ళు వెయ్యండి, ఇంకా అన్నం వడ్డించండి. ఆ అన్నాన్ని, ఆ బండిని తీసుకుంటూ ఒక మనిషి నా దగ్గరికి రావాలి, మీరు ఏదో రకంగా ఇంటికి ఒక వంతు వేసుకుని చీట్లు వేసుకుని ఆ చీటి ప్రకారంగా ఒక్కొక్క వ్యక్తిని నా దగ్గర పంపండి, ఆ వ్యక్తి ఏం చేయాలి, బండి తోలుకుంటూ రావాలి, బండి నిండా కూరలతో పచ్చళ్లతో కూడిన అన్నం ఉండాలి, ఆఖరన 4-5 కడవలు పాలు పెరుగు కూడా ఉండాలి, ఇవన్నిటితో నా దగ్గరకు వస్తే ఆ దున్నపోతుల్ని, ఆ అన్నాన్ని, ఆ మనిషిని తిని మీ ఊరంతా వల్లకాడు చేయకుండా రక్షిస్తాను, మీ ఊరి మీదకి ఎవరిని రాకుండా చేస్తానంటే తప్పనిసరి పరిస్థితుల్లో మేమందరం అందుకు అంగీకరించాం. అప్పటి నుంచి వంతులు వేసుకుని ఇంటికొకడు చొప్పున ప్రతిరోజు వాడి కోసం 2 దున్నపోతులు కట్టిన 8 చక్రముల బండి మీద వివిధ ఆహార పదార్థాలు తీసుకెడుతున్నాం. వాడు శుభ్రంగా అన్నమంతా తినేసి ఆ తర్వాత ఈ దున్నపోతుల్ని పీక్కు తినేసి ఆఖరిన దిష్టి పీరుగులాగా ఈ మనిషి కనబడితే వాడిని తింటాడు. మనిషితోటి ఆ పూట వాడి భోజనం ముగుస్తుందిట. సాధారణంగా మనందరం హాయిగా పెరుగు అన్నం తింటాం, వాడు పెరుగు పాలు అన్నీ అయ్యాక దున్నపోతులు కూడా తిన్నాక అప్పుడు మనిషిని నోట్లో వేసుకుని తేగ నవిలినట్టుగా కరకరకర నవిలేసి అవతల పారేస్తాట ఎముకలు. ఒక్క పుర్రెని మాత్రం పక్కన పెట్టుకుంటాట, మిగతా ఎముకలన్నీ కూడా నవిలేస్తాడు, జీడిపప్పులే వాడికి ఎముకలు అంటే. ఒక్క పుర్రె మీద మాత్రం వాడికి ఏమిటో తెలియదు కానీ చికాకు. ఆ పుర్రెల్ని తానున్న మర్రి చెట్టు చుట్టూతో చెట్టాట, వాడికి ఉన్నది ఒక పెద్ద మర్రి, ఆ మర్రి చెట్టు చుట్టూ పుర్రెలే, ఊహో 8,000 పుర్రెలు సరదాగా చూసుకుంటాట అప్పుడప్పుడు. ఏమో మిస్టర్ పెంటారావు, పుల్లారావు ఎలా ఉన్నావు, నరకంలో అంటాట చచ్చిపోయిన వాళ్ళు, వాడికి అదొక హాస్యం. ఈ విధంగా పుర్రెల మధ్యలో హాయిగా తిరుగుతున్నాడు, మేము వెర్రివాళ్ళమై రోజు ఒక్కొక్క ఆహారం వాడికి అందిస్తున్నాం, ఈ పూట మా కర్మగాలి మా కొంప మీద పడింది ఆ వంతు. ఆ వంతు ఎవరికా అని తెగక ఇందాకటి నుంచి తన్నుకుంటున్నాం. ఇది అసలు తంతు. నేనేమో నేను పెడతానంటాను, మీరు పెడితే ఉండలేనండి ఉంటుంది మా ఆవిడ, మేమిద్దరం పెడితే ఉండలేనని మా అమ్మాయి ఉంటుంది. చూస్తూ చూస్తూ ఎవడైనా పెళ్ళాన్ని రాక్షసుడి దగ్గరికి పంపుతాడా? పైగా మా అమ్మాయికేమో ఇప్పుడిప్పుడే యుక్త వయస్సు వచ్చింది, పెళ్లి చెయ్యాలి, పెళ్లి చేయవలసిన తల్లి లేకుండా నేను ఒక్కండి అక్కడికి పెడితే మా అమ్మ ఏదో రకంగా ఈ పెళ్లి కార్యక్రమాన్ని చూస్తుంది, పెళ్లి హాయిగా జరుగుతుంది, మొగుడు లేకపోతేనే డబ్బు అంటూ ఉంటే ఆడవాళ్ళు బతుకుతారు. కానీ స్త్రీ లేందే పురుషుడికి వార్ధక్యంలో చాలా ఇబ్బంది కదా, నువ్వైనా చెప్పమ్మా అన్నట్టు ఆయన. అప్పుడు ఈవిడంది, ఆయన అలాగే అంటారండి, వార్ధక్యం సంగతి దేవుడెరుగు, ఇప్పుడు మా ఆయన లేకుండా నేను ఉండలేను, ఈ వైధవ్యం నేను భరించలేను, నేనే పెడతాను, నేను వెళ్ళిపోయినా మా అమ్మాయి పెళ్లి ఆయన చేస్తాడు, పైగా వాళ్ళ అమ్మ కూడా ఉంది ఇంట్లో, ఆవిడ ఇంకా సేవ చేస్తుంది అన్నది ఈవిడ. ఇంతలో అమ్మాయి అంది, అసలు నేను పుట్టబట్టి కదా ఇన్ని గొడవలు వచ్చాయి, ఈ కట్నాలు కానుకలు పెళ్ళిళ్ళు గొడవ ఎక్కర్లేకుండా నేను వెళ్ళి వాడికి కిళ్ళీ కింద అయిపోయి మళ్ళీ రాకుండా ఉంటే హాయిగా మా నాన్నగారికి ఉన్న పెంట వదిలిపోతుంది, నే పెడతానంది. ఎంతలో అక్కడ ఉన్న 8 ఏళ్ల కుర్రాడు కర్ర తీసుకుని, మీరెవరూ వెళ్ళద్దు, నేను ఈ కర్రతో వాడి బుర్ర పగలు కూడా చంపేస్తాను, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను, హుమ్మని లేచేటవాడు. ఎంత కష్టంలో కూడా పగపగానే వేరు వాళ్ళంతా. అద్భుతమైన కథ అండి అసలు ఇది. వ్యాసుల వారు అన్నాడు, వాడు ఒక కర్ర తీసుకుని వాడి బుర్ర పగలు కొడతానడు, కానీ నిజానికి అప్పుడు అంత విషాదంలో ఉన్నారా, అందరూ పక్క 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 నవ్వారట, చుట్టుపక్కల ఉన్న విప్రులు అంతా బలే దొరికాడు వీడు ఉద్దండ పిండం, ఎప్పుడో భీముడు ఇలా చేశాడని విన్నాం, మళ్ళీ వీడు భీముడేమో అన్నారట. అంటే భీముడి ఖ్యాతి అక్కడ దాకా వచ్చిందనమాట. ఏ టీవీలు లేకుండానే ఆ రోజులలో భీముడు చిన్నప్పుడే రాక్షసుల్ని చంపగలడు వీరుడు అనే విషయం తెలిసింది. అప్పుడు కుంతీదేవి ఇదంతా విని, ఓ ఇంత చిన్న విషయానికి ఇంత గందరగోళం చేస్తున్నారా, మీకేం బెంగక్కర్ల, ఇప్పుడే నేను మీ కష్టం తీరుస్తాను, నాకు 5 కొడుకులు, అందులో ఒక కొడుకు ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు ఆ పాండవ మధ్యముండి భీముణ్ణి పంపిస్తాను, అతడికి ఇప్పుడు ప్రస్తుతం మారు నామం ఏదో ఉందనుకోండి, అందువల్ల నా కొడుకుని పంపిస్తాను, వాడు మీకు బదులుగా ఆహారమున్న బండిని బకాసురుడి దగ్గరికి తోలుకు పెడతాడనగానే ఆయన అవ్వ అని నోరు నొక్కుని, ఏదో మా ఇంట్లో కొంతకాలం తలదాచుకోవడానికి వచ్చారు, మీరు మహానుభావులు, పైగా మీ పిల్లలు బాగా వేదం చదువుకున్న వాళ్ళు, స్ఫురద్రూపులు, నా స్వార్థం కోసం ఇంటిలో కాపురం ఉంటున్న అతిథుల్ని రాక్షసుల దగ్గరికి పంపుతానా, పంపను, నా ప్రాణం పోయినా సరే అతిథులకి హాని జరగకూడదు. ఆ రోజులు అలా ఉండేవారండి పెద్దలు. ఎంత గొప్పవాళ్ళు అంటే నిజంగా తన కుటుంబం రక్షింపబడుతుంది కదా, పర్లేదని మా బదులు వెళ్ళు అన్నాడా, అనలేదు ఆయన, నా కోసం నీ కొడుకుని పంపను నేను ఒప్పుకోను అన్నాడు. అప్పుడు ఆవిడ పక్కపక్కనవి, అయ్యా మీరు అనుకున్నట్టుగా నా కొడుకు చావడానికి వెళ్ళడంలా, చంపడానికి వెడుతున్నాడు, ఏ తెల్లైనా 100 కొడుకులున్నా ఒక కొడుకుని చావడానికి శత్రువుల దగ్గరికి పంపుతుందా, పంపదు, నా కుమారుడు మంత్రవేత్త బలిష్ఠుడు, ఇటువంటి రాక్షసులు ఎంతోమందిని పీనుగుల్ని చేసిన వాడు, మీరు నిశ్చింతగా ఉండండి, వాణ్ణి వధించి వస్తాడనగానే ఆ భీముడి శరీరం మీద వాళ్ళకు కూడా కొంత నమ్మకం ఉంది, సరేనమ్మా నీ మాట కాదని లేకపోతున్నావు అన్నారట. అప్పుడు ఆవిడ వెనక్కి వచ్చి భీముడిని పిలిచి, నాయన జరిగిందంతా దూరం నుంచి నువ్వు వినే ఉంటావు, అయినా చెబుతున్నాను, ఆ బ్రాహ్మణ కుటుంబానికి బదులుగా బండి తోలుకుని బకుడి దగ్గరికి వెళ్ళు, వాడి పీచమడిచి రా, కృత మెర్రుగుట పుణ్యము సన్మతి దానికి సమము చేత మధ్యము, మరి తత్కృతమునకు అగ్గలముగా సత్కృతి చేయుట ఉత్తమంబు కృతబుద్ధులకు. మనుష్యులు 3 రకాలుగా ఉంటారు. ఎవరైనా ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని గుర్తుపెట్టుకుంటే అది కృతజ్ఞత, దానివల్ల పుణ్యం వస్తుంది. ఎవరైనా చేసినటువంటి మేలుని మరిచిపోకుండా ఉండడం పుణ్యమే, కానీ కేవలం పుణ్యం వల్ల లాభమేముంది, ఎవరైనా మనకు ఉపకారం చేస్తే ఆ ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలి, అది మధ్యమం, పుణ్యం మధ్యమం. ఇంకా ఉత్తమోత్తమం ఏమిటి, ఉపకారం చేసిన వాడిని గుర్తుపెట్టుకుని అడగకుండానే 1000 రెట్లు ఉపకారం చెయ్యాలి. ఉపకారానికి ఉపకారమే చేస్తే అది మధ్యమం, కానీ అలా కాకుండా ఆ ఉపకారస్తులకి ఇంకా 1000 రెట్లు ఎక్కువగా ఉపకారం చేస్తే అది ఉత్తమం. అటువంటి ఉత్తమమైన ధర్మాన్ని నువ్వు అవలంబించు అనగానే ఈయన వెంటనే, అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను, నన్ను తీసుకెళ్ళు అన్నట్ట. సరే కుంతీదేవి భీముడిని అక్కడికి తీసుకెళ్ళింది. భీముడు అన్నాడు, నేను ఇప్పుడే బండి తోలుకుని అక్కడికి వెడతాను, కానీ ఒక చిన్న కోరిక, ఈ మధ్యన ఈ ఊరు వచ్చాక 6 నెలలుగా సరైన భోజనం లేక ఏదో అప్పుడప్పుడు సగం సగం కడుపుతో బతుకుతున్నాను, తిండి లేక రాత్రుళ్ళు నిద్ర కూడా పట్టడంలా. ఆ మాట కూడా అన్నాడు ఆయన, సరైన తిండి లేక రాత్రిపూట నిద్ర కూడా పట్టడంలా, కడుపు నిండా తిండి లేకపోతే ఎంతకాలం బతుకుతాడు మానవుడు. ఈ ఊరు వచ్చాక నాకు తగినంత ఆహారం దొరకలేదనుకని వాళ్ళు తెల్లబోయారు. రోజు ఇంత అన్నం వేస్తున్నాం కదా, ఈయన సరిపోవట్లేదా అని ఇప్పుడు అర్థమైందనమాట. మరేం చేయమంటావు, దేహమునకు కావలసినంత ఆహారం పెట్టారంటే కడుపు నిండా ఎంత తింటే అంత బాగా పనిచేస్తాను. సాధారణంగా లోకంలో ఎవరైనా తిండి తిన్నాక నిద్రపోతారు, నేను ఎంత తింటే అంతకు రెట్టింపు పనిచేస్తాను. దయతో మంచి భక్ష్యాలు భోజ్యాలు తోష్యాలు లేహ్యాలు పానీయాలు చక్కచక్క తెప్పించారంటే ఈ మధ్యాహ్నానికల్లా ఆ రాక్షసుడి యొక్క పేడ వదిలించేస్తానన్నట్ట. ఇంకేముంది, ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచేసి పెద్ద పెద్ద కొండల్లో నిమిష మాత్రాలలో అన్నం వండేశారు, పులిహార కలిపేశారు, దద్దోజనం కలిపేశారంటే రాక్షసుడి కోసం తయారు చేసింది ఎలాగో ఉంది. అది కాకుండా ఈయన కోసం మళ్ళీ ఆ బండికి ఇంకో రెట్టింపు భోజనం తయారు చేశారు. ఓహో అయ్య బాబు, ఆ పప్పులు ఆ దప్పడాలు ఆ ఉప్పులు ఆ పచ్చళ్ళు ఆవకాయ ముద్దలు గోంగూర పచ్చళ్ళు నేతులు ఇవన్నీ పట్టుకొచ్చారట. ఈలోపు ధర్మరాజు అక్కడికి వచ్చాడు. ఈ ఇంటిలో రకరకాల పిండి వంటలు తయారవుతున్నాయి. అక్కడేమో మన భీముడు కూర్చున్నాడు. భీముడు చీటికి వాటికిలా చప్పట్లు కొట్టి తరుచుకున్నట్టుగా భుజాలు తరుచుకుంటున్నాడు, భుజాలు అప్పళిస్తున్నాడు. అంటే తిండి తిని ఎవడ మీదకు యుద్ధానికి వెళ్ళబోతున్నాడు. ఇది నాకు తెలిసిపోతోంది, మా తమ్ముడి లక్షణం నాకు తెలుసు, కాకపోతే ఈ అకాల యుద్ధం ఏమిటి అన్నట్ట కుంతితో. అప్పుడు కుంతింది, నాయన ఈ ఇంటి వాళ్ళ కష్టం వచ్చింది, అందుకని బకాసురుణ్ణి చంపడానికి తమ్ముడిని పంపాననగానే నెత్తినోరు మొత్తుకుని, ఇదేంటమ్మా తల్లి ఇలాంటి పని చెయ్యొచ్చా, ఆ బకాసురుడు ఎటువంటి వాడో మనకి తెలియదు, పైగా ఎంతోమందిని చంపితున్న క్రూరుడు, అటువంటి వాడిని చంపడానికి తమ్ముడిని పంపుతావా, ఆ తమ్ముళ్ళు అయితే నేను ఎలా ఉంటాను, నువ్వు కన్న తల్లివే కదా, ఇంత క్రౌర్యమా నీకు అంటే వెనక ముందు చూడకుండా కొంచెం ధర్మరాజుకి ఎందుకు బాధ కలిగిందంటే ఈ తమ్ముడు ఏమైపోతాడోనని బెంగ, తమ్ముళ్ళు అంటే ఆయనకి అంత ఇష్టం. ఈ మహావీరుడు ప్రాణాపాయ స్థితిలో మనల్ని రక్షించాడు, ఇటువంటి వాడు వీరుడే కాదని అన్నం, కానీ వెళ్లే చోటు ఏమిటో తెలియాలిగా, ఒంటరిగా పంపుతావా అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వింది. కలు నసుర నోర్వనో పెడు బలయుతుగా నెరిగి కొడుకు పని చెదగాక ఇమ్ముల శతపుత్రులు కల ధన్యులకైన అనిష్టుడగుతను దుడు కలడే. నాయన ఇప్పుడు నీకు రహస్యం చెబుతున్నా విను, పరమనీచుడైన ఆ రాక్షసుణ్ణి నిమేష మాత్రంలో చంపే పరాక్రమవంతుడు నా కొడుకు భీముడని అతని మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి, ధైర్యం ఉంది కాబట్టి అతన్ని యుద్ధానికి పంపాను, గాని లేకపోతే భూలోకంలో 100 మంది కొడుకులు ఉన్నప్పటికీ ఒక కొడుకు పోతే పోతాడు అని ఎవడని అనుకుంటాడా అంటే ధృతరాష్ట్రుడిని తెప్పడం నిజంగా. ధృతరాష్ట్రుడు 100 మంది కొడుకులు ఉన్నారు, ఒక్క పాపాత్ముడు వదిలేరా బాబు అంటే వదిలాడా? ఎంత పాపాత్ముడైనా నీచుండైనా కొడుకు కొడుకే కనుక ఆ కొడుకుని ఎవరు వదులుకోరు, నేను వదులుకుంటానా? ఇతడు 10వ రోజు కొండలోయలో పడితే వీడి శరీరం కింద పడి బండరాళ్ళు గుండపిండి అయ్యాయి, నీకు తెలియదు నేను చెబుతున్నా విను, రాళ్లని పిండి చెయ్యగలిగే ఈ వీరుడు, రాళ్లు తిని అరిగించుకోగలిగే శక్తి కలిగిన ఈ వీరుడు రాక్షసుల్ని సంహరిస్తాడని, తద్వారా భూమండలంలో దుష్టశిక్షణ అవుతుందని వీడు పుట్టినప్పుడు ఆకాశవాణి పలికింది. అవన్నీ తెలుసు కాబట్టి ధైర్యంగా పంపాను, గాని ఉట్టుట్టినే పంపుతానా? తల్లికి తెలియాలండో, తల్లులు సక్రమంగా లేకపోతే పిల్లలు నాశనమైపోతారు. పిల్లలకి ఏది మంచో ఏది చెడ్డో తెలియనటువంటి తల్లులు పిల్లల్ని సరిగ్గా పెంచక పిల్లల్ని సర్వనాశనం చేస్తున్నారు ఈ కలియుగంలో. కుంతీదేవిని ఆదర్శంగా తీసుకోవాలి. అది ఇక్కడ భారతంలో మళ్ళీ ఏమన్నారు వెంటనే వేదవ్యాసుల వారు, ఆదర్శమాత కుంతి, మీరు కుంతిని తెలుసుకోండి, పిల్లల్లో ఏ శక్తులున్నాయి, వాళ్ళు ఎలా పాడైపోతున్నారు, రౌడీ స్నేహితులతో చేరుతున్నారేమో, తల్లి మీద అలుగుతున్నారేమో, 10 రోజులు తిండి మాంతున్నారేమో, రేపు వీళ్ళు భ్రష్టులు అవుతారేమో, దొంగలతోటి కూనీకోరులతో తిరిగి జైలిపాలైన అవుతారేమో, ఇటువంటి వాళ్ళని అదుపులో పెట్టాలి, వీళ్ళని దారిలోకి తేవాలి అని ఆలోచించని తల్లి నీచురాలై గొడ్రాలై 1000 జన్మలు నరకం పాలైపోతుందట. అందువల్ల పిల్లల్ని జాగ్రత్తగా చూడకపోతే అది మహాపాపం తెలుసిన, మీకు కావాలంటే చూడండి కాశీఖండంలో కూడా ఇదే మాట చెప్పారు వేదవ్యాసుల వారు, పిల్లల్ని సక్రమంగా పెంచక వాళ్ళని గాలి వదిలేసి వాళ్ళు చెడు మార్గములలో తిరుగుతుంటే అయ్యి చెప్పిన వాటి విను అని అదిలించని తల్లి 100 జన్మలు కుక్క జన్మెత్తుతుంది, మరో 1000 జన్మలు వికలాంగురాలై పుడుతుంది, ఆ తర్వాత ఘోర నరకాల పాలవుతుంది, ఆవిడకి మాత్రం మోక్షం రాదు. ఇది తెలుసుకుని పిల్లలు కూడా తల్లిని సుఖపెట్టాలండి. తల్లి అంటే ఏమిటి, పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి, వాళ్ళని సరైన మార్గంలోకి పంపాలి, వాళ్ళని తీర్చిదిద్దాలి. తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది, పిల్లలని పట్టించుకోక వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించక గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఎందుకు పనికి రాకుండా అయిపోతూ ఉంటే అటువంటి పిల్లల్ని పెంచిన తల్లికొచ్చే పాపం ఈ ప్రపంచంలో ఇంకెవరికి రాదట. ఆ దుర్మార్గుడు కొడుకు కూడా తాను నశించి ఈ తల్లిని నరకానికి పంపుతాడట. మనకు గుణనిధి కథలో అదేగా చెప్పారు, ఇన్ని పురాణములు ఎందుకు వింటున్నామంటే అందుకని. కాబట్టి మనం కుంతిని ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు వ్యాసుల వారు. అప్పటికి ధర్మరాజుకు అర్థమైంది, ఆహా తల్లి, నిన్ను పొరపాటున నిందించినందుకు నన్ను క్షమించు, నువ్వు ఎంత గొప్పదానివో నాకు తెలుసు, అయినా తమ్ముడి మీద ఉన్న ప్రేమతో అమ్మా ఎంత క్రూరత్వమా అన్నాను, ఈ ఒక్క మాట అన్నందుకు నన్ను క్షమించని కాళ్ళకి దండం పెట్టాడు. ఆయన తప్పు కూడా కాదు, భ్రాతృప్రేమ అయింది, ఆవిడది మాతృప్రేమ, ఆవిడకి అన్నీ తెలుసు, ఈయనకి సోదర ప్రేమే తెలుసు, కానీ ఆ సోదరుడి గొప్పతనం ఇంకా అప్పటికి పూర్తిగా తెలియదు, అందువల్ల అలా అన్నాడు. ఇప్పుడు భీముడు ఆహారం అడగగానే విప్రులు పట్టుకొచ్చారట. ఎన్ని రకాలు పట్టుకొచ్చారండి, పళ్ళు తెర్రంగుల పిండి వంటలు పప్పు కూడును నేతి కొండలు గుడంబుదధి ప్రపూర్ణ ఘటంబులు కొన్ని వచ్చి అల్లఘుసత్వుడు మారుతాత్మజుడల్నిటల్ గతఖేదుడై బలము కల్గి కడంగినప్పుడు బ్రాహ్మణార్థము చేయగల్. రకరకాల పిండి వంటలు, ఏనాడు ఎవరూ కనీ విని ఎరగనవి, అప్పాలు పట్టుకొచ్చారు, సజ్జప్పాలు పట్టుకొచ్చారు, కజ్జికాయలు పట్టుకొచ్చారు, లడ్డూలు పట్టుకొచ్చారు, అరిసెలు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చినవి పట్టుకొచ్చినట్టు వెనక ముందు లేదట. పప్పన్నం తింటాడు, మళ్ళీ పిండి వంటలు తింటాడు, పెరుగు తాగేస్తాడు, మళ్ళీ ఇంకో పప్పన్నం కలుపుతాడు. అంటే ఇంకా ఆకలి పిచ్చెక్కిపోయింది ఆయనకి బాగా. అందుకని పప్పుకూడు నేతికొండ పట్టుకొస్తే ఈ నెయ్యి పప్పు అన్నంలో కలుపుకు తినడం కదట, కొండెత్తుకు తాగేశాట, నేతికొండలు తాగాడు. బెల్లపు అచ్చులు పట్టుకొచ్చారట, ఆ అచ్చులు మొత్తం తినేశాట. మన ఆవులకి ఇంత బెల్ల ముక్కలు పెడితే తినడంలా, అలా ఈయన శుభ్రంగా గోవులే కొండలకు కొండలు పట్టుకొచ్చినటువంటి నెయ్యి తాగేస్తూ ఆ నేతిలో బెల్లం నంచుకు తినేశాట, బెల్లపచ్చులు తిన్నాడు. దధిప్రపూర్ణ ఘటంబులున్ పెద్ద పెద్ద పెరుగు కొండలు, చక్కని చక్కని మిసిమి మేగడ కలిగిన పెరుగు కొండలు గడగడగడ తాగడమే, కొండ మీద ఇలా కొట్టడం అది మొత్తం నోట్లో పడ్డమే, మళ్ళీ రెండో గుటకలు లేవు. వాటర్ బాటిలే తాగలేక గెదగెదలు ఆడిపోతున్నాం మనం గడగడ. అటువంటిది ఆయన మొత్తం కొండలు కొండలు పెరుగంతా తాగేశాడు. ఈ విధంగా వాళ్ళు పట్టుకు రావడమే తడవాయి, నెయ్యి తాగేయడం, పెరుగు తాగేయడం, మళ్ళీ డ్రింకులు తాగడం, రకరకాలైనటువంటి ఫలాలు, ఆ ఫలాల మొక్కలు, వాటి యొక్క రసాలు, ఇవన్నీ తాగి 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 మారుతాత్మజుడు అంతకంతకీ బలం పెంచుకున్నట్ట. ఆయనలో ఉన్న నీరసం పోయింది. ఎన్నాళ్ళుగా 6 నెలలుగా సరిగ్గా తిండి లేనటువంటి దానికి ప్రాయశ్చిత్తంగా తిన్నాడేమో, శరీరం అంతకంతకీ కఠినమయ్యింది, వజ్రమయ్యింది, బలం పెరిగింది, ఖేదం పోయింది, ప్రమోదం కలిగింది, అనంత బలం కలిగింది. ఇప్పుడు బ్రాహ్మణార్థానికి బయలుదేరాడు. ఇప్పుడు బ్రాహ్మణార్థం అనే పదానికి అర్థం మారిపోయింది. ఇప్పుడు కలియుగంలో ఈ ప్రస్తుత కాలంలో బ్రాహ్మణార్థం అంటే శ్రాద్ధ భోజనం అని అర్థం, తద్దినం భోజనం అర్థమైపోయింది. కానీ నిజానికి బ్రాహ్మణార్థం అంటే ఆ బ్రాహ్మడి పని చేసి పెట్టడానికి అర్థం. చూశారు ఎలా మారిపోతాయో కొన్ని కొన్ని పదాలు రాను రాను. ఆ రోజుల్లో ఆ బ్రాహ్మడి యొక్క కుటుంబాన్ని నిలబెట్టడానికి, ఆయన పని చెయ్యడానికి బ్రాహ్మణ అర్థము, బ్రాహ్మణుని యొక్క పని చెయ్యడానికి అని ఆ రోజుల్లో భారతంలో వాడారు. ఈ మధ్యకాలంలో బ్రాహ్మణార్థానికి వెళ్ళావా అంటే తద్దినంలో భోక్తగా వెళ్ళావా అని అర్థం వచ్చేసింది. అందుకని ఈ పదాన్ని వాడడానికి మేము కూడా కౌలం మానేశాం భయపడి, ఎందుకంటే రూఢైపోయింది అది. ఈ విధంగా ఆయన బయలుదేరాడు. ఆ ఇంటి వాళ్ళు, ఇదిగోనయ్యా 2 దున్నపోతులు కట్టిన, బలమైన దున్నపోతులు కట్టిన బండి, ఈ బండికి 8 చక్రాలు ఉన్నాయి, పెద్ద విశాలమైన బండి, ఇందులో మంచి లడ్డూలు గిడ్డూలు ఇంకా ఫుడ్ అంతా పెట్టాం, మళ్ళీ ఇది పట్టుకెళ్ళు అనగానే అది వెనక్కి తిరిగి చూశాడు. ఇంత తిన్న ఈయన, అబ్బో నేను తిన్నదానికంటే ఇంకా బాగున్నాయి, ఓహో అరే బాబాయ్ వంకాయ కూర, గుత్తు వంకాయ కూర వండారు, నేతి కొండలు పెట్టారు, పప్పు పెట్టారు, భోజనం పెట్టారు అనుకున్నట్టు. ఐదారు భోజనం ఆయనకి, అంటే ఎన్నాళ్ళు ఎన్నాళ్ళ ఉపవాసం అంతా ఒక్క రోజులో తింటున్నాడు అనమాట ఆయన. శుభ్రంగా బండి తోలుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ, ఓహ్ బండి బండి తిండి తిండి అనుకుంటూ వెళ్ళాడు యమునా నదీ తీరానికి. అక్కడికి వెళ్ళి ఒక్కసారి బండి మీద లేచి నిలబడి, ఓయి బక ఎక్కడున్నావురా అన్నట్ట. అప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు బకాసురుడు. రోజు 12 గంటలకల్లా బండి వచ్చేది, ఈ పూట 1 గంటన్నర అయ్యింది, ఇప్పటి వరకు బండి రాలేదు, ఎవడూ రాలేదు. అందుకని చెట్టు కింద నీరసం వచ్చి శోష వచ్చి అలా చతికిలబడి ఉన్నాడు వాడు. ఎక్కడరా బకా 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 అని చకచకా పిలిచి
అబ్బే వీడు ఇంకా కనబడలా, వీడు వచ్చేదాకా కాలక్షేపం చేయడం ఎందుకు అని మళ్ళీ వెనక్కి తిరిగి బండిలో కూర్చుని శుభ్రంగా కలిపేసి తినేయడం మొదలెట్టాడు. ఈ నెయ్యి వేసుకుని ముందు పప్పు తినేశాడు, గుత్తొంకాయ కూర తినేశాడు, పెద్ద కొత్త ఒకాయ పెట్టారు అది తినేశాడు, కనిపించిన కనిపించినట్లు రొట్టెలు వేసుకుని తినేస్తున్నట్ట. ఇక ఆ తర్వాత పిండి వంటల మీద పడ్డాడు. ఇంతంత ఇంతంత అప్పాలు వేసి పెట్టారు, నేతప్పాలు. సత్యనారాయణ ప్రసాదం తయారు చేసి దాన్ని నేతిలో వేయించారు అప్పాలు, కమ్మని అప్పాలు. కొంతమంది అప్పాలు తయారు చేస్తారే అప్పాలతో కొడితే తలకాయ పగులుతుంది, అలాంటి గట్టి అప్పాలు కాకుండా మెత్తగా ఉన్నాయి, నోట్లో వేసుకుంటే నెయ్యి వేసుకున్నట్టుగా కరిగిపోతున్నాయి, అవి తినడం మొదలెట్టాడు. ఈలోపు ఎక్కడరా వీడు, నన్ను పిలిచినవాడు ఎవడవాడు, పైగా బకా అంటాడా అని లేచి నిలబడ్డాడు బకాసురుడు. దూరంగా బండిలో కూర్చుని అన్నం తినేస్తున్నటువంటి భీముడు కనపడగానే పొతకలాంటి మనిషి వచ్చాడు, కానీ అన్నం తినేస్తున్నాడే వీడు అని పరుగు పరుగునొచ్చి, ఎవడవరా నువ్వు, నా కోసం తెచ్చిన ఆహారాన్ని నన్ను పిలవకుండా నేను వచ్చేలోపు తినేస్తావా, పైగా దూరంగా ఉన్నాను బకా బకా అని ఏదో పేరు పెట్టి పిలుస్తావా, నేనేమన్నా చంటి కుర్రాణ్ణా, పోని పిలిస్తే పిలిచావు పేరు పెట్టి, నేను వచ్చేదా కాకుండా నా అన్నం తినేస్తావట్రా అన్నట్ట. భీముడు అసలు వెనక్కి తిరిగి చూడటంలా, వాడు ఎన్ని కిక్కురు అని అరిచినప్పటికీ ఈయన మాత్రం మాట్లాడటం, వాడు ఎన్ని అరిచినా ఈయన మాత్రం కిక్కురు మరకుండా కుక్కుకుంటున్నాడు నోట్లో. దాంతో ఒళ్ళు మండిపోయి కుడి చేతి పిడికిలి బిగించి వీపు మీద ఒక్క గుద్దు గుద్దాడు. ఆహా గుద్దు కనుక ఇంకోటికి తగిలితే వాడు పచ్చడైపోవాలి, నోట్లో నెత్తురు కక్కుని తిన్నవని కక్కాలి. కానీ భీముడు అసలు చలించలా, అంత దెబ్బ తగిలినా సరే ఏం పట్టించుకోకుండా అని చెయ్యి ఇలా చూపి, నేను తినేదక్క కిక్కురు మన్నం అని తినడం మొదలెట్టాట. అమ్మ బాబోయ్ నేను పొడిచిన పొడి పోటుకి పిడికిటి పోటుకి ఇంకొకడెవడైనా అయితే పచ్చడైపోవాలి, వీడేమిటి కిక్కురు మరకుండా పచ్చడన్నం కలుపు తినేస్తున్నాడు అనుకుని పళ్ళు పటపట కొరికి వీడెవడో బలవంతుడై ఉంటాడు, అందుకే వీడి తీరు ఎంతో పూర్వం వచ్చిన వాళ్ల తీరుకు మళ్ళీ లేదు, వీడి సంగతి చూద్దామని ఆ పక్కనే ఉన్న పెద్ద తాడి చెట్టు పీక్కుని వచ్చాడు. ఈలోపు భీముడు మొత్తం తినేశాడు. వాడు వచ్చేదాకా ఆలస్యం చేయకుండా వాడు చెట్టు పీకుతూ ఉండడం చూసి అట్టిలా ఓరకంట, పీక్కో నేను మాత్రం కుక్కుంటాను అని మొత్తం తిని ఆ యమునానది దగ్గరికి వెళ్ళి చేతులు కళ్ళు శుభ్రంగా కడుక్కుని హాయిగా మంచినీళ్ళు తాగి నోట్లో నీళ్లు కూడా పోసుకుని ఇంత పెసరు మెతుకు లేకుండా పుక్కి నుంచి ఉమ్మేశాడు. ఇప్పుడు వెనక్కి తిరిగాడు. ఏమిరా చెట్టు పీక్కొచ్చావా, ఇహ చూసుకోరా నా సంగతి, ఇంచుక ఏ నీ పాపమునకెన్నడు రోయక ఎల్లవారి బాధించి మనుష్య మాంసములు దించును క్రొవితి వాని నెల్ల క్రక్కిల్చద నీ మదాంధ్యముడిగిల్చద నిప్పుడ కాలు ప్రోలికేగిల్చద చక్కనై నిలుము గిట్టి రణంబున రక్షసాధమా. ఒరి రక్షసాధమా, ఇంత కూడా పాపానికి జంకని నీచుడివి, ఎంతో మందిని బాధించావు, మనుష్య మాంసాలు తిని కొవ్వెక్కావు, నీ కొవ్వు తిన్న మనుష్య మాంసం నీలో ఉన్న రక్తం ఇవాళ కక్కిస్తాను, నీ అహంకారం అనే చీకటిని తొలగించే సూర్యుణ్ణి వచ్చాను, ఇప్పుడే యముడి దగ్గరికి పంపిస్తాను రారా యుద్ధానికి అని తాను కూడా పక్కనున్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి దాన్ని కుదుళ్లతో పీకి ఈ చెట్టు ఎత్తి వాడికేసి విసిరాడు. వాడు చేతిలో ఉన్న తాడి చెట్టు విసిరాడు, ఆ చెట్లు రెండు ఢీకొట్టి కింద పడ్డాయి. ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ పీకి కాసేపు కొట్టుకున్నారట. చెట్లు అయిపోయాక చుట్టుపక్కలవి పెద్ద పెద్ద బండరాళ్లతో కొట్టుకున్నారు. ఆ తర్వాత రాళ్ళు అయిపోగానే కుస్తీ పట్టు మల్ల యుద్ధం మొదలెట్టారు. భీముడు వాడిని గిరగిర పడగొట్టేశాట. వాడు కసిగా వీపు మీద ఒక్క పోటు పొడిచాడు భీముడిని. ఆ దెబ్బతిన్న భీముడు వీడికి శక్తి తగ్గిపోయిందని కనిపెట్టాట. ఏమని ఎలా కనిపెట్టాడు అంటే, వాడు కొట్టిన దెబ్బలో ఇంకా సత్తా లేదు, పస లేదు. ఇందాక మొదట్లో కొట్టిన దెబ్బకి దీనికి చాలా తేడా ఉంది. మొదట్లో కొట్టిన దెబ్బ కొంచెం కాస్తో కొస్తో చుర్రు అనిపించింది. ఇప్పుడు వీడు పొడిచిన పోటు ఎలా ఉంది, చక్కగా ప్రేమగా స్త్రీ వచ్చి తాకినట్టుగా ఉందిట. ఒరే ఈ అయిపోయింది నీ శక్తి అన్నట్ట. వాడు అంత బలంగా కొట్టానని వాడనుకుంటే అది ఆయనకి ఎలా ఉందంటే నెమలేకల విసినికరతో తాకినట్టుంది. అందుకని వాడిని హీనసత్తుడి కింద భావించి ఒక్కసారి చేత్తో పుచ్చుకుని గిర్రం తిప్పేశాడు. అన్నిసార్లు తిరిగితే తిన్న తిండి ఏమవ్వాలి, నిజానికి భీముడు శుభ్రంగా తిన్నాడు. తిన్న వెంటనే గిర్రం తిరిగాం అనుకోండి మనం చుట్టూ కళ్ళు తిరిగి నోట్లో ఉన్నది కొక్కుకుంటాం, కానీ ఆయన 100 సార్లు తిప్పేసేట్టు వాడిని. అది భీముడి శక్తి, తిన్న తిండి అంతా అప్పటికే జీర్ణం అయిపోయింది. చురుకైన వాడు, పరాక్రమవంతుడు, మీకు ముందు నుంచి చెబుతున్నాను, ఆయన శరీరానికి భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు. అందుకే గిరగిరా తిప్పి నేల మీద వారేసి వాడి వెన్ను మీద మోకాలు ఒక్కసారి అదిమి పట్టి రెండు చేతులు వెనక్కి తిప్పి పళ్ళును విరిచేశాడు, ఎండు కట్టి విరిచినట్టు విరిచేశాడు.
సమిధులు చీల్చినట్టుగా వాడిని చీల్చేశాడు. ఈ విధంగా రెండోసారి కూడా వెన్ను విరిచి ఈ బకాసురుణ్ణి చంపి అలా విసిరి పారేసేసరికి దూరంగా ఉన్న బకాసురుడి పెళ్ళాలు, బిడ్డలు, తమ్ముళ్ళు వీళ్ళందరూ పరుగు పరుగున అక్కడికి వచ్చారట. బకాసురుణ్ణి భీముడు కట్టె విరిచినట్టుగా చీల్చి పారేయగానే వణిగిపోయారు, తెల్లబోయారు, నోట్లోంచి లాలాజలం కక్కుకున్నారు. కొంతమంది అయితే మూర్చిపోయి కింద పడ్డారట. అప్పుడు వాళ్లలో కొందరు మమ్మల్ని చంపకండి, మమ్మల్ని విరవకండి బాబోయ్ అన్నారట. వెంటనే భీముడు జాలిపడిపోయి శరణు అన్న వాళ్ళని కరుణించడమే తప్ప వాళ్ళని చంపడం ఈ ధర్మరాజు సోదరుడి యొక్క రక్తంలో లేదు. నేను ధర్మరాజు సోదరుణ్ణి, ధర్మమూర్తి మా అన్న, శరణన్న వాళ్ళని కరుణించే లక్షణమైంది. కానీ మీకు ఒక హెచ్చరిక, నహింస్యా మానుష భూయో యుష్మాభిరితి కర్హిచిత్ హింసతాం హి వధః శీఘ్రం ఏవమేవ భవిష్యతి. ఇంకా ఈరోజు నుంచి మీరు మనుషులను హింసించడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి మానవ మాంసం తినడం మాని, మనుష్యులకి హింస కలిగించడం మాని సాధు జీవనం గడపండి. ఇది మీకు నా హెచ్చరిక. ఒకవేళ మీరు హింసా విధానానికి మళ్లీ సిద్ధపడ్డారా, ఏవమేవ భవిష్యత్ ఇలాగే అయిపోతారు. మీ అన్నయ్యని ఎలా విరిచానో అలా విరుస్తాను. అంత బలవంతుడికే దిక్కులేదు. ఇక మీలాంటి బక్కరాక్షసులకి దిక్కెక్కడున్నది? ఈ క్షణమే మమ్మల్ని అందరినీ కట్టగట్టుకుని విరిచి యమునిలో పారేయగలను, కానీ మీరు కరుణించమంటున్నారు గనక, శరణు కోరుతున్నారు గనక విడిచిపెడతాను. నా బలం ముందు మీలాంటి వాళ్ళు 1000 మంది కూడా బలాదూరే. జాగ్రత్త అనగానే వాళ్ళు నేల మీద పడిపోయి, సాష్టాంగ పడిపోయి మమ్మల్ని రక్షించావు చాలు, మేమెవరము ఈ రోజు నుంచి మానవ మాంసం తినం, ఋషులం అయిపోతాం అని ఒట్టెట్టుకుని వెళ్ళిపోయారు. ఈ విధంగా వాళ్ళని రక్షించి, వాళ్ళని కరుణించి, ఈ శవాన్ని విరిచేసిన శవాన్ని ఈడ్చుకుంటూ వచ్చి ఊరు మొదట్లో పారేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు. సరిగ్గా అప్పటికి తెల్లవారుజాము అయ్యింది. ఉదయం పూట అక్కడ దగ్గరలో ఉన్నటువంటి యమునా నదికి స్నానానికి బయలుదేరేవారు ఊళ్ళో కొంతమంది. స్నానానికి వెళ్లిన వాళ్ళకి రాగానే పొలిమేరలో ఈ రాక్షసుడి కళేవరం కనబడింది. అమ్మ బాబాయ్, బకాసురుడు వచ్చేసాడు అని వాళ్ళు వెనక్కి పరిగెత్తడం మొదలెట్టారట. ఇంతలో కుర్రాడు అన్నాడు, ఎందుకల్లా పరిగెడతారు? బకాసురుడైతే ఇక్కడ దాకా వచ్చి మనల్ని చంపకుండా నిద్రపోతాడా? వాడేంటో నిద్రపోతున్నట్టున్నాడు, ఒక్కసారి చూడండి అన్నట. అప్పుడు వెనక్కి తిరిగి చూశారు. నిద్ర కాదు, దీర్ఘ నిద్రే. ఎందుకు ఇలా అయిపోయాడా? దగ్గరకు వచ్చి చూస్తే వాడి శరీరం విరిగిపోయింది, వెన్ను విరిగి ఉంది. వాడు ముక్కలు ముక్కలై కూడా అతికించబడినట్టుగా పడుకోబెట్టబడ్డాడనమాట. అమ్మ, ఇప్పుడు అర్థమైంది. నిన్న మనం పంపామే ఆ విప్రబాలకుడు, మన ఇంట్లో ఉంటున్న ఆవిడ, ఆవిడ కొడుకే. వాడిని చూడగానే నాకు అనిపించింది, వచ్చి మన బ్రాహ్మణుల్లో కూడా ఇలాంటి పరాక్రమవంతులు ఉన్నారు, అందుకే మనం కూడా ఈ మధ్యకాలంలో సంఘం పెడదామని పాపం వాడు సంతోషపడ్డారట. వాళ్ళదారు వాళ్ళది, ఎవరి ఆనందం వాళ్ళది కనుక వాళ్ళందరూ ఆహాహా, మంచి బలి అద్భుతమైనటువంటి కుర్రాడు ఒకడు పుట్టాడు అనుకున్నారు. ఈ విధంగా పాపం అల్ప సంతోషులు వాళ్ళు అలా సంతోషించారు. ఈలోపు ఈయన ఇంటికి వెళ్ళాడు. కుంతి తక్కినటువంటి ధర్మరాజాదులకి ఈ దుర్మార్గుడి యొక్క వధ చెప్పగానే వాళ్ళంతా ఆ రాక్షసుడి యొక్క శరీరానికి దహన సంస్కారాలు చేయించారు. ఇంకా భీముడికి ఆ రోజు నుంచి ఒక విధంగా చెప్పాలంటే పట్టాభిషేకం జరిగినంత వైభవం కలిగేసింది. ఊళ్ళో ఆ రోజు నుంచి వాళ్ళకి పరపతి పెరిగింది, మంచి భోజనాలు పెరిగాయి. అమ్మయ్యా, ఏళ్ల తరబడి పరమపాపత్తుడు, ఊళ్ళో ఎంతో మందిని చంపిన నీచుడు వాడు, అటువంటి నీచుణ్ణి సంహరించి ఈ ఊరికి రక్షణ కలిగించారు వీళ్ళు. వీళ్ళని మహారాజుల్లో చూసుకుందాం, వాడి కోసం మనుష్యులు బలిపెట్టాం, వీళ్ళ కోసం ఇంత కందాపత్తలు పెట్టలేమా అనుకున్నారట పాపం వాడు. ఇలా అక్కడ హాయిగా కొంతకాలం గడిపారు. మహానుభావులు అడుగుపెట్టిన చోటల్లా దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అయ్యిందనమాట. ఇలా ఉండగా ఒకనాడు పాంచాల దేశం నుంచి ఒక విప్రుడు అక్కడికి వచ్చాడు. వీళ్ళ ఆతిథ్యం స్వీకరించాడు. అప్పుడు కుంతీదేవి, మహాత్ములు మీరు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చినట్టుగా విన్నాను, మా ఆతిథ్యం స్వీకరించి మీ తీర్థయాత్ర విశేషాలు చెప్పండి అంటే, అమ్మా వీళ్ళంతా నీ కొడుకులేనా అన్నాడు ఆయన. అవునమ్మా, వీళ్ళు వరసగా 5 నా కొడుకులు, వేదము ధనుర్వేదము నేర్చుకున్న వాళ్ళు వీళ్ళు. వీళ్ళ తండ్రి గారు కాలం చేశాక మేము ఇక్కడ తలదాచుకుంటున్నాం అన్నది ఆవిడ. అయితే చెబుతున్నాను వినండి, వీళ్ళకు కూడా పనికొస్తుందేమో. ఈ మధ్యకాలంలో ద్రుపద మహారాజు గారికి యజ్ఞగుండం నుంచి ఒక కొడుకు కూతురు పుట్టారు. ఆ కూతురికి స్వయంవరం చాటాడు ద్రుపదుడు. కులమతాలతో సంబంధం లేకుండా ఎవరైనా స్వయంవరంలో పాల్గొవచ్చు అనగానే కుతూహలం కలిగింది ధర్మరాజుకి. ద్రుపదుడికి కేవలం ఒక్క కొడుకే ఉండేవాడి దొరకు. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ కొత్త కొడుకులు ఎవరు పుట్టుకొచ్చారు? ఈ కథ ఏమిటి, కమామిషి ఏమిటి అన్నట్టు. ఎందుకంటే అప్పటికి శిఖండ్ అన్నవాడు ఒక్కడే ఉన్నాడు కొడుకు. ఇప్పుడు ఈ కొత్త కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, ద్రుపదుడు మహావీరుడు, ద్రోణాచార్యుడికి మిత్రుడు. అర్జునుడు తనని బంధించి ద్రోణుడి కాళ్ళ మీద పారేవెయ్యగానే అతని అవమానంతో కొతకొత ఉడిగిపోయాడు. ఆ రోజు నుంచి రాజ్య పరిపాలన మంత్రులకు అప్పగించి తన భార్యను వెంట పెట్టుకుని అడవుల్లో తిరిగాడు. ఆ అడవులలో యాజుడు, ఉపయాజుడు అని ఇద్దరు అన్నదమ్ములున్నారు. ఆ అన్నదమ్ములు కనపడ్డారు. వాళ్ళు మహామంత్రవేత్తలని, యజ్ఞము ద్వారా ఏదైనా సాధించగలరని ఈ ద్రుపదుడికి ఎవరో చెప్పారు. వెంటనే ఈయన ఏం చేశాడు, ముందు తమ్ముడైన ఉపయాజుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీరు మహామంత్రవేత్తలు, మీకు ఒక నమస్కారం. నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీరిస్తే 100,000 ఆవులు ఇస్తాను. నా కోరిక ఏమిటంటే, నన్ను కాళ్ళు చేతులు కట్టి బంధించి మహావీరుడు అనిపించుకున్న అర్జునుడు నాకు అల్లుడవ్వాలి. అంతటి వీరుణ్ణి ఈ ప్రపంచంలో నేను ఇంతవరకు చూడలేదు. అటువంటి వీరుడు నా అల్లుడైతే ప్రపంచాన్ని జయించవచ్చు. ఈయనకి అల్లుడి మీద ప్రేమే కలిగింది కానీ అర్జునుడి మీద మాట వలస కూడా ద్వేషం కలగల. ఆహా, ఇటువంటి వాడు అల్లుడైతే ఎంత బాగుండు అనిపించిందిట. కాబట్టి అర్జునుడు అల్లుడవ్వాలి. నన్ను బంధించి వేళాకోళం చేసి విడిచిపెట్టిన ద్రోణుడిని సంహరించాలి. ఆ ద్రోణుడి మీద నాకు పేకదాకా కోపం. ద్రోణుణ్ణి చంపే కొడుకు, అర్జునుణ్ణి పెళ్లి చేసుకునే కూతురు, వీళ్ళు నాకు కావాలి. భార్య ద్వారా సంతానం పొందడానికి అది ఆలస్యమైపోతుంది. అందువల్ల నవయౌవనంతో అప్పటికప్పుడు యజ్ఞగొండం నుంచి పుట్టేవాళ్ళు కావాలి. వాళ్ళకి ఔరసులు అని పేరు వస్తుంది. అలాంటి ఔరస పుత్రుడు పుత్రిక కావాలి. అటువంటి పుత్రకామేష్టి యాగం చేయించండి అంటే ఆయన పక్కపక్కనవి, నువ్వు 100,000 ఆవులు ఇస్తానని రాగానే కండిషన్ పెట్టావు, డబ్బు కక్కుర్తి పడే జాతి కాదు నాది, ఇలాంటి ధనం కోసం నేను పనులు చేయను. నువ్వు కనుక ప్రేమతో అడుగుంటే, భక్తితో అడుగుంటే ఆ పని చేసేవాడిని, నాకు లంచం ఇవ్వచూపావు, అందువల్ల నేను ఈ పని చేయను అన్నట్ట. ఏడాది పాటు ద్రుపదుడు ఆయన కాళ్ళు పట్టుకున్నాడు, ఆయన వినలేదు. చివరికి కాళ్ళు పట్టుకుని, మీరు నా కోరిక కాదంటే చచ్చిపోతానన్నట్ట. అప్పుడు ఆయన నవ్వి, సరే నువ్వు నన్నెంత బతిమాలుతున్నావు కనుక నీకు ఒక ఉపకారం చేస్తాను. మా అన్నయ్య ఆ ఎదురుగుండా ఆశ్రమం కట్టుకుని ఉంటున్నాడు. ఆయన పేరు యాజుడు, నేను తమ్ముణ్ణి, ఉపయాజుణ్ణి. మా అన్నగారైతే నీ కోరిక తీరుస్తాడు. ఎందువల్ల చెప్పనా, ఒకరోజున మేమిద్దరం గంగానదికి స్నానానికి ఎడుతున్నాం. ఎంతలో అక్కడ మామిడి చెట్టు కనపడింది. ఆ చెట్టు మీద పండు నేల మీద పడింది. ఆ పండులో ఏముందో చూడకుండా దాన్ని దులిపేసుకుని మా అన్నయ్య తినేశాడు. సాధారణంగా ఒక పండు కనపడితే, ఇది విషంతో కూడిందా, అడవిలో ఉన్న పండు కదా, ఇది మంచిదా చెడ్డదా, ఎవరిది అని ఆలోచించి మాత్రమే ఋషులు నేల మీద రాలిన పండుని ఆహారంగా సేకరిస్తారు. పండు కనపడగానే వెనక ముందు చూడకుండా తిన్నాడంటే ఫలం మీద కోరికే తప్ప దాని మంచి చెడ్డలు అవసరం లేదు మా అన్నయ్యకి అని అర్థమైంది నాకు. కాబట్టి మా అన్నయ్య నువ్వు ఇచ్చే డబ్బు మంచిదా పాపిష్టిదా చూడడు, డబ్బు మీద ఆశ ఎక్కువ. ఆ డబ్బు పుచ్చుకుని నీ చేత యజ్ఞం చేయిస్తాడు. చూసారా, దాన్ని బట్టి ఎలాగా కనిపెట్టాడో తమ్ముడు. అటువంటి మా అన్నగారి చేత యజ్ఞం చేయించుకోనగానే మంచి పని చేసావని అన్నగారి కాళ్ళు పట్టుకుని, నీకు 100,000 గోవులు ఇస్తాను, ఇంకేమైనా కావాలంటే బంగారం ఇస్తాను, నా చేత యజ్ఞం చేయించు, నాకు కొడుకు కూతురు కావాలి. ఆ కొడుకు ద్రోణుణ్ణి చంపేవాడు అయి ఉండాలి, కూతురు అర్జునుడికి భార్య అవ్వాలనగానే ఆయన తమ్ముణ్ణి, ఒరే తమ్ముడా నీకు దక్షిణ మీద కోరిక లేకపోయినా యజ్ఞానికి నాకు సాయం చెయ్యి అని మళ్ళీ ఆ తమ్ముణ్ణి సహాయకుడిగా చేసుకుని ఒక అద్భుతమైన యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞగుండంలో సహజ కుండలములతో, దీర్ఘ కవచంతో, ధనుస్సుతో ద్రోణుణ్ణి చంపేటటువంటి ఓ పుత్రక ఆవిర్భవించు అనగానే అగ్నిజ్వాలల వంటి తేజస్సుతో, ఒక పెద్ద ఖడ్గంతో, ధనుస్సుతో, కవచంతో, కిరీటంతో పుట్టాడు. ఈయన కూడా సహజ కవచంతో పుట్టాడు అనమాట, పుట్టుకతో కవచంతో పుట్టాడు. అందుకని అతన్ని అగ్నిజ్వాలలు ఎలా ఉంటాయో అటువంటి రంగు కలిగి ఉండడం వల్ల, కవచం కూడా ఉండడం వల్ల ధృష్టద్యుమ్నుడు అన్నారు. యజ్ఞగుండం నుంచి కొడుకు పుట్టాడు. అతను పుట్టిన వెంటనే ఈసారి యజ్ఞగుండంలో మళ్లీ నెయ్యి వేశాడు యాజుడు. ఈసారి ఏమన్నాడు, అర్జునుడికి పత్ని అయి పాండవ వంశమును నిలబెట్టున్నదైన ఒకనొక కుమార్తె పుట్టుగాక అన్నాడు. అక్కడ అర్జునుడికి భార్య అవడమే కదా, పాండవ వంశం నిలబెట్టాలి అనగానే టక్కన అందులోంచి ఒక సుందరి పుట్టుకొచ్చింది. కుల పవిత్ర సితేతరోత్పల్ల కోమల వర్ణ వర్ణ ఉత్పల సుగంధిల సన్మోహోత్పల్ల పత్ర నేత్ర అరాళ్ల కొంతల విభాషిని దివ్య తేజము తాల్చి యొక్క కుమారి
తజ్వలన కుండమునందు పుట్టె ప్రసన్నమూర్తి ముదంబుతో, ప్రసన్నమూర్తి ముదంబుతో. వంశాన్ని, ఏ వంశాన్ని, ఇటు పుట్టింటి వంశాన్ని, అటు మెట్టినింటి వంశాన్ని తన పాదస్పర్శతో పవిత్రం చేసే మహాత్మురాలు, పార్వతీ లక్ష్మీ సరస్వతుల యొక్క అంశతో కూడినటువంటి ఆవిడ, శితేతరోత్పల కోమల అమల వర్ణ, స్వచ్ఛమైన కాంతి కానీ తెలుపు కాదు, నల్లని మేఘం వంటి ఆకారం. నల్లని అంటే ఈ మామూలు నలుపు కాకుండా నీలం అన్నమాట. ఇంద్రనీల వర్ణంతో శ్రీకృష్ణుడు అర్జునుడు ఏ రంగులో ఉంటారో ఆ రంగు వంటి రంగుతో, అంటే ఒక్కొక్కలో చెప్పాలంటే నా పక్కన కూర్చున్న జగద్గురువు అయిన కృష్ణుడి యొక్క కోమల వర్ణంతో ఆ నీలోత్పలం వంటి కాంతితో పుట్టింది. ఆవిడ శరీరం నుంచి కలువ పువ్వుల మీద నుంచి వచ్చే సువాసన వచ్చేది, మహాపవిత్ర వాసన. ఆవిడ గొప్ప విషయం తెలిసినా ఆ పుట్టినావిడ యావజ్జీవితం స్నానం చేయకపోయినా ఆవిడ శరీరం నుంచి మాత్రం దుర్వాసన రాదట, ఎందుకంటే యజ్ఞం నుంచి పుట్టడం వల్ల. ఆవిడ సుగంధంతో పుట్టింది, చక్కని తెల్లని గుడ్లు. ఆ కనుగుడ్లు కూడా ఎలా ఉన్నాయి, కలువ పువ్వు రేకుల వలె ఉన్నాయి, అటువంటి కలువ పువ్వుల వంటి కళ్ళతో పుట్టింది. ఒత్తైన నల్లనైన జుత్తుతో పుట్టింది, ఆ నల్లని కుంతలములు చూస్తే ఎవరైనా ఆకర్షితులైపోతారట, అటువంటి అరాళ్ల కొంతల గిరజాల జుట్టు కలిగింది. దివ్య తేజస్సు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనుష్యుల శరీరం ఎంత అందంగా ఉన్నా ముఖంలోంచి కాంతి రావడం కష్టం, కానీ ద్రౌపది ఎక్కడున్నా ఆ గదంతా కాంతితో నిండిపోతట. ఒక కటిక చీకట్లో ద్రౌపదిని పెట్టండి, ఆవిడ శరీరం నుంచి 1000 మంది సూర్యుల కాంతి వచ్చి ఆ గదంతా వెలిగిపోయేది. కటిక చీకటిని తొలగించగలిగే చీకట్లో కూడా వెలుతురు చూపించగలిగే కాంతితో పుట్టింది. ఆ కాంతి ఆవిడని అందరినీ ఆకర్షించేలా చేసిందనమాట. అటువంటి కాంతి ఒక్క కృష్ణుడిలో ఉన్నది, కృష్ణ ద్వైపాయనుడిలో ఉన్నది, మళ్ళీ ద్రౌపదిలో ఉండేదిట. అటువంటి మహాకాంతిస్వరూపిణి, దివ్య తేజస్వరూపిణి ఒక కుమారి ఆ అగ్నిగుండం నుంచి ప్రసన్నమైన సౌందర్యాకారంతో పుట్టింది. ఇంకా ప్రపంచంలో ఆ సౌందర్యాన్ని ఇంకెవరితో పోల్చలేం, మరొక లక్ష్మియో మరొక సరస్వతియో మరొక పార్వతో అన్నట్టుగా ఉంది. ఇంకో రహస్యం ఏంటంటే యజ్ఞగుండం నుంచి పుట్టడం వల్ల ఆవిడ శరీరం విడిచిపెట్టేదాకా ఎప్పుడు చూసినా 25 సంవత్సరములు కలిగినటువంటి యువతి వలె ఉండేది. పాండవులలో తక్కిన వాళ్ళకి కాస్తో కోస్తో తల వెంట్రుకలు తెల్లబడ్డాయట, కానీ ఈవిడికి మాత్రం యావజ్జీవితం నల్లని జుట్టే, ఒత్తైన జుట్టుతో పుట్టుకొచ్చిందనమాట. ఆవిడ పుట్టి పుట్టగానే ఎంతో సంతోషపడిపోయి ఆ ఇద్దరికి ఆకాశవాణి ఏమన్నది, ఈమె కృష్ణ అని పిలువబడుతుంది, అంటే కృష్ణుడి యొక్క నామమే నల్లనిది గనక ఆ నామమే వచ్చింది. అసలు పేరు కృష్ణ, ద్రౌపదుని కూతురు కనుక ద్రౌపది అయ్యింది. ఈవిడ కృష్ణగా ఇతడు ధృష్టద్యుమ్నుడిగా ప్రసిద్ధికెక్కుతారు. ఈవిడ వల్ల భూమండలం తరిస్తుంది, ఈవిడ ఎన్నో శుభకార్యములకు మూలమవుతుంది అని ప్రశంసించింది ఆకాశవాణి. అప్పుడు ద్రౌపదుడు యాజోపయాజులకు ఇవ్వవలసిన కానుకలు దక్షిణలు అన్నీ ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం పుచ్చుకొని తన భార్య కోకిలాదేవి, ద్రౌపదుడి యొక్క భార్య, ఆ కోకిలతో కలిసి ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పటి వరకు 7 ఏళ్ల పాటు అడవుల్లో తిరుగుతున్నాడు కదా, అందువల్ల ఆయనకి ఏం జరిగిందో తెలియదు. అర్జునుడికి నా కూతురునిచ్చి పెళ్లి చేద్దామని కదా ఈ కుమార్తెను కన్నాను, ఈ ధృష్టద్యుమ్నుడు ఎలాగో ద్రోణాచార్యుడికి మృత్యు అవుతాడు, ఇప్పుడు అర్జునుడు ఎక్కడున్నాడో చూడండి, వెతికి తీసుకురండి అని దూతలకి చెబితే వాళ్ళన్నారు, ఇంకెక్కడ అర్జునుడండి, మీరు ఈ మధ్యన అడవులు పట్టుకు తిరుగుతున్నారు, చాలా కాలం అయిపోయింది మీకు తెలియదు. అర్జునుడు 1 సంవత్సరం క్రితమే వారణావతంలో లక్క ఇంట్లో కాలిపోయాడు. ధృతరాష్ట్రుడు కుట్ర చేసి పాండవుల్ని కుంతీ సమేతంగా వారణావతానికి పంపాడు. అక్కడ వారణావతంలో లక్క ఇంట్లో వాళ్ళు కాలి బూడిదైపోయారనగానే పాపం ద్రౌపదుడు హతాశుడైపోయాడు, గుండెలు బాదుకున్నాడు. ఇంత యజ్ఞం చేసి ఉపాసనాబలంతో కొడుకుని కూతుర్ని కన్నాను, ఈ కూతురు జన్మ వ్యర్థమేనా అనుకుంటూ ఉండగానికి కుడి చెయ్యి ఎదిరిందిట. ఆ పక్కనున్న వాళ్ళు ఎవరో ఇప్పుడే మా అమ్మాయికి పెళ్లి కుదిరింది లాంటి కబుర్లు చెప్పుకుంటున్నారట. వెంటనే పురోహితులు ఏమన్నారో తెలుసా, మీరు మీ అమ్మాయి పెళ్లి గురించి ఎత్తిన సమయంలో పక్క వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెళ్లి కుదిరిందని చెప్పుకుంటున్నారు, దీనికి ఉపశ్రుతి అంటారు, శుభ సూచకం, దీన్ని బట్టి అర్జునుడు చావలేదని మాకు అనిపిస్తోంది. అయినా
యజ్ఞగుండం నుంచి కేవలం అర్జునుడికి భార్య అవ్వాలని పుట్టినావిడ అర్జునుడికి భార్య కాకుండా ఎలా ఉంటుంది? అప్పుడు ఆ యజ్ఞానికే విలువ లేకుండా పోతుంది. సందేహం లేకుండా ఈ పాంచాలికి, పాంచాలరాజు కూతురు కనుక పాంచాలి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దేశం పాంచాల దేశం. ఆ పాంచాల దేశంలో ఉన్నటువంటి మగవాళ్ళని పాంచాలుడని, స్త్రీని పాంచాలి అంటారు. ఈ మధ్యన అక్షరం ముక్కరాని కొంతమంది తయారై పాంచాలి అంటే ఐదుగురు మొగుడు కలిగిందని అర్థం చెబుతున్నారు. ఎక్కడుంది అందులో అర్థం? అక్కడా అంటే వాడికి ఆలి అనే శబ్దం ఒకటి వినబడుతుంది చివరిన పాంచాలిలో. ఆలి అంటే పెళ్ళం కాని మొగుడు కష్టమా? ఆలి అనేది తెలుగు పదం, పాంచాలి అనేది సంస్కృత పదం. ఏది సంస్కృతమో ఏంతో తెలియదు. అలాంటి వాళ్ళంతా సినిమాలు తీయటం, డైలాగులు రాయడం, దాంతో ఈ జనాలకు కూడా వెర్రెక్కి ఏ శబ్దానికి ఏమిటో అర్థం తెలియదు. అసలుకా తెలియకుండా పోయింది దానివల్ల. ఇంతకీ పాంచాలి అంటే పాంచాలుని కూతురు, ద్రౌపదుని కూతురు అని అర్థం. ఈవిడికి తప్పక పాండవులతో, ఆ అర్జునుడితో పెళ్ళవుతుంది. ఎటొచ్చేటి పోయినా పాండవులు ఎక్కడో ఉన్నారని మన నమ్మకం కనుక వాళ్ళని బయటికి తీయాలి. మా అనుమానం ఏమిటంటే మహారాజా, పాండవులు లక్క ఇంటి నుంచి తప్పించుకుని ఉండొచ్చు, మారు వేషాల్లో ఉండొచ్చు, వాళ్ళని రప్పిద్దాం. ఈ శుభ సూచికలు మాకు అలాగా అనిపిస్తున్నాయి అనగానే, పురోహితులారా మీ మాట నిజమవ్వాలి, మహానుభావులై నిరంతరం వేదమంత్రాలు ఉచ్చరించే పురోహితులన్న మాటలకి వేరే మాట ఉంటుందా? పురోహితులు ఆశీర్వదించారు, ఇక శుభమే జరుగుతుంది. అయితే అర్జునుడిని పట్టుకోవడం ఎలాగా అనగానే, అందులో కొంతమంది చెప్పారు, మా తపశ్శక్తితో మేము ఒక మత్స్యయంత్రం సృష్టిస్తాం, ఆ మత్స్యయంత్రాన్ని పైన కట్టండి, కింద నీటి మూకుడు పెట్టండి, కింద నీళ్లలో పైన గిర్రును తిరుగుతున్న మత్స్యయంత్రాన్ని మేము సృష్టించే ఒక దివ్య ధనుస్సు ఎత్తి ఐదు బాణములతో ఎవడు పడగొడతాడో వాడికి మీ అమ్మాయినివ్వండి. మేము సృష్టించే విల్లు మా తపశ్శక్తి వల్ల సృష్టించటం వల్ల సామాన్యుడు ఎత్తలేడు. ఐదు బాణములతో పైన గిర్రును తిరుగుతున్నటువంటి దానిని కింద నీళ్లలో దూసి కొట్టడం చాలా కష్టం, ఆ పని అర్జునుడు మాత్రమే చెయ్యగలడు. ఈ లోకంలో ఆ పని చేసేవాళ్ళు ముగ్గురున్నారట ఆ కాలంలో, పరశురాముడు, ఆయన అలాగో స్వయంవరానికి రాడు. ఇంకా ఆ తర్వాత మహానుభావుడు మరొకడున్నాడు, కృష్ణుడు. కృష్ణుడు అర్జునుడికి అడ్డురాడు. మూడవవాడు అర్జునుడు. ఇంకా ఈ వీళ్లు తప్ప మత్స్యయంత్రమును కొట్టగలిగేవాళ్ళు ఆనాటి యుగంలో లేరు. ఇది ఋషులు చెప్పిన మాట, అంటే ద్రోణుడు భీష్ముడు వల్ల కూడా కాదు. పరశురాముడుండే, జగద్గురుడైన కృష్ణుడుండే, నరుడుండే, మిగతా వాళ్ళెవరూ ఆ మత్స్యయంత్రాన్ని కొట్టలేరు. అర్జునుడు దొరుకుతాడు మనకి. ఈ పని చేయండి అనగానే వాళ్ళు ఏం చేశారట, వెంటనే ఆ ద్రౌపదుడి కోసం విల్లు సృష్టించారు, ఐదు అమ్ములు సృష్టించారు బాణాలు, నీటి పళ్ళెం సృష్టించారు, మత్స్యయంత్రాన్ని సృష్టించారు. ద్రౌపదుడు నేటికి, అంటే ఆ రోజు బ్రాహ్మడు వచ్చి కథ అంతా చెబుతున్నాడు కదా, తీర్థయాత్రలు చేస్తున్న ఒకనొక విప్రుడు కుంతికి పాండవులకి ఈ కథ చెబుతున్న రోజుకి 75వ రోజు అష్టమి నాడు ఈ మత్స్యయంత్రాన్ని కొట్టడం అనేటటువంటి ప్రక్రియను పెట్టారు. కాబట్టి నేటికి 75వ రోజు ద్రౌపది స్వయంవరం. ఆ స్వయంవరం కోసం ఎక్కడెక్కడి వాళ్ళు అక్కడికి వెళుతున్నారు. ఈ విషయం నాకు తెలుసు, నేను కూడా అక్కడికి వెళ్ళి కర్ణాకర్ణిగా విన్నాను. ఈ విషయం కొంతమందికి చెప్పి వాళ్ళని వెంట పెట్టుకుని స్వయంవరం నాటికి అక్కడికి వెడదామనే కోరికతోటి మా పుట్టింటికి వెడుతున్నాను అన్నాడు ఆయన. ఆయనకి భోజనం పెట్టి ఆయన పంపేశాక పాండవులు ఐదుగురు, మనం కూడా ద్రౌపది స్వయంవరానికి వెడితే బాగుంటుందేమో అనుకుంటున్నారు. అందులో ధర్మరాజు అన్నాడు, అర్జునుడి కోసమే అమ్మాయి ఎలాగో పుట్టిందిటి కదా, వెళ్లడం ధర్మమేమో అంటూ ఉండగా ఇది రహస్యంగా కుంతి విన్నది. కొడుకుల యొక్క అభిప్రాయం తెలుసుకుని ఏమి ఎరగనట్టుగా పిల్లల దగ్గరకు వచ్చి, నాయనలారా, మహావీరులం, ఎంతకాలం ఈ బ్రాహ్మణ వేషాల్లో ఈ ఊళ్ళో ఉండటం, ఒక్క ఊళ్ళో ఎక్కువ కాలం ఉండడం కూడా మంచిది కాదు, ఈ ఊరికి చెయ్యవలసిన ఉపకారం చేశాం, ఇక మనందరం పాంచాలరాజు దగ్గరికి వెడితే బాగుంటుందేమో, ఆ స్వయంవరం ఏమిటో, ఆ మత్స్యయంత్రం ఏమిటో చూడడం వల్ల కూడా లాభమే కదా అన్నది. నువ్వు అన్నది నిజమేనమ్మా, నీ మాట కాదంటే ఆ బయలుదేరన్నారట వాళ్ళు. అంటే వాళ్ళకి కావలసిన వాటి వాళ్ళ అమ్మ అన్నది కదా అందుకని. వెంటనే వీళ్ళంతా అప్పుడే ఆ ఇంట్లో ఆయనకి చెప్పారు, పాపం ఇంటి ఆయన వదలలేక వదిలాడు, ఎంత ఉపకారం చేసిన మిమ్మల్ని ఏం వదులుతాం, అయినా మీలాంటి వాళ్ళు ఒకే చోట ఉంటే రాణించరు, గొప్పవాళ్ళు ఎప్పుడు గొప్ప నగరాలకు వెళ్ళాలి, వెళ్ళి రండి అన్నాడు. శుభముహూర్తంలో వీళ్ళు బయలుదేరారు లేదో కొంత దూరం వెళ్ళగానే ఎదురుగుండా మహానుభావుడు నీలమేఘఛాయ శరీరుడు అద్భుతమైన కపిల వర్ణంలో ఉన్న జుట్టు కలిగిన వాడు వేదవ్యాసుడు దర్శనమిచ్చాడు. అమ్మా కుంతి, ఆలస్యం లేకుండా మీరు పాంచాల దేశానికి వెళ్ళండి, అటు సూర్యుడు ఇటు పొడిచినా ఈ అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదిస్తాడు, మీ వంశానికి కోడలు వస్తుంది. ఆవిడ సామాన్యురాలు కాదు, స్వయంగా వ్యాసుడు చెప్పాడు, లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టింది. ఆవిడ రాకతో మీ వంశానికి ఇటు సంపదలు వస్తాయి, పవిత్రత వస్తుంది, మీకు కొన్ని కష్టాలున్నాయి, ఆ కష్టాలు ఆవిడ వల్లే తొలగుతాయి, నిశ్చింతగా వెళ్ళండి అని దీవించాడు. ఆయన దేవనులు పుచ్చుకుని కొంత దూరం వెళ్ళారట. దారిలో గంగా నది కనపడింది. గంగలో సోమశ్రవము అని ఒక తీర్థం ఉన్నది. ఆ సోమశ్రవ తీర్థంలో పరాక్రమం కలిగిన వాళ్ళు అర్ధరాత్రి స్నానం చేయాలని, పరాక్రమం లేని పిరికి వాళ్ళు మిట్ట మధ్యాహ్నం స్నానం చేయాలని, పిరికి వాళ్ళకి మధ్యాహ్నం పరాక్రమవంతులకి అర్ధరాత్రి స్నానం చేయిస్తే పునర్జన్మ ఉండదని పురాణాల్లో చాలా ప్రసిద్ధి ఉంది. అందుకని అర్జునుడు, అన్నయ్య గంగానదిలో ఇది సోమశ్రవ తీర్థం, మనలాంటి పరాక్రమవంతులు అర్ధరాత్రి స్నానం చేస్తే మనకి పునర్జన్మ ఉండదు, నేను కాగడా చూపిస్తాను, ఈ కాగడా కాంతిలో మీరు కూడా నాతో రండి, మన అందరం అమ్మతో కలిసి ఇందులో స్నానం చేద్దాం అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఇది భయంకర ప్రాంతం, ఈ సోమశ్రవ తీర్థంలో రాత్రిపూట రాక్షసులు గంధర్వులు తిరుగుతారు, రాత్రిపూట అందుకే ఈ తీర్థానికి ఎవరూ రారు, అందుకే పరాక్రమవంతులు తప్ప ఎవరు ఇక్కడికి వెళ్లరు, కాబట్టి నువ్వే జాగ్రత్తగా కాపలాగాస్తూ ఉండు అని అర్జునుడికి హెచ్చరించి వెనక బయలుదేరాట. ఈ పాండవులు ఐదుగురు తల్లితో కలిసి సోమశ్రవ తీర్థ స్నానానికి వస్తూ ఉంటే ఆ సమయంలో అక్కడ తన భార్యతో పాటు క్రీడిస్తున్న అంగారపర్ణుడు అనే ఒక గంధర్వుడు ఉన్నాడు. వాడు చర్రును వెనక్కి తిరిగాడు. ఎవరది ఈ రాత్రిపూట ఈ గంగాతీరంలో సోమశ్రవ తీర్థంలో అంగారపర్ణుడనే గంధర్వుడు తన భార్యతో సైనికులతో తిరుగుతూ ఉంటాడని మీకు తెలియదా? తెలియక వస్తే సరే, సరే తెలిసాక మాత్రం వచ్చారా, మీ అంతం చూస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, రాత్రిపూట ఇక్కడ తిరగకూడదు, పైగా ఇక్కడ రాక్షసులు కూడా తిరుగుతూ ఉంటారు, ఏయ్ ఎవర్రా వచ్చే మూర్ఖులు, పండి అన్నాడు ఆయన. అప్పుడు అర్జునుడు అన్నాడు, మేము మూర్ఖులమో పండితులమో తర్వాత ఆలోచిద్దాం, నువ్వు చెప్పినట్టుగా రాత్రిపూట ఈ తీర్థానికి రాకూడదు అనే ఒక కట్టడి ఉన్నది, అది ఎవరికి? పిరికి వాళ్ళకి. నడురేయి సంధ్యలందును నడవగనోడుదురు అశక్త నరులు ఒరులు, భయం పడుదుమే ఏ మెయ్యడ ఎప్పుడు నడతుమ అధిక శక్తి పురుషుల మగుటం. అర్ధరాత్రిపూట సంధ్యా సమయాలలోనూ శక్తి లేని సామాన్య జీవులు నడవకూడదు, వాళ్ళు భయపడతారు. మేం భయపడతామా? అసాధారణమైన దేవశక్తి కలిగిన వాళ్ళం, మాకు రాత్రి లేదు సంధ్యా సమయము లేదు, మేము శక్తి కలిగిన పురుషులం కనుక దేనికి భయపడం? ఈ కట్టుబాట్లకి లెక్క అసలే చెయ్యం, కట్టుబాట్లను లెక్కని చెయ్యని వీరులం మేము, ఈ కట్టుబాట్లు సాధారణ జీవులకి అన్నాడు. వెంటనే ఆయన పళ్ళు పటపట కొరికి, మూర్ఖుడా చెబితే వినవరా అని తీవ్రమైన పదునైన బాణములు పట 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 విడిచాడు. ఆ బాణాలు మీదకొస్తూ ఉండడం చూసి హెచ్చరిక లేకుండా బాణాలు వేసాడుగా వాడు, అందుకని చేతిలో ఉన్న కాగడ ఇలా ఊపి ఒక్క బాణం కూడా తనకి తగలకుండా చాకచక్యంగా తప్పించుకుని ఆ చేతిలో ఉన్న కొరవితోటే కాగడాతోటే వాటిని విదిరిచాడు, అంటే పక్కకి పడిపోయేలా చేశాడు. ఆ తర్వాత ధనుస్సు ఎక్కు పెట్టి, ఒరే ఈ దెబ్బకో నువ్వు నీ పని అయిపోయినట్టే, ఈ అస్త్రం ఆగ్నేయ అస్త్రం, ఒకనొకప్పుడు మహానుభావుడైనటువంటి పరశురాముడు మా గురువు గారికి ఇచ్చాడు, మా గురువు గారు నాకిచ్చాడు, ఈ ఆగ్నేయ అస్త్రంతో నీ అంతం చూస్తున్నాను అని ధనుస్సుకు ఒక బాణం ఎక్కుపెట్టి ఆగ్నేయాస్త్ర మంత్రములు చదివి ఆ అగ్ని జ్వాలల వంటి అస్త్రాన్ని విడిచిపెట్టాడు. అర్జునుడు విడిచిపెట్టిన బాణం అగ్నిమంత్రాలతో విడిచిపెట్టడం వల్ల భగ 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 మంటలతో వెళ్ళి ఆ అంగారపర్ణుడున్న రథాన్ని కాల్చి బూడిద చేసింది. ఆ వేడికి స్పృహ తప్పి కిక్కును మునకుండా ధామ్మని పడిపోయాడు రథంలోంచి కిందవాడు. అంటే ఒక గంధర్వుణ్ణి కూడా స్పృహ కోల్పోయేలా చెయ్యగలిగేంత శక్తి కలిగిన అస్త్రం అది. ఆ అగ్నిజ్వాలలకి వాడి రథం కాలిపోయింది, గుర్రాలు పోయాయి, వాడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెంటనే అర్జునుడు వచ్చి ధనుస్సును అమ్ముల పొదులు పక్కన పెట్టి ఎడంచెత్తో వాడు జుట్టు పుచ్చుకుని కిరీటం పక్కకు పారేసి ఆ జుట్టు పుచ్చుకుని ఈడ్చుకొచ్చి ధర్మరాజు కాళ్ళ మీద పారేశాడు. ధర్మరాజు గారు వీడెవడా అని ఆ ముఖాన్ని ఎత్తి చూస్తూ ఉండేలోపు వాడి భార్య కుంభీనసి అంగారపర్ణుడి భార్య ఆవిడ పరుగు పరుగునొచ్చి, మహాత్ముల్లారా శరణు శరణు, నా భర్తని చంపకండి, నాకివ్వండి పతిభిక్షాం మమ దేహి అంది. నాకు పతిభిక్షనివ్వండి. మా ఆయన తొందరపడి నోటికొచ్చినట్టు మాట్లాడాడు, ఆ అహంకారాన్ని క్షమించండి, కాపాడండి, మీరే దిక్కు అనగానే ఆడవాళ్లు శరణు అంటే రక్షించకుండా ఎలా ఉంటాడు ధర్మరాజు, అసలే ధర్మరాజుకి కరుణ ఎక్కువ.
అందుకని నాయన అర్జున పాపం ఈ స్త్రీ ఎవరో భర్త ప్రాణాలని ప్రసాదించమని ఏడుస్తోంది. శరణు అంటే కరుణించేవాడు నువ్వు, ఈ స్త్రీని కూడా మన్నించి ఈ భర్తను విడిచిపెట్టు అనగానే అర్జునుడు ఇన్ని నీళ్లు కొట్టుకొచ్చి గంధర్వుడు మొహం మీద కొట్టి వాడు తెప్పరిలేక, ఏనాయనా తెప్పరిల్లేవా, ఇంతకేమిటి నీ పేరు అంగారపర్ణుడా, భార్య పక్కనుండేసరికి ఆడది పక్కనుండేసరికి రెచ్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడావా, అయ్యిందా నీ సంగతి, ఇకనైనా నువ్వు పాండవ దాసుణ్ణి ధర్మరాజు గారి దాసుణ్ణను నిన్ను వదిలేస్తాను అనగానే లెంపలేసుకుని ధర్మరాజు గారికి ఎప్పుడు నేను దాసుణ్ణి, అర్జున నీకు తెలియదేమో నేను ఇంద్రుడికి మిత్రుణ్ణి, నేను అంగారపూర్ణుడు అని పిలువబడేవాణ్ణి, నా రథం నిప్పులో ఉంటుంది, నేను కూడా అగ్ని వంటి కాంతి కలిగిన వాణ్ణి, మహాపరాక్రమవంతుణ్ణి, మీ గొప్పతనం నాకు తెలుసు, అయినా ఏదో కర్మగాలి నోరు సరిగ్గా లేక నోటికొచ్చినట్టు మిమ్మల్ని మూర్ఖులని తిట్టి యుద్ధం చేశాను, నన్ను క్షమించు, నీ దగ్గర ఆగ్నేయాస్త్రం అనే అస్త్రం ఉన్నదే, అది సామాన్యాస్త్రం కాదు, ఎంత గొప్ప అస్త్రం అయ్యా, నాలాంటి గంధర్వుణ్ణి కూడా నీ అస్త్రంతో ఓడించగలిగావు, నేను నిన్ను బతిమాలుకుంటాను, ఆ అస్త్రం నాకు ఇవ్వవా, ఉట్టినే ఇవ్వక్కర్లా, నా దగ్గర చాక్షుషి అని ఒక విద్య ఉన్నది, నేను ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్రం చదివితే ఈ చాక్షుషి అనే విద్య నీకు వస్తుంది, ఈ విద్యని నువ్వు ఒక 6 నెలల పాటు దీక్షతో అభ్యసిస్తే, అంటే నేను ఇచ్చే మంత్రాన్ని 6 నెలల పాటు నియమంతో జపం చేస్తే నీకు దివ్య దృష్టి వస్తుంది, ఆకాశములో ఎవరికీ కనబడనివి, పాతాళంలో ఎవరికీ కనబడనివి, దూరంగా ఎవరికీ కనబడని వస్తువులు నీకు కనబడతాయి, ఎవరికీ కనపడని అదృశ్య వస్తువుల్ని చూడగలిగే శక్తి కలిగిన ఈ చాక్షుషి విద్య నీకు ఇస్తాను, దానికి బదులుగా ఆ అగ్నేయాస్త్రం నాకు ఇయ్యి, ఇంతేకాకుండా నీకు ఒక 100 గుర్రాలు ఇస్తాను, మా గంధర్వ లోకంలో ఉన్న గుర్రాలు, ఆ గుర్రాలు నీ దగ్గరున్నాయంటే ఇంక నీకు తిరుగుండదు, యుద్ధరంగంలో ఆ గుర్రాలను ఉపయోగించుకుని శత్రువుల్ని జయించవచ్చు అనగానే అర్జునుడు చిరునవ్వు నవ్వి, ఎంత గొప్పవాడి దగ్గరైనా మంత్రాలు పుచ్చుకోవడం నాకు ఇష్టం లేదు, మంత్రం అంటూ పుచ్చుకుంటే మా గురువు గారి దగ్గరో లేకపోతే కృష్ణుడి దగ్గరో పుచ్చుకోవాలి, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పుచ్చుకోను, నాకు నీ చాక్షుషి విద్య వద్దు, నీకు ఆగ్నేయాస్త్రం ఇస్తాను, గుర్రాలా క్షత్రియులు పుచ్చుకోవచ్చు, క్షత్రియులు గుర్రాలు ఏనుగులు ఆయుధాలు పుచ్చుకోవచ్చు, విద్యలు మాత్రం గంధర్వుల దగ్గర పుచ్చుకోం మేము, కాబట్టి నీకు ఆగ్నేయాస్త్రం ఇస్తున్నాను అని ఆగ్నేయాస్త్రం వాడికి ఇచ్చి గుర్రములు మాత్రం పుచ్చుకుని ఇంత ప్రేమగా పలకరించావే, మమ్మల్ని ఎరుగుదునన్నావే, ధర్మరాజు గొప్పతనం మా గొప్పతనం తెలుసు అన్నావే, పైగా మా నాన్నగారు ఇంద్రుడికి మిత్రుడన్నావే, మరెందుకు మమ్మల్ని నోటుకొచ్చినట్టు తిట్టామంటే ఏం చేయనండి, అదే బలహీనత, ఆడవాళ్ళు పక్కనుంటే ఈ మగవాళ్ళకి తాగుడు వైకుల్లో ఏం వగుతో తెలియదు, అందగత్తే భార్య ఉంది కదా, ఆవిడ మెప్పించడానికి కోతలు కూశాను, వెనకాతల అందగత్తుంటే ఈ బైకుల మీద ఇష్టవతడి తిరగట్లా పిల్లలు, ఇదే అందుకని భారతం వినడమే కాకుండా వెనకాతల అమ్మాయి ఉంది కదా అని బైక్ మీద 200 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళడం, రాత్రిపూట కారులు నడపడం, తద్వారా యాక్సిడెంట్ చేసుకోవడం చేయకూడదని చెబుతోంది అన్నమాట భారతం. నా సౌందర్యవతి అయిన భార్య వల్ల ఇలా వాగా. ఇంకొక ముక్క చెబుతాను, భార్య పక్కనున్నా ఇలా మాట్లాడేవాడిని కాదేమో, ఇంకొక కారణం చేత కూడా మాట్లాడాను, మీకు పురోహితుడు లేడు, కులమునొక పురోహితుడు లేని వాళ్ళకి ఇలా అంటే అవమానాలు వస్తాయి, కుల పురోహితుడు ఒకడుంటే అవమానములు ఉండవు, మీకు ఒక మంచి పురోహితుడు ఉండాలి, పురోహితుడు లేని రాజవంశం ఇలాగే ఉంటుందని చెప్పారు, అంటే పురోహితుల యొక్క గొప్పతనం ఎటువంటిదో ఆలోచించండి, ఆ రోజులు అలాంటి మహాత్ములు పురోహితులుగా ఉండేవారు, అప్పుడు వాళ్ళు ఓహో మాకు పురోహితుడు లేకపోవటమే లోట, నీవు దివ్య దృష్టి కలిగిన గంధర్వుడి, ఎవరు మాకు పురోహితుడిగా ఉంటే మా వంశము తరిస్తుందో చెప్పు అన్నారు వాళ్ళు, మీరు పాంచాల దేశం వెళ్లే మార్గంలో ఓ చిన్న పల్లెటూరు ఉంది, అక్కడ ధౌమ్యుడు అని పేరు కలిగిన ఒక మహాపండితుడు ఉన్నాడు, అతన్ని మీరు పాద నమస్కారం చేసి మెప్పించి ప్రార్థించి కులపురోహితుడిని చేసుకోండి, ఆయన మీ కులపురోహితుడైతే ఇక మీ అందరికీ ఇహపరాలు రెండూ కలుగుతాయి, మీ చేత ఆయన యజ్ఞములు చేయిస్తాడనగానే ధన్యవాదాలు చెప్పి అతను వదిలేశారు. ఆ తర్వాత వీళ్ళు బయలుదేరారు. అతడు చెప్పినట్టే అంగారపర్ణుడు చెప్పినట్టే దారిలో ధౌమ్యుడు కనబడ్డాడు, ఆయన్ని పురోహితుడిని చేసుకున్నారు. అప్పుడు అన్నాడు అంగారపర్ణుడు మళ్ళీ అక్కడికి వచ్చి, ఓ అర్జున నీ చేతిలో ఓడిపోయాను, ఇంకా ఈ అంగారపర్ణ శబ్దం వదిలేస్తున్నాను, ఈరోజు నుంచి చిత్రమైన రథం ఒకటి తయారు చేసుకుని ఆ చిత్రరథుడు అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కుతాను, నా పేరు మార్చుకున్నాను, అర్జునుడి చేతిలో ఓడిపోయాక ఇంకా అంగారపర్ణుడు ఏంటి నా బతుక్కి, శత్రువు చేతిలో ఓడిపోయాక ఆ పేరుతో ఉండకూడదు, కొత్త పేరు చిత్రరథుడు, నీకు మళ్ళీ
ఒకనొక సమయంలో కనబడతాను, అప్పుడు నీకు ఉపకారం చేస్తాను అని అర్జునుడి దగ్గర సెలవు తీసుకున్నాడు. దాంతో అంగారపర్ణుడు చిత్రరథుడు అయ్యాడు. మళ్ళీ మనకు అరణ్య పర్వంలో వస్తాడు, దుర్యోధనాదుల్ని బంధిస్తాడు. అయితే కాగల కార్యం గంధర్వులు చేశారనే సామెత అప్పుడు వస్తుంది. ఈ చిత్రరథుడు అప్పుడు కనబడతాడనమాట. ఆ తర్వాత పాండవులు ధౌమ్యుడు పురోహితుడిగా చేసుకుని పాంచాల దేశం చేశారు, చేరారు. పాంచాల దేశంలో ఒక మంచి కుమ్మరివాడు ఉన్నాడు, చాలా గొప్పవాడు. ఆ కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి, మేము మీ ఇంట్లో కొద్ది రోజులు ఉంటామంటే, అయ్యా మీలాంటి మహానుభావులు పెద్దలు మా ఇంట్లో ఉంటే అంతకంటే అదృష్టం ఉందండి బాబో, నా ఇల్లు మీకు ఇచ్చేస్తానండి అన్నట్ట. పూర్వం అలా ఉండేవారండి. చూసారా మీరు ఆ రోజుల్లో కులం మతం ఇవి కొంతవరకే ప్రాతిపదిగా ఎక్కువ ఆత్మీయతతో కూడి ఉండేవారు. ఇప్పుడు ఈ యుగంలోనే పాడైపోయాం మనం. ఆ కుమ్మరివాడింట్లో మకాం పెట్టి అక్కడ నుంచి వీళ్ళు బ్రాహ్మణ వేషాలు ధరించి తల్లిని మాత్రం అక్కడ అట్టే పెట్టి స్వయంవరానికి బయలుదేరారు. సరిగ్గా వీళ్ళు వెళ్లే సమయానికి ఆ స్వయంవర సభ ప్రారంభమవుతోంది. వీళ్ళు కూడా ఈ బ్రాహ్మణులు కూర్చుంటారే, పురోహితులు వాళ్ళ దగ్గర కూర్చున్నారట, ఏమి ఎరగనట్టుగా కూర్చున్నారు. ఆ సమయంలో పాంచాల రాజకుమార్తె ద్రౌపదీదేవి చేతికి ఒక చక్కని పూలమాల ఇచ్చి, ధృష్టద్యుమ్నుడు యజ్ఞగుండం నుంచి పుట్టినటువంటి అయోనిజుడు చెల్లెలతో పాటు సభలో అడుగుపెట్టాడు, నాయనలారా ఈ పైన గిర్రును తిరుగుతున్నది మత్స్యయంత్రం, కింద నీళ్లల్లో ఆ యంత్ర ప్రతిమని చూచి ఈ పక్కనున్న పెద్ద విల్లుని ఎక్కుపెట్టి ఎవడు ఇక్కడున్న 5 బాణములతో మత్స్యయంత్రమును పడగొడతాడో వాడిని నా సోదరి వరిస్తుంది. ముందు విల్లు ఎక్కుపెట్టడమే కష్టం, ఎత్తడం కష్టం, ఎక్కుపెట్టడం కష్టం, ఎక్కుపెట్టిన తర్వాత దానికి ఆ తాడు కట్టడం కష్టం, నీళ్లల్లో చూస్తూ పైన ఉన్నటువంటి యంత్రాన్ని కొట్టడం మరింత కష్టం. ఆ పని చేసిన వాడిని నా సోదరి వరిస్తుంది. అందరూ సిద్ధంగా ఉండండి అనగానే అందరూ పెద్ద పెట్టను నేను అని అరవడం మొదలెట్టారు. ఈలోపు ఆయన ఏం చేశాడు, ఉష్ ఆగండి అన్నట్ట. ధృష్టద్యుమ్నుడు అలా అనగానే అందరూ కిక్కురు మనకుండా ఊరుకున్నారు. ఎందుకని, ఎవడికి వాడికి రేపు పొద్దున మనకు కాబోయే బావమరిదేమో, ఈయన మెప్పించకపోతే ఈ ద్రౌపది మనకి దక్కదేమో అని భయం. లేకపోతే మామూలుగా ఇంతమందిని కంట్రోల్ చేయడం మన వల్ల అవుతుందా? మాయిదారు ఉపన్యాసం మధ్యలోనే అటొచ్చేవాడు ఒకడు, సిట్ చేసేవాడు ఒకడు, వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇంత చేసి గట్టిగా 500 మంది ఉంటేనే కంట్రోల్ చేయలేకపోతున్నావా? అటువంటిది ఆనాడు కొన్ని వేల మంది ఉన్నారు ఆ సభలో. ధృష్టద్యుమ్నుడు హుం అనగానే ఆగిపోయారు ఎక్కడికక్కడ, నిశ్శబ్దం. పైగా వాళ్లలో జ్ఞానం కూడా ఉండేది, పూర్వం ఎక్కువ మాట్లాడేవారు కాదట. అప్పుడు ధృష్టద్యుమ్నుడు చెల్లెలికేసి తిరిగాడు, ఇందు లక్ష్యమెవ్వడేసే నాతని వరియింపు నెమ్మితోడ ఇందు వదన, ఇందు లక్ష్యమెవ్వడేసనాతని వరియింపు నెమ్మితోడ ఇందు వదన అనిన రాజపుత్రులు అవ్విల్లు మోపెట్టి ఏయక్కడగి కదలిరెల్లవారు. అమ్మాయి, ఇక్కడ చేరినటువంటి ఈ రాజ పురోహిత సామంత అమాత్య ఆది సకల జాతుల్ని చూసావు కదా, వీళ్లల్లో ఎవరైనా పర్వాలా, వాడి కులముతో వర్ణముతో మతముతో పేరుతో మనకి సంబంధంలా, ఇది పరాక్రమానికి సంబంధించిన పరీక్ష కనుక. వీళ్లల్లో ఎవరైనా ఈ విల్లు పైకెత్తి దానికి అల్లెతాడు తొడిగి ఈ కింద పెట్టిన 5 బాణములతో మత్స్యంత్రం ఛేదిస్తే చాలు, అలా ఎవడు మత్స్యంత్రం ఛేదించాడో వాడి మెడలో ఈ దండవే, ఈ దండ కాదు అక్కడ ఉంది రెండవ దండ, మళ్ళీ ఈ మల్లెపూల దండ అనుకుని మీరు ఆశపడక్కర్లా. అక్కడ ఒక అద్భుతమైన మాల ద్రౌపది చేతిలో పెట్టారుగా, ఈ మాల వాడి మెడలో వేసి వరించు అనగానే ద్రౌపది అలాగే అని తలెత్తకుండానే, కొంచెం కొత్త పెళ్లి కూతురు భవిష్యత్తులో అందుకని సిగ్గుపడుతుంది ఆవిడ, పూర్వం ఆడవాళ్ళకి సిగ్గు నోటి ఉండేది అందుకని కొంచెం సిగ్గుపడుతున్నదట ఆవిడ. ఆ సమయంలో ఒకరి తర్వాత ఒకరు ఎవరికి వాళ్ళు నేనంటే నేనన్నారు. ముందు దుర్యోధనుడు లేచాడు, ఆ ధనుస్సు మీద అని చెయ్యట్టి ఎంత ఎత్తుదో ఉన్న కదలదే, అయ్యి బాబో బలమైన గదనెత్తగలిగిన నేను, ఏనుగునెత్తగలిగిన నేను, ఇలా పీనుగునైపోయాను ఏమిటి ధనుస్సు ఎత్తలేకపోతుందని అనుకున్నట్ట. ఇంత ఎందుకు 300 మంది ధనుస్సుని ఎత్తలేకపోయారు. శల్యుడు ధనుస్సు ఎత్తాడు కానీ వంచలేకపోయాడు అల్లెతాడుని, అంటే ధనుస్సులో వంచే తాడుని తిరిగి కట్టాలి, అది వంగడంలా, నడుము వంగుతోంది కానీ ఇది వంగడంలా, ఎందుకు వచ్చింది బ్యాక్ పెయిన్ వస్తుందేమో అని ఆయన వెళ్ళిపోయాడు. ఇలా ఎవరి దారిని వాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు కర్ణుడు వచ్చాడు, అతి కష్టం మీద విల్లు వంచి తాడు కట్టాడు, కట్టి 2 బాణాలు వేశాడు, బాణాలు తగలలేదు. 5 బాణం వెయ్యబోతూ ఉంటే ఈ 5 బాణం దెబ్బకు కూడా ఎలాగో 4 బాణాలు వ్యర్థమయ్యాయి. ఈ 4 బాణాలకు 4 ముక్కలు అవ్వాలిగా, వాడి వల్ల అవ్వడంలా. ఇంతలో ద్రౌపది నాహం వరిష్యామి సోతం అంది. ఒరే నువ్వు ఐదో బాణంతో కష్టపడి ఒకవేళ మత్స్య యంత్రాన్ని కొట్టినా దౌర్భాగ్యుడా నిన్ను పెళ్లి చేసుకునంది. అంటే ద్రౌపదికి కర్ణుడంటే అంత అసహ్యం. ఈ మాట మళ్ళీ ఎందుకు చెప్తానంటే మూల భారతంలో నాహం వరిష్యామి సోతం, ఓయి సోతపుత్రుడా నేను నిన్ను నిజంగా మత్స్యంతరం కొట్టినా మా అన్నయ్య మాట విని ఈ దండని మెళ్ళలో వేసి పెళ్లి చేసుకోనంటే అటువంటి ద్రౌపది కర్ణుడిని ఆరో పెళ్లి చేసుకుందామని ఒక దౌర్భాగ్యుడు చిత్రీకరించడం ఏంటంటే అసలు అది అలాంటి కథలు రాయొచ్చా? తప్పు కదా. ద్రౌపదికి మాట వరసకు కూడా కర్ణుడు అంటే ఇష్టం లేదు. ఎవడో కవి కల్పించాడు, పాప ఆ కవి కల్పించిన దాన్ని సినిమా యాక్టర్లకు తెలియక సినిమాల్లో పెట్టుకున్నారు. ఆ కల్పించిన కవి తప్పు. అక్కడ యాక్టర్లకేముంది, నటించేవాళ్ళు మహానుభావులు కనుక వాళ్ళ దృష్టిలో ఎంతసేపు ఆ కథల్ని నిజమని నమ్ముతారు. రాసిన రచయితది తప్పు. అక్కడ మహాపాపం. ద్రౌపది లాంటి ఉత్తమురాలికి ఆ మాట అంటగట్టకూడదు. ద్రౌపదిట వెళ్ళి కర్ణుణ్ణి వరించాలనుకుంది, కృష్ణుడితో చెప్పిందిట. పైగా కృష్ణుడు ఓహో అన్నట్ట, ఎక్కడన్నా భారతంలో చూపించమనండి, మళ్ళీ నేను జన్మలో ఉపన్యాసం చెప్పను. వేదవ్యాసుల వారు రాసిన సంస్కృత భారతంలో కానీ, తెలుగులో తిక్కన గారు కానీ నన్నయ్య గారు కానీ లేకపోతే ఇంకో ఎర్రాప్రగడ గారు రాసిన భారతంలో ఉందేమో చెప్పండి, కల్పిత కథలు మనకెందుకు? సంస్కృత వేదవ్యాసుని భాగవతం ప్రమాణం, కవిత్రయం యొక్క భారతం ప్రమాణం. అడ్డమైన వాడు ఎవడో సామాన్యుడు రాసిన ప్రమాణం కాదు. అలా రాసిన పాపాత్ములంతా చివరి రోజుల్లో దరిద్రపు మరణం చేస్తారట, పొందుతారు. నేను చెప్పలా, వ్యాసుడు చెప్పాడు. భారతంలో కల్పితం మన ఇష్టం వచ్చినట్టు చేశామంటే, అంటే ఉత్తమ పాత్రల్ని దుష్ట పాత్రల కింద చిత్రీకరించామంటే ఆ పాపం అనుభవిస్తాం. అందులో ద్రౌపది ఎంత గొప్పదో మీరు చివరి దాకా వింటే తెలుస్తుంది. చివరిన మహాభారతంలో మహాప్రస్థానం అయిపోయాక స్వర్గారోహణానికి వెళ్ళాక ఆవిడ స్వయంగా అమ్మవారిలో కలిసిపోయిందని చెప్పారు. అంటే అమ్మవారు ఆవిడ. అటువంటి ఆవిడ్ని పట్టుకుని పిచ్చమాటలు రాయటం ఉంది, అది మహాపాపం. ద్రౌపదికి ఒక కాముకురాలి పాత్ర అంటించకూడదు. కారణ జన్మురాలైన కామం కలిగింది. కామం ఉండడం తప్పు కాదు, ధర్మంతో కూడిన కామం కలిగిన అమ్మవారి యొక్క అంశండి ఆవిడ. అటువంటి పాంచాలి పాత్రని అపవిత్రం చేసిన ఏ రచయిత, ఇష్టం వచ్చినట్టు వాగినటువంటి ఏ నటుడు కూడా జీవితంలో బాగుపడలేదు. నేను చెబుతున్నాను, ఇది సత్యం అన్నమాట. అది ధర్మం అంతే. ఈలోపు కృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు? ఈ విధంగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆ విల్లు దగ్గరకు వచ్చి కొట్టలేక కర్ణుడు కూడా కిక్కులు మనకుండా వెళ్ళిపోయాడుగా. ఇంకెవరండి ఇంత కష్టపడి పెట్టినటువంటి ఈ మత్స్యంత్రాన్ని ఛేదించే వాళ్ళు లేరా, ఈ విల్లు ఎక్కువ పెట్టలేరా అని బాధపడుతూ ఉంటే దృష్టజ్యుమ్నుడు ద్రుపదుడును ఈలోపు కృష్ణుడు అర్జునుడికి చూశాడు. ఇది మొదటి సమాగమం. అప్పటిదాకా కృష్ణుడు గురించి తెలుసు కానీ కళ్ళారా చూడలేదు పాండవులు. అర్జునుడు కృష్ణుడిని చూడలేదు ఇప్పటికి, కానీ కృష్ణుడే ముందు చూశాడు. అవిరళ భస్మ మధ్యమున అగ్నికణంబుల పోలే బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడక పాండవులే ఊరు నున్న చూచి యాదవ వృషభుండు కృష్ణుడు ముదంబున వారి నెరింగి పార్థుడి యువతి పరిగ్రహించునలియున్ తలచన్ హృదయం బులోపల. ఓ చోట బాగా బూడిద ఉన్నది, ఆ బూడిద కింద నిప్పు ఉంది. దాన్ని ఏమంటాం, నివురు గప్పిన నిప్పు లేక నీరు గప్పిన నిప్పు. నీరు అనే దాంట్లో నీరు రాశాక పక్కన బండీరా రాస్తే బూడిద. కింద నిప్పు ఉంది కానీ పైన బూడిద ఉంటే ఆ బూడిద వల్ల కింద నిప్పు ఉందని తెలియదు. కాలేస్తే తెలుస్తుంది ఆ బూడిద కింద ఉన్న నిప్పు, కాలుని చుర్రును కాలుస్తుంది. ప్రస్తుతం పాండవులు నివురు గప్పిన నిప్పుల వలే ఉన్నారు, అనగా వాళ్ళు బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు. ఈ వేషం ప్రస్తుతం ఒక బూడిదలో ఉంది, కానీ వెనకాతలు ఉన్న తేజస్సు అగ్ని తేజస్సు. మారు వేషంలో ఉన్నటువంటి పాండవులు ప్రస్తుతం భస్మము కింద ఉన్న అగ్ని వలే ఉన్నారు. అటువంటి ఐదుగురిని చూచి యాదవ వృషభుడు కృష్ణుడు యదువంశోత్తముడు జగద్గురుడు మహాత్ముడు శ్రీమన్నారాయణుడు వాసుదేవుడు కృష్ణుడు చూచాడు, సంతోషించాడు. పార్థుడి యువతి పరిగ్రహించునని తలచన్ హృదయం బులోపలను. ఈ అర్జునుడు ఈ యువతిని స్వీకరిస్తాడు అని భావించాడు. భావించాడంటే అర్థం ఏంటంటే అర్జునుడు ఈమెను స్వీకరించగాక అని సంకల్పం చేశాడు. సరిగ్గా ఆయన అలా అనుకున్నాడో లేదో ధర్మరాజు, ఇంక నువ్వు వెళ్ళు, రావలసిన వాళ్ళంతా వచ్చారు, ప్రొఫెసర్ కన్నారావు గారు కూడా వెళ్ళిపోయారు, ఇక నువ్వు వెళ్ళవాయి అన్నట్ట. వెంటనే అర్జునుడు అన్నగారికి నమస్కరించాడు.
ఇంకెక్కడి నుంచి బ్రాహ్మణుడు ఆనందపడిపోయి, ఎంతమంది సుక్షత్రియులు ఉన్నారు, ఒక్కళ్ళు లేవలేరు, మనవాళ్ళు లేచాడు రోయ్, జయహో అన్నారట. కొంతమంది అన్నారు మంత్రాలు చదువుకుని మనకెందుకండి ధనుస్సు అన్నారు. కొంతమంది అన్నారు అలాంటి పెచ్చవాగుడు ఒకటి మన ద్రోణుడు లేడా, పరశుడు రాముడు లేడా, మనలో ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం ఉందని కొందరు అన్నారు. మేము ఆశీర్వదిస్తున్నాం మన పరువు నిలబెట్టన్నారు కొందరు. ఈ విధంగా పాపం వాళ్లంతా ఉత్సాహంతో ఇష్టం వచ్చినట్టుగా ఆశీర్వదిస్తూ ఉండగా, ఈ విప్రాశీర్వాదం చెలగుతూ ఉండగా అర్జునుడు టక్కన లేచాడు, వాళ్ళందరికీ నమస్కరించాడు. ఈలోపు జనులంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పొలుగుతున్నారు. కొంతమంది అన్నారు మనం ఇంతమంది మహారాజులు ఉండగా ఈ బ్రాహ్మణులు లేవడం ఏమిటన్నారు. అప్పుడు ఇంతలో పక్కనున్న ఇంకొక ఆయన అన్నాడు, ఇక్కడ క్షాత్రం బ్రాహ్మణత్వం ఇలాంటి పరీక్ష కాదుగా, కులములతో సంబంధం లేదుగా, వీరుడెవడినైనా నా చెల్లెలు వరిస్తుంది అని ముందే చెప్పాడు దృష్టచ్యుమ్నుడు. భూమండలంలో ఎవరైనా వెళ్ళొచ్చు అన్నాడు ఒకడు. ఇలా ఎవరిదారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నా మిగతా పాండవులు కిక్కురు మరకుండా దూరంగా ఉన్నారు. ఒక్క భీముడు మాత్రమే ఇక్కడ ఏదన్నా తేడా వస్తే వాళ్ళ సంగతి చూద్దామని ఇలా చూస్తున్నట్ట, ఎవడన్నా లేచాడా అప్పుడు చూద్దామని. ఇప్పుడు సమయానికి భీముడి దగ్గర ఆయుధం లేదు కదా, అందుకని సభామండపానికి ఎదురుగుండా చూశాడు. అక్కడ పెద్ద చెట్టు ఒకటి ఉంది, అవసరమైతే చాలు వీళ్ళ జుట్టు పట్టుకుని పీకడానికి ఈ చెట్టు చాలు అనుకున్నాడు. ఆయన దృష్టి చెట్టు మీద, చుట్టూతో ఉన్న వాళ్ళ మీద మిగతా వాళ్ళ దృష్టి, అర్జునుడి దృష్టి ఏమో మత్స్యంతరం మీద. ఆయన అక్కడికి వచ్చి అందరూ చూస్తూ ఉండగా విల్లు చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఒక్కడా పనిచేశాడా? ఆ విల్లు మంత్రంతో తయారు చేయబడిన విల్లు, నమస్కారం చెయ్యని వాడికి దొరకదు, అందుకే వినయంగా నమస్కరించి ఆ తర్వాత రెండు చేతులు దానికి జోడించి కుడి చేత్తో ఆ విల్లు మధ్యభాగాలలో పట్టుకుని టక్కన ఎత్తేశాడు. ఎలా ఎత్తాడో తెలిసినా మదపుటేనుగు చెరుకుగడ ఎత్తినట్టు ఎత్తాడ. అసలు ఆ విల్లు ఎత్తడానికి బలం కంటే చాకచక్యం కావాలి, నైపుణ్యం కావాలి. కొన్ని వస్తువులు ఎత్తాలంటే మొండి బలం చాలదు, ఎక్కడ పట్టుకుంటే గరిమినాభి ఉంటుందో అక్కడ పట్టుకుని ఎత్తాలి. అలా టక్కుని ఎత్తాడు. ఎత్తి ఎడంకాలతోటి ఆ చివర నొక్కి పైనుంచి ఇలా చేత్తో వంచి అందులోంచి తాడులు లాగి క్షణాల్లో అశ్రమముగా, అంటే ఏ శ్రమ లేకుండా తాడు దీనికి కిందకు బంధించాడు. ఈ అల్లె తాడు ఉందే ఈ జ్ఞాని బంధించాలి, దాన్ని చక్కగా కట్టేశాడు. ఆ కట్టడాన్ని బట్టే జనాలకు అర్థమైంది, ఓహో వీడెవడో ఆరితేరిన పిండన్ర బాబు, విల్లు ఇంత తేలిగ్గా ఎవడో ఎత్తలేడని. అప్పుడు అర్థమైంది కర్ణుడికి, ఓహో విల్లు ఇలా ఎత్తాలా అనని. వాడు కర్ణుడు కొంచెం నేర్చుకుంటున్నాడు ఇది చూసి. ముక్కు మీద వేలేసుకుని ఒక బ్రాహ్మడు ఇంత తేలిగ్గా ఎత్తాడే అనుకున్నట్ట. ఈలోపు ఆయన 5 బాణాలు తీశాడు. ఒక్కొక్కడు ఇంత పూర్వం వచ్చిన వాళ్ళు బాణాలే ఎక్కువ పెట్టలేకపోయారు, ఎక్కువ పెట్టిన వాళ్ళు ఒక్కొక్క బాణంతో కొట్టారట. ఈయన 5 బాణములు ఇలా 5 అంకెల్లో కింద పెట్టాట. అంటే ఒకేసారి ధనుస్సుకి 5 బాణములు సంధించాడు. కింద నీళ్లలోకి చూశాడు, తక్కన ఒకేసారి వదిలాడు 5 బాణాలు. ఈ 5 బాణములు ఒక్కసారి వెళ్ళి 5 ముక్కల కింద ఆ చేపని నరికేసింది. తక్కన ముక్కల కింద పడ్డాయి, ముక్కలు పడ్డంతో అందరిని ఇలా చప్పట్లు కొట్టేశాడు గట్టిగా. అంటే మీరే కాదు అక్కడ సభలో వాళ్ళు కూడా, సభలో వాళ్ళు బాగా కొట్టారు, ఎందుకంటే వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం కథ అనే మత్తులో పడిపోయారు. ఈ విధంగా కరతాళధ్వనులు లేచిపోతూ ఉండగా ఈ పాపం కూర్చున్నటువంటి బ్రాహ్మణోత్తములంతా లేచి, ఓ జయ్ మావాడు నెగ్గాడో, వచ్చి మావాడు నెగ్గాడో అన్నారు. పల్ల పవనాంబు భోజన శుభవ్రత వృత్తుల చేసి చూడ, దుర్బలతనులయ్యు బ్రాహ్మణుల పారత పోబల సంపదన్ మహాబలయుతులు అట్టివారలకు భవ్యులకెందున సాధ్యమిద్దియుల్ కలదే చరాచరాఖిల జగంబుల పెద్దలు కార్య సద్విజుల్. చూడ్డానికి ఈయన పెద్ద దృఢంగా కనపడ్డంలా, పళ్ళు ఏదో శాకాహారం, మధ్య మధ్యలో వాయువు మంచినీళ్లు, ఇటువంటి ఆహారంతో బ్రతికే దుర్బలమైన శరీరం కలిగిన వాళ్లైనా తపోబలం కలిగిన విప్రుడై ఉంటాడు ఇతడు. తపోబలం వల్ల ఎంత ధనుస్సుని ఎక్కుపెట్టాడు, బాణములతో మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. వీళ్ళు మహాత్ములు, ఇటువంటి మహానుభావులకు అసాధ్యం ఉండదు ఈ లోకంలో, అందుకే తపస్సు చేసేటటువంటి విప్రులకి సాటి ఎవరూ రారంటారు అని చుట్టుపక్కల వాళ్ళు అన్నారు. వెంటనే ద్రౌపది వచ్చింది, క్షణాలలో మెడలో దండ వేసింది. ఈ దండ వేసిందో లేదో ద్రౌపది చుట్టుపక్కల ఉన్న రాజులందరూ మమ్మల్ని పిలిపించి ఈ బ్రాహ్మడికి నీ కూతుండి ఇస్తావట్రా, నీ అంతం చూస్తామని ద్రౌపదుని మీదకి వస్తూ ఉంటే ఈ పక్కనున్నటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళిపోయి ద్రౌపదుడు, మిమ్మల్ని నమ్ముకున్నాను నేను, మీ వాడు అక్కడ మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, వాళ్ళంతా నా మీద పడుతున్నారు రక్షించండి అని. కానీ కిందన వాళ్ళు చేతిలో ఉన్న దుప్పటి ఒకడు, కర్ర ఒకడు, కమండలం ఒకడు తీసి, మేము ఇంతమంది ఎక్కడ ఉండగా మా ద్రౌపదుడు ఏం చేస్తారు, ఆయన మా రాజుగారు, రండ్రే అన్నారట. అప్పుడు అర్జునుడు నవ్వి, ఈ కర్రలతోటి కమండలాలతో యుద్ధం చేస్తే అవదు, మీరు ఉండండి, నేను చూసుకుంటాను, మీలాంటి పుణ్యాత్ములు ఆశీర్వదించండి చాలు
అని అమాంతంగా ఆ ధనుస్సునే ఎక్కుబెట్టి వచ్చిన వాడిని వచ్చినట్టు పడగొట్టేశాడు. దాంతో అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఈలోపు భీముడు బయట సిద్ధం చేసుకున్నాడుగా, చూసిన దాకా ఓ చెట్టుని, ఆ చెట్టుని ఎడంచెత్తో కొత్తిమీర కట్ట పీకినట్టుగా, తోటకూర కాడ పీకినట్టుగా అంత చెట్టుని పీకి అక్కడికి వచ్చాడు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నలుగు బాదాడు. ఈలోపు కృష్ణుడు, చూసావా అన్నయ్య అని చెవిలో, అదిగో ఆ ధనుస్సుతోటి మత్స్యంతరాన్ని ఛేదించాడే అతడే మన బావ అర్జునుడు, ఆ చెట్టు పట్టుకున్నవాడు నీకు శిష్యుడు భీముడు అన్నట్ట. ఆహా, వాళ్ళు లక్క ఇంట్లో చచ్చిపోయారని విన్నాం. ఈనాటి వరకు వాళ్ళ పరాక్రమాలు వినడమే కానీ చూసే అవకాశం రాలేదు. భలే గుర్తుపెట్టావు కృష్ణ, వాళ్ళకి శుభం కలుగుతుంది అని బలరాముడు ఆనందపడిపోయాట, బ్రహ్మానందపడిపోయాడు. ఈలోపు తక్కిన వాళ్ళంతా అర్జునుడి చేతి దెబ్బలు తిని పారిపోతూ ఉంటే కర్ణుడు నేనున్నానంటూ ఎదురొచ్చాడు. కర్ణుడికి అర్జునుడికి ఘోర యుద్ధం జరిగింది. 3 నిమిషాలలో కర్ణుడి ధనుస్సు విరగొట్టి, కిరీటం పడగొట్టి, చేతులకున్న కంకణాలు విరగొట్టి, ముక్కుకున్న నత్తు పడగొట్టి, నడుముకున్న వడ్డాణం పీకేశాడు. ఆయన బాణములతో శరీరమునకు తగలకుండా నగలు పడగొట్టడం చాలా కష్టం తెలుసు. ఒక బాణం కొట్టాడు అనుకోండి, కంకణం ఒకటి విరుగుతుందా, చెయ్యి కూడా విరగాలి. కానీ అలా విరగకుండా చాకచక్యంతో వాడి నగలు విరగొట్టగానే కర్ణుడు ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలేసుకుని, ఈ ప్రపంచంలో నన్ను ఓడించగలిగే వాళ్ళు 4 నలుగురున్నారు. ఒకడు పరశురాముడు, లేదా ద్రోణుడు, లేదా నరుడు ఓడించాలి, ఇంకొకడు శివుడు ఉన్నాడు. ఈ 4 తప్ప నాతో యుద్ధం ఎవరూ చేయలేరు. నువ్వెవడవయ్యా అంటే, నువ్వు చెప్పిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఉట్టి నరుణ్ణి అన్నాడు ఈయన. నరుడు అనే శబ్దానికి అర్జునుడు కూడా ఉందిగా మరి, అందుకని ఆయన ఏమన్నాడు, నువ్వు చెప్పినటువంటి అర్జునుడు, శివుడు, పరశురాముడు, ద్రోణుడు నాకు తెలియదు, నేను నరుడిని అన్నట్ట. నరుడివి ఎవరవైతేనే విప్రుడివి, నీతో యుద్ధం చేసినందుకు నన్ను క్షమించు, వెళ్ళిపోతున్నాను, నా ధనుస్సు విరగొట్టడంతో నా పౌరుషం పోయింది అని కర్ణుడు పక్కకి తప్పుకున్నాడు. ఈలోపు శల్యుడు లేచి, ఏయ్, నేను మల్ల యుద్ధంలో ఆరితేరిన వాడిని, వీడెవడో చెట్టు పీక్కొస్తే మాత్రం మా క్షత్రియ జాతి యొక్క పౌరుషం నిలబెట్టనా అని వచ్చాట. దాంతో ఈ భీముడు చెట్టు పక్కన పారేసి ఆయనతో మల్ల యుద్ధం చేసి ఆ తర్వాత 2 చేతులతో పుచ్చుకుని గిరగిరా తిప్పి అలా విసిరి పారేశాడు. శల్యుడట్టు నేల త్రెళ్లి చెచ్చెర లేచి వడలు తుడిచుకొనుచునయ్యదనియే వాణి చూచునగుచు మానుగా విప్రులు భూరి సత్తు భీము పొగడిరంత. శల్యుడు నేల మీద పడ్డంతో టక్కన లేచి ఇలా దులుపుకుని, ఏం పరాక్రమం రా బాబు, నువ్వు తినేది పప్పు అన్నవా లేకపోతే ఇంకే పరమాన్నవా, ఓరి దుంపతేగా నన్నెత్తి విసిరేసావు, ఏం బలం అని మెచ్చుకుని వెళ్ళిపోయాట. అప్పుడు అక్కడున్న విప్రులు పకపక నవ్వారు. ఇక్కడ రాశారు ఒక అద్భుతమైన పద్యాన్ని ఆదికవి గారు, పరశురాముడుండే హరుడుండే నరుడుండెగాక వరులు కలరే కర్ణునోర్వా. కర్ణుడు ఓడించాలంటే పరశురాముడు రావాలి, శివుడు రావాలి, అర్జునుడు రావాలి, మరొకడెవడైనా కర్ణుడు ఓడించగలడా? అర్జునుడు కాబట్టి అంత అనాయాసంగా ఓడించాడు. బలిమి భీముడుండే బలదేవుడుండెగా కొర్రులు నరులు గలరే వర్వ శల్యు. ఈ భూలోకంలో బాహుబలంతో అంటే కుస్తీ పొట్లు పట్టి మల్ల యుద్ధం చేసి శల్యుణ్ణి పడగొట్టేవాళ్ళు ఒకళ్లే. ఎవరు అయితే? భీముడు లేదా బలరాముడు. బలిమిలో భీముడో లేకపోతే బలరాముడో తప్ప మరొకడెవడైనా సామాన్యుడు ఈ శల్యుణ్ణి పడగొట్టగలడా? వీడెంత గొప్పవాడని పొగిడారట. అప్పుడు కృష్ణుడు లేచి ధర్మం ప్రకారంగా ఆ విప్రుడు ద్రౌపదిని వరించాడు. ఆమె మెడలో దండేసింది. ఇది ద్రౌపదుడి ఇష్టం. ఇప్పటికే మీరు అర్థమైంది కదా, చూశారు కదా, ఒక విప్రుడు ధనుర్యుద్ధంలో ఆరితేరినవాడు, మరొక ద్విజుడు మల్ల యుద్ధంలో ఆరితేరినవాడు. వాళ్ల తోలికెళ్ళి అవమానం పాలవ్వకండి. పైగా వాళ్ళు మహామంత్రవేత్తలు, మనకిది ధర్మము కాదు. ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు అన్ని విధాలుగా అర్హులు ద్రౌపదిని పొందడానికి. మనం మాట్లాడకుండా వెళ్ళిపోదాం అని అందరికీ నచ్చ చెప్పగానే అందరూ కృష్ణుడి మాట విని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వెడుతున్నంతసేపు దుర్యోధనుడు, అటువంటి సౌందర్యవతి పోయిందో, అటు ఇటు పోయి చివరికి ముష్టెత్తుకునేవాడిని వరించిందో అని తలకాయ పట్టుకుని పోయాడు పాప. కర్ణుడిని నమ్ముకున్నాను, కర్ణుడైనా ఆవిడ పట్టుకొచ్చిస్తాడు అనుకున్నాను, ఈ కర్ణుడు కూడా నిర్ణయం సరిగ్గా చేయలేకపోయాడు అనుకుంటూ పోయాట. అప్పుడు అర్జునుడు ద్రౌపదిని తీసుకుని తల్లి దగ్గరికి వెళ్ళాడు. తదనంతర విశేషాలతో మళ్ళీ రేపు యథాప్రకారంగా 6:30 కలుసుకుందాం.